ఏప్రిల్ నెలలో రెండు ప్రవచనాలు ఉన్నాయి, తర్వాత మళ్ళీ మే నెలంతా హాలిడేస్ ఇచ్చేస్తాం. వేసవకాలం కదా, మే నెలంతా హాలిడేస్ ఇస్తాం. ఏప్రిల్ నెల విషయం తర్వాత చెబుతాము, ఈ నెల విషయం దృష్టిలో పెట్టుకోండి. ఈ నెల 25వ తేదీ, ఈ నెల 18వ తేదీ జనవరి, ఈ నెల 18వ తేదీ జనవరి, 25వ తేదీ మళ్ళీ జనవరి, 18వ తేదీ జనవరి, 25వ తేదీ జనవరి, తర్వాత మధ్యలో 22వ తేదీ విశాఖోడర్లు, భీమవరం దగ్గర విశాఖోడర్ ఉంది. ఆ విశాఖోడర్లో రోడ్డు పక్కన ఒక డాక్టర్ గారు వెంకటేశ్వర స్వామి కోవిలు కట్టించారు, కట్టించి 5-6 సంవత్సరాలు తను రోడ్డు పక్కన ఉంటుంది విశాఖోడర్లు, వెంకటేశ్వర స్వామి కోవులు. ఆ డాక్టర్ గారు మమ్మల్ని ఎందుకు 22న ఆహ్వానించారు, 22న ఎందుకు ఆహ్వానించారంటే మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళు ఫౌండేషన్ ఓపెన్, డాక్టర్ గారి భార్య, డాక్టర్ గారి భార్య, డాక్టర్, డాక్టర్ గారు, డాక్టర్ గారు, వాళ్ళు ఫౌండేషన్ పెడుతున్నారు. అంటే ఎవరికైనా వాళ్ళకి ఎవరైనా ప్రాంతంలో ఎవరికైనా చదువుకునే విద్యార్థులకు సహాయం చేయటానికి. అది 22వ తేదీ, ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఫౌండేషన్ ఓపెన్. ఫౌండేషన్ ఓపెన్ అరగంటలో అయిపోతుంది, 3 గంటలకు ఫౌండేషన్ ఓపెనింగ్, అది కూడా గుడి పక్కనే. 3 గంటకేమో ఫౌండేషన్ ఓపెనింగ్, తర్వాత 3:30కి వెంకటేశ్వర స్వామి కోవిలు ఉంది అక్కడ. వెంకటేశ్వర స్వామి కోవిల్లో 3:30కి 22వ తేదీ నెల 22వ తేదీ 3:30కి ప్రవచనం. అంటే ఆయన ఏమన్నారంటే, ఎలా అయినా మీరు ఫౌండేషన్ ఓపెనింగ్ వస్తున్నారు కదా, ఒక గంట చెప్పి చెప్తే సరిపోతుంది, 3:30 మొదలు 4:30 దాకా చెప్పినా సరిపోతుంది. ఆ సందర్భాన్ని పురుసుకుని గంట చెప్పమని డాక్టర్ గారు, డాక్టర్ గారు భార్య మన జిన్నూరు వచ్చి చెప్పారు. ఆయనకి భీమారాణి పెద్ద హాస్పిటల్ ఉంది, ఆయన వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అంటారు. ఆయనకి వెంకటేశ్వరం అంటే ఇష్టం, హాస్పిటల్ పేరు కూడా వెంకటేశ్వర నర్సింగ్ హోము. తర్వాత ఏమో హాస్పిటల్ వెంకటేశ్వర నర్సింగ్ హోము. తర్వాత వారు ఆ వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టించారు రోడ్డు పక్కనే, ఎక్కడ విశాఖోడలు. అంటే ఈ నెల 18 జన్నూరులో మీటింగ్, ఈ నెల 18 25 జన్నూరు, మధ్యలో 22 విశాఖోడలు, 22 విశాఖోడలు, 22 విశాఖోడర్ మీటింగ్ మధ్యాహ్నం 3:30 అయిపోతుంది. ఏం చేయాలి, 3 గంటకి ఫౌండేషన్ ఓపెనింగ్, 3:30కి అవుతుంది మీటింగ్. అది భక్తులైన ఈ నెల కార్యక్రమాలు సమాచారానికి తెలియపరచడం. సరే, ఈ రోజున మాఘమాసం, ఇప్పుడు మాఘమాసంలో ఇది పౌర్ణం, ఈ చివరి పౌర్ణమి. మాఘమాసంలో చాలా మంది స్నానాలు చేస్తారు, చాలా మంది పొద్దున్న స్నానాలు చేస్తారు. చన్నీళ్లు స్నానాలు చేస్తే మంచిదని మాఘమాసంలో చెప్తారు, విశ్వాసం ఉన్నవాళ్ళు చేస్తారు చన్నీళ్లు. తర్వాత ఇంకో అదనంగా ఏంటి, లక్ష్మీదేవి పుట్టినరోజు, ఈ మాఘ పౌర్ణమ రోజునే లక్ష్మీదేవి క్షీర సముద్రంలోంచి, క్షీర సముద్రాన్ని చిరుగుతాంటే ఇలా లక్ష్మీదేవి ఆరిపించిన రోజు, మహాలక్ష్మిని ఆవిర్భించిన రోజు ఈ రోజే, ఈ మాఘమాసంలో వచ్చినటువంటి పౌర్ణ రోజు. అంటే మాఘ పౌర్ణాన్ని పురస్కరించుకుని ఈ రోజు చించినాళ్ళలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఇక మనం జనరల్ గా సభలు తగ్గించేస్తున్నాం, ఏదో జిన్నూరు మటుకే పరిమితం చేస్తాం. ఇప్పుడు మాట ఇచ్చిన 4-5 మీటింగ్లు ఉన్నాయి, అవి పూర్తి చేసి జిన్నూరికే పరిమితం చేస్తాం. ఇలా ఈ రోజున సబ్జెక్ట్ నిన్న హోలీ పండుగ, నిన్న హోలీ, నిన్న రోజు ఈవేళ ఏదో ముస్లింల పండుగ, నిన్న హోలీ పండుగ, హై స్కూల్ స్కాట్లకి నిన్న ఈవేళ సెలవు. హోలీ పండుగ చాలా ఇంపార్టెంట్ పండుగ, అంటే మన వాళ్ళు అంత పట్టించుకోరు ఆ పండుగ. శివుడు ఘోర తపస్సులో ఉండగా తపస్సు చేస్తుంటే, శివుడు తపస్సు చేసుకుంటాంటే మన్మధుడు ఆయన తపస్సు చెడగొట్టడానికి మన్మధుడు వచ్చి నిన్నటి రోజున ఇది మొన్న రాత్రి జరిగింది. నిన్న అంత హోలీ పండుగ చేస్తారు. మొన్న రాత్రి మరమదురు వచ్చి ఇతను తపస్సు చెడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఏంటి ఇంత ప్రశాంత చిత్తం చూడున్నాను, ఇంత శాంతి చిత్తడున్నాను, నాకు తపస్సు బాగా సాగుతుంది, కానీ ఏ వికారాలు అయితే మనసులోకి రాకూడదు, ఆ వికారాలు వస్తున్నాయంటనుకున్నాడు శివుడు. అనుకున్నాడు, ఏమనుకున్నాడు, నా తపస్సు బాగా సాగుతుంది, అంతా ప్రశాంతంగా ఉంది, శాంత చిత్తం ఉంది, కానీ ఏ వికారాలు అయితే మనసులోకి రాకూడదు. అంటే ఆత్మజ్ఞాన సముపార్జనకి సాధకుడికి ఏమైతాడు, ఆ వికారాలన్నీ వస్తున్నాయేంటి అని అనుకున్నాడు. అనుకుని కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి ఎదురుకుండా మనమధురి కనిపిస్తున్నాడు. అంటే మనమధురి ఇతనికి వికారాలు కలగజేస్తున్నాడు. నాయంతటిగా నాకు వికారాలు రావటం లేదు, ఇతరులు కలగజేస్తా అంటే వికారాలు వచ్చాయని కనిపెట్టాడు. ఎవరు ఈ మనమధురి చేసే పని చూసి వాడు కోపం తట్టుకోలేక, ఎవరు శివుడు కోపం తట్టుకోలేక మూడో తిని తెరిచి ఆయన కాల్ చేశాడు. ఎవరిని, మనమధుని కాల్ చేశాడు. మూడో కన్ను తెరిచి వాడిని కాల్ చేశాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే మొన్న రాత్రి జరిగాం. అంటే హోలీ పండుగ అంటే కామాన్ని దహనం చేశాడు. ఎవరు, మనమధుని అంటే కామానికి ప్రతిరూపం. ఆడు కామాన్ని దహనం చేశాడు. ఎవడో శివుడు దహనం చేసినందుకు గుర్తి మొన్న రాత్రి జరిగింది. దాని గుర్తిగా నిన్న అందరూ పండుగ చేసుకుంటారు. నిన్న అందరూ శివుని ఆరాధిస్తారు. అంటే కామాన్ని జయించాడు, కామాన్ని దహనం చేశాడు కాబట్టి దాని గుర్తు కోసం నిన్న అందరూ శివుని ఆరాధిస్తారు. కానీ ఇది శివభక్తులు జనలుగా చెప్పింది వాళ్ళు సాంప్రదాయంలో. కృష్ణుడు భక్తులు ఏమంటారంటే వాళ్ళకి హోలీ పండుగ అంటారు. ఎవరు శివభక్తులు అందరు. కృష్ణ భక్తులు ఏమంటారంటే డోలీ పండుగ అంటారు. వాళ్ళకి హోలీ డోలీ. ఎవరు కృష్ణ భక్తులు ఏమంటారంటే డోలీ పండుగ అంటే మామూలుగా హోలీ అంటారు, కృష్ణుడి భక్తుల మటుకు డోలీ అంటారు. అంటే కృష్ణుడి నిన్నటి రోజున ఉయ్యాల తొట్టులో పడగొబెడతారు. పిల్లల్ని చంటి పిల్లల్ని ఉయ్యాల తొట్టులో పడగబెడతారు కదా, ఉయ్యాల తొట్టులో పడగబెట్టి ఇలా ఊగిస్తారు. నిన్నటి రోజున కృష్ణుడిని ఉయ్యాల తొట్టులో ఇలా ఊగిస్తారు కదా, ఉయ్యాల తొట్టులో పడగబెట్టి నిన్నటి రోజునే కృష్ణుని చిన్నపిల్లడు ఉండగా ఉయ్యాల తొట్టులో పడగబెట్టారని నిన్నటి రోజున కృష్ణ భక్తులందరూ డోలీ పండుగ చేస్తారు. అంచేది నిన్నేమో కృష్ణుని ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉంటారు, శివుని ఆరాధించే వాళ్ళు. శివుడికి కారణం ముందు చెప్పాను కదా, అంటే కామదహనం. డోలీ పండుగదేమో కృష్ణుడి సందర్భంలో నిన్న కృష్ణుని కొంతమంది ఆరాధిస్తారు, తర్వాత శివుణ్ణి కొంతమంది ఆరాధిస్తారు. ఏదైనా అది పరమాత్మ స్వరూపమే, ఇది పరమాత్మ స్వరూపం. అది హోలీ పండుగ జనరల్గా చాలా మంది చేయరు. పల్లెటూళ్ళు అసలు చేయరు. ఏదో పట్టణవాసాల్లో కొంతమంది చేసుకుంటారు. అది మంచి పండుగ. అంటే కోడికిని దహనం చేసిన పండుగ ఏది, హోలీ పండుగ. అది హోలీ పండుగ, డోలీ పండుగ. కొన్ని ప్రాంతాల్లో డోలీ అంటారు, కొన్ని ప్రాంతాల్లో హోలీ అంటారు. అది నన్న సందర్భం. అది సరే. ఇది మాఘమాసం, లక్ష్మీదేవి అవతరించినటువంటి రోజు. అందరికీ లక్ష్మీదేవి కటాక్షం కావాలి. లక్ష్మీదేవి అంటే కేవలం ఐశ్వర్యమే కాదు, గుణ సంపదిస్తుంది, మోక్షం ఇస్తుంది, అన్నిటికీ సమర్థురాలి. కేవలం డబ్బునే కాదు, కేవలం లక్ష్మీదేవి అంటే ధనమనే కాదు, ఐశ్వర్యమే కాదు, మోక్షం ఇవ్వడానికి కూడా సమర్థురాలి. అంటే లక్ష్మీదేవులు చాలా మంది కేవలం డబ్బుకే పరిమితం అనుకుంటారు. సుగుణాలకి అంటే ఒక గుణాలు కూడా ఐశ్వర్యం. డబ్బు రూపాయికి అయితేలే ఐశ్వర్యం కాదు, రూపాయికి గుణాలు కూడా, గుణ సంపద కూడా ఐశ్వర్యం. మీకు ఎవరికైనా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, అది కూడా పూర్వజన్మల్లో మీరు కష్టపడితేనే కానీ ఈ జన్మలో మీకు రావు. అది కూడా ఐశ్వర్యంతో సమానం. అది కూడా ఆ గుణాలు కూడా ఐశ్వర్యంతో సమానం. అటువంటి ధన సంపదే కాదు, గుణ సంపదను కూడా ప్రసాదించేది లక్ష్మీదేవి. అయ్యే మహాలక్ష్మిని కూడా నిన్నటి రోజున చాలా మంది, లక్ష్మి అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు అన్నమాట నిన్న, నన్ను చాలా మంది ఆరాధిస్తారు. భగవద్గీతలు ఏమని చెప్పాయంటే, స్వామి కృష్ణుడు అంటే లక్ష్మీపతి. కృష్ణుడు అంటే ఎవరు, లక్ష్మీదేవి. రుక్మిడేమో లక్ష్మి, రుక్మిణి రూపంలో ఉన్నదేమో లక్ష్మి, మహావిష్ణు ఏమో కృష్ణుడి రూపంలో ఉన్నాడు, ఆడే నారాయణుడు. వాడు గీతలో ఏమని చెప్పానంటే, భగవద్గీతలో మోక్ష పరాయణుడు అంటే ఎవడైతే ముముక్షత్వాన్ని మోక్షాన్ని ఆత్మజ్ఞానం లేకుండా మోక్షం రాదు. ఎవడ మోక్ష పరాయణుడు, ఎవడైతే తన మోక్షాన్ని గమ్యంగా పెట్టుకున్నారో, ఇప్పుడు మీరందరూ చించినాడు ఇచ్చారు, దారిలో ఎవరైనా కనిపిస్తే మాట్లాడతారు, మీ గమ్యం ఏంటి చించినాడు రావటం. అలాగే జీవిత గమ్యాన్ని ప్రతి వాడు కూడా మోక్షాన్ని గమ్యంగా పెట్టుకోవాలి, మోక్షాన్ని గమ్యంగా పెట్టుకోవాలి, అది మెయిన్. అది ఆ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సౌర ఆ గమ్యం సరి చేస్తాం. ఇప్పుడు జీవితంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లున్నా ఆ మోక్షాన్ని మనం గమ్యంగా పెట్టుకుంటే ఇవన్నీ సరవుతూ ఉంటాయి. భగవద్గీతలో మోక్షపరాయణుడు ఏమని చెప్పాడంటే, గీతల స్వామి మోక్షపరాయణుడికి మూడు తగ్గుతూ ఉంటాయని చెప్పాడు. మూడు స్లోగా, ఈ పెద్ద సాధన లేకుండా ఆ గమ్యం అది కాబట్టి ఈ కోడి నెమ్మదిగా వదిలిపోతాయని చెప్పాడు. ఒకటి కోరిక, రెండు కోపము, మూడు భయం. అంటే మీరు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి రాజులు వెళ్తా అంటే చించినాడికి దూరం అవుతాం కదా, రాజులు వెళ్తా అంటే. అలాగే మీరు మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తా అంటే, మీరు జీవితంలో మీ ఇంటికాడ ఉంటే మీరు పనులు చేసుకుంటారు, సమాజ పరంగా ఏదైనా ఉంటే పనులు చేసుకుంటారు, మీ డ్యూటీ ఏది మీరు చేసుకుంటూ ఉంటారు. కానీ గమ్యం మోక్షాన్ని పెట్టుకోవడం గమ్యం గమ్మ, అది తప్పించి ఇంకేది గమ్యం పెట్టుకున్నా ఫెయిల్ అయిపోతాం. అలా ఒకటే నిజం, ఆత్మజ్ఞాన సముపార్జన ఒకటే నిజం. అంటే నీకు మనస్సు ఉంది, దేహం ఉంది, ఆత్మ మోక్షం ఆత్మజ్ఞానానికి తప్పించి ఈ మనోదేహములు దేనికి ఉపయోగించినా ఒకటి లేని సొన్నాడు. దేనికి ఉపయోగించినా సరే మనోదేహములు ఈ తొడుగులు ఆత్మజ్ఞాన సముపార్జనకి రెండాటిని ఉపయోగించుకోవాలి మనం. ఏ రెండు? మనస్సుని దేహాన్ని, మనస్సుని దేహాన్ని బుద్ధిని ఈ మైండ్ని ఉపయోగించుకోవాలి. దానికి ఉపయోగించకపోతే ఇవన్నీ ఒకటి లేని సొన్నాడు, జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. అయితే ఈ మోక్షానికి నువ్వు అభిముఖంగా ప్రయాణం చేస్తా అంటే నీకేమొస్తాయి, ఈ రెండు ఈ మూడు తగ్గుతూ ఉంటాయి. ఏ మూడు తగ్గుతూ ఉంటాయి? కోరిక తగ్గుతూ ఉంటుంది, కోపం తగ్గుతూ ఉంటుంది, తర్వాత ఏమో భయం ఒకటి తగ్గుతుంది. భయం కూడా జీవుని బాధిస్తుంది. భయం అంటే ఎప్పుడు రెండు ఉన్నప్పుడు భయం వస్తుంది, అంతా ఒకటి అన్నప్పుడు భయం. భయం ఎప్పుడు వస్తుంది? అంతా ఒకటి అయినప్పుడు, మీరు నేనే ఒకటి అని నాకు తెలిసేటప్పుడు ఇంక భయం అంటే, మీరు వేరు నేను వేరు అని బుద్ధి ఉన్నప్పుడు, భేద బుద్ధి ఉన్నప్పుడు భయం వస్తుంది, భేద బుద్ధి ఉన్నప్పుడు పునర్జన్మ వస్తుంది, భేద బుద్ధి ఉన్నప్పుడు వాంచి వస్తుంది, భేద బుద్ధి ఉన్నప్పుడు కోరిక వస్తుంది. ఇవన్నీ భేద బుద్ధిలోంచి వస్తారు. అంచేది వన్నెస్ ఉన్నది, వన్నెస్ ఉన్నది ఒకటంటే ఒకటైన అనుభవంలోకి వచ్చినప్పుడు భయపడేది ఏం లేదు, కోరిది ఏం లేదు, కోపం తెచ్చుకునేది ఏమి లేదు. తర్వాత ఈ మూడు వదిలిపోతాయి, మూడు నిగ్రహానికి వస్తాయన్నాడు మోక్షపరాయణుడు. మూడు ఆడి పెద్ద ప్రయత్నం చేయకుండా మూడు వదిలిపోతాయి, మూడు నిగ్రహానికి వస్తాయి. అదేంటంటే నిగ్రహానికి అంటే ఇంద్రియ నిగ్రహం నెమ్మదిగా వచ్చేస్తుంది. నువ్వు ప్రత్యేక ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నం చేయక, ఇంద్రియ నిగ్రహం స్లోగా వచ్చేస్తుంది. తర్వాత మనస్సు కుదిరి పడతా ఉంటుంది, మనస్సుకు ఆశయాన్ని తగ్గిపోయి కుదిరి పడతా ఉంటుంది. బుద్ధి కూడా వివేకం పెరగదు, బుద్ధికి వివేకం పెరుగుతాం. ఆచార్యులు వారు అన్నారు, భగవద్గీతకు వ్యాఖ్యానం రాస్తూ రెండు ఇది రాసుకోండి, రెండు గుర్తుపెట్టుకోమన్నారు. ఒకటి ఇది రోజు మంత్రం కింద అనుకోమన్నారు. ఏదంటే సంసారం. ఏంటది సంసారం? సంసారంలో సారము లేదు. మనం ఏమంటాం సంసారం? ఏమంటారు సంసారం? సంసారంలో సారము లేదు అసలు, కానీ సారం ఉందని నువ్వు అనుకుంటున్నావు. అందుకే అందరూ సంసారం అంటే ఇష్టపడతారు. అందరికీ సంసారం అంటే ఎందుకు ఇష్టపడతారంటే అందరూ సారం ఉండాలి. ముందు నీకు సంసారంలో సారము లేనిది సంసారం అని, సారము లేనిది సంసారం. సంసారం లేని సారం లేదు. ఊరికే నీకు అజ్ఞానం వల్ల ఉందనుకుంటున్నాం, అజ్ఞానం వల్ల ఉందనుకుంటున్నాం. అంచేది నీకు అందులో సారం లేదని తెలియటానికి మోక్షపరాయణుడికి నెమ్మది ఏమవుతుంది, ఇంద్రియ నిగ్రహం అలవాటు. తర్వాత మనస్సు అదుపులోకి వస్తూ ఉంటుంది, మనస్సు అదుపులోకి వస్తూ ఉంటుంది. వివేకం బుద్ధిలో ఉంటుంది. వివేకం ఎక్కడ ఉంటుంది? ఆ బుద్ధిలో ఉంటుంది. మోక్షపరాయణుడికి వివేకం పెరుగుతాం. వివేకం అంటే కేవలం తెలివి అని కాదు, ఇది విడిచిపెట్టేది, ఇది స్వీకరించేది, ఇది విడిచిపెట్టేది, ఇది స్వీకరించేది, ఇది మనకు ఉపయోగపడేది, ఇది మనకు ఉపయోగపడింది అని వివేకం. ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఈ మాట మనం మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, లేకపోతే ఇది వరకు మనకు ఈ మాట ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, ఆ వివేకం ఏముండాలి? ఆ వివేకం మోక్షపరాయణుడికి వివేకం అభివృద్ధి. ఆ లక్ష్యం అది పెట్టుకోండి. మనం లక్ష్యం మోక్షాన్ని పెట్టుకోం. ఇది గుళ్ళకెళ్ళినా ఏదైనా ఎక్కడికెళ్ళినా ఏదో కోరికను కోరి మోక్షం కావాలని అడగం దేవుణ్ణి. మనకి ఏదో లోకకి సంబంధించిన కోరికలు కోరికని అది వచ్చేస్తాం. కానీ మోక్షం మనం దేవుని కోరం. ఎవడ హృదయాన్ని అడుగు, ఎవడ హృదయం మీద వాడు చేయి పెట్టుకుని చూస్తే తెలుస్తుంది. అంటే మోక్షం యొక్క విలువ మనకు తెలియదు. మోక్షం యొక్క విలువ మనకు తెలియదు కాబట్టి దాని కోరిక అంతే. ఒకటి వివేకం పెంచుకుంటే రావాల. వివేకం పెంచుకుంటే ఆ డిస్క్రిమినేషన్ అంటే ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడుతుంది. వివేకం పెంచుకుంటేనే చాలా మందికి ఆకర్షణ తగ్గిపోతాం. చాలా మటుకి ఆకర్షణ తగ్గిపోతాం. భగవంతుడు ఏది చేసినా మీరు జ్ఞాపకం ఉంచుకోండి, దేహం ప్రారంభం లేకుండా పుట్టదు. ఏ దేహం అయినా సరే అది ప్రారంభం లేకుండా పుట్టదు. రైలు బద్ది ఎలా వంకర తిరుగుతూ ఉంటుందో అలాగే జీవితం కూడా ప్రారంభాన్ని బట్టి వంకర తిరుగుతాం. జీవితాన్ని బట్టి వంకరే. వెంకటరాముడు మన భక్తురాలు మన బాణం నిన్న ఏదో 2 రోజుల కిందట మోటార్ చించిన సమీపంలో మోటార్సైకిల్ మీద పడి చచ్చిపోయాడు. ఆరోగ్యమైన మనిషి మనకు ఆశ్చర్యపోతాం. అది అంటే ఆ దేహానికి ఎలా మరణం ఉండాలో ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. అది మంచం పట్టి చనిపోవాలా, ఏదైనా రోగం వచ్చి చనిపోవాలా, అది యాక్సిడెంట్ లో చనిపోవాలా, అది ఎలా చనిపోవాలో ఆ దేహం దేహంలో ప్రాణం పోసినప్పుడే, ఆ ప్రారంభం నెత్తిన తల మీద రాసినప్పుడే ఆ శరీరం ఎలా చనిపోవాలి కూడా నిర్ణయిస్తాడు. మన చేతిలో ఏమి లేదు, మన చేతిలో ఏమి లేదు. ఇప్పుడు రైలు బద్ది నర్సాపురానికి విజయవాడ రైలు వెళ్తానప్పుడు ఎన్నో వంకలు తిరుగుతాయి ఉదాహరణకు. అలాగే జీవితం కూడా ఎన్నో వంకలు తిరుగుతాను, ఎన్నో వంకలలో తిరుగుతూ ఉంటాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఏంటి, ఎన్ని వంకలు తిరుగుతాయండి, ఇలాగే గౌరవం వస్తుందండి, అగౌరవం వస్తుందండి, నీకు అర్థం ఏదో పుణ్యం వస్తుందండి, పాపం వస్తుందండి. ఈ పుణ్యం భగవాన్ అన్నారు, పుణ్యము పాపము చావు పుట్టిక. నీకు అర్థం అవుతుంది, చావు పుట్టిక పుణ్యము పాప మంచి చెడు ఇది ఒక మహాస్వప్నం. ఈ స్వప్నంలోంచి నీకు బయటకు వస్తేనే కానీ జ్ఞానం కలగదని చెప్పాడు. ఇది ఒక మహాస్వప్నం. నీ చావు కూడా స్వప్నం, నీ పుట్టుక స్వప్నం, నీకు వచ్చే గౌరవం స్వప్నం, నీకు వచ్చే అగౌరవం స్వప్నం, నీకు అన్ని స్వప్నాలే. ఇవన్నీ దీర్ఘ స్వప్నం. మేలుకోవటం అంటే రాత్రి నుంచి రాత్రి నిద్రపోయి జాగ్రత్త అవస్థలోకి రావటం కాదు. మేలుకోవటం అంటే ఈ మహాస్వప్నంలో నీ మేలుకోవాలి, అది జ్ఞానం అంటే. ఇప్పుడు మనం చనిపోతున్నాం అది స్వప్నం అన్నాడు. ఆ స్వప్నంలో అది నిజం కాదు. మన శరీరం చనిపోదు, మన శరీరం ఎక్కడో పుడుతుంది ఎక్కడో చనిపోదు. ఈ లియో టాలస్టాయ్ 40 గదులున్న మేడ పుట్టాడు. లియో టాలస్టాయ్ 40 గదులున్న మేడ పుట్టాడు. చివరి రైల్వే ప్లాట్ఫామ్ చచ్చిపోయాడు. ఆయన పుస్తకాలు గాంధీ గారు కూడా చదివారు ఇంట్రెస్ట్ గా. గాంధీ గారు కూడా తరచుగా ఉత్తరాలు రాశాడు. ఎవడు టాలస్టాయ్? కానీ ఆ దేహ ప్రారంభం చాలా దిక్కు, చాలా రోడ్ ఇదేంటి ప్లాట్ఫామ్ అది దిక్కులేని చాలా పెద్ద రచయిత. ఎవరో టాలెస్ట్ ప్రపంచ రచయితలు ఆయన. ఆయన మరణం అలా పిఠాపురం రాజు గారు ఎవరు పిఆర్ కాలేజీ కట్టిన పిఠాపురం రాజు గారు చివరి తిండి లేకపోతే ఆయన దగ్గర పనిచేసిన గుమ్మస్తా పట్టుకెళ్ళి 2 పూట్ల క్యారేజీ పట్టుకెళ్ళి అన్నం పెట్టేవాడు. అంటే ప్రారంభం ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆ ప్రారంభం ఎలా అయిందో, ఆ దేహం ఎంతకు వచ్చిందో ఆ ప్రారంభం ప్రకారం దేహం నడిచి చచ్చిపోతుంది. దేహం నడిచిపోయి అది చనిపోతుంది, ఆ దేహం చనిపోతుంది. అయితే ఈ లోపల నీకు గౌరవం వస్తుంది, అగౌరవం వస్తుంది, నీకు అధికారం వస్తుంది, డబ్బు డబ్బు వస్తుంది, ఉన్న డబ్బు పోతుంది, ఉన్న డబ్బు పోతుంది, లేని డబ్బు వస్తూ ఉంటుంది. తర్వాత మీకు అధికారం రావచ్చు, అధికారం పోవచ్చు, చదువు రావచ్చు, చదువు పోవచ్చు. కొంతమంది చిన్న చిన్న చదువులు చదివి పెద్ద ఉద్యోగాలకు వెళ్తారు, కొంతమంది పెద్ద చదువులు చదివినా చిన్న ఉద్యోగాలకి వేస్తూ ఉంటారు. అది కూడా ప్రారంభంలో ఉంటుంది, అది కూడా ఆ దేహ ప్రారంభంలో. అది ఏంటండి ప్రారంభిని దెబ్బలు కొడతానంటారు కొంతమంది. అది భగవంతుడికి నీ మీద విరోధం కాదు, ఆ దెబ్బల ప్రారంభం ఎందుకు దెబ్బలు కొడుతుందంటే నిన్ను పిట్టి చేయటాను, అంటే నిన్ను లోపల సత్యానికి నీ ముఖాన్ని అడి చెప్పడం కోసం, నీ మైండ్ ప్రిపేర్ చేయడం కోసం, నీ మైండ్ ఫిట్టి చేయడం కోసం. ఇప్పుడు చూడండి ఉద్యోగానికి వెళ్తారు, ఏమైనా నువ్వు పనికిరావాలి, నీకు ఫిట్ అవ్వాలి, ఎడిపోమంటారు కదా. అలాగే నువ్వు మోక్షం పొందడానికి ఫిట్ అవ్వాలి. ఎవరు ఫిట్ అవ్వాలి? నీ మైండ్ ఫిట్ అవ్వాలి. నీ మైండ్ ఫిట్ అవ్వకుండా మోక్షం ఇవ్వడం, నీ మైండ్ ఫిట్ చేయడం కోసం అనేక దెబ్బలు కొట్టి కొట్టి మైండ్ తో వంకరలు చేస్తాడు ఆడు ఈశ్వరుడు. మనం మీరేమనుకుంటారో తెలియదు, ఇన్ని దెబ్బలు కొట్టేస్తున్నాడు ఏంటి, ఇన్ని దెబ్బలు కొట్టేస్తున్నాడు ఏంటి అని అనుకుంటారు మనం. ఇక్కడ ఇది ప్రారంభం. ఇది ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది దేహానికి సంబంధించిన ప్రారంభం. ఇది దేహానికి సంబంధించిన ప్రారంభం. భగవానే అన్నారంటే ఆ దేహానికి ప్రారంభం కదా, దేహానికి అది ప్రారంభం. దేనికి? దేహానికి. ఆ దేహం ఎక్కడ మంచి నీడ పుచ్చుకోవాలి, ఎక్కడ అన్నం తినాలి, ఎక్కడ చనిపోవాలి, ఏ ఉద్యోగం చెయ్యాలి, ఎక్కడ పెళ్లి అవ్వాలి, ఇదంతా ప్రారంభం ప్రకారం వెళ్ళిపోతుంది. ఆ దేహానికి సంబంధం నీకేలా, నీకేలా గొడవ? దేహం అలా ప్రార్థన ప్రార్థాన్ని బట్టి నడిచిపోతుంది, చచ్చిపోతుంది. అది ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు దేహంతో కలుస్తున్నావు, మనోదేహములతో కలుస్తున్నావు. మనోదేహములతో తాదాత్యం పొందటం వల్ల నీకు దెబ్బలు తగులుతున్నా. మనోదేహములతో దెబ్బ నువ్వు మనోదేహములతో నువ్వు తాదాత్యం లేదనుకో, నువ్వు ఏదిగా ఉన్నావో, ఏ వస్తువు అయితే పుట్టదో, ఏ వస్తువు అయితే చావదో, ఏ వస్తువుకైతే ఏ రకమైన వికారము లేదో అది నీవై ఉన్నావు. దీంతో ఈ మనోదేహములతో తాదాత్యం పొందు, తాదాత్యం అమృత ఆత్మతోటి ఆ చైతన్యంతో నువ్వు బ్రహ్మముతోటి కనుక తాదాత్యం పొందితే దీనికి ఎన్ని దెబ్బలు తగిలినా దెబ్బలు తగిలినట్టే అనిపిస్తుంది. దాని ప్రారంభానికి వదిలేదు నీ ముఖం ఇటు దేహం వైపుకి మనస్సు వైపుకి తిప్పవు, అది బ్రహ్మము తిప్పి నీలోనే ఉంది. అది బయట ఎక్కడా లేదు, చావులేని సత్పదార్థం నీలోనే ఉంది. అది ఎక్కడ ఉంది? నీలోనే ఉంది. చావులేని సత్య శరీరంతో రోజుకి 10 రకాలుగా మారి మనస్సుతో తాదాప్యం పొందే బదులు నీ హృదయంలో బ్రహ్మ చావులేని సత్పదార్థం యథార్థంతో వాస్తవంతో లోపల అంతర్యామి నారాయణుడితో తాదాప్యం పొందితే ఎన్ని దెబ్బలు తగిలితే నీకేలా నీకు తగలినప్పుడు. ఇది నీకు చెప్పేటప్పుడు ఏదో చెప్పిపోతున్నారు అనుకుంటుంది అనిపిస్తుంది. ఈ భగవాన్ చెప్పేటప్పుడు ఏదో చెప్పాడు అనిపిస్తుంది, అది నూటికి వెళ్ళిపోయాడు. అలా ప్రారంభం, ఏ ప్రారంభం ఉన్నా నీకు అభ్యంతరం లేదు, ఏ ప్రారంభం ఉన్నా నీకు అభ్యంతరం లేదు. ఆ ప్రారంభం కూడా నీకు అనవసరం, అది అబద్ధం. ప్రారంభం అనేది స్వప్నం, ప్రారంభం అనేది స్వప్నం. అలాగ వస్తా ఉంటుంది, వెళ్ళిపోతా ఉంటుంది. అదే కానీ నువ్వు ఏ వస్తువుకి పుట్టిన దానికి ప్రారంభం ఉంటుంది, కానీ పుట్టిన దానికి ప్రారంభం ఉండదు. పుట్టిన దానికి వికారాలు ఉంటాయి, కానీ పుట్టిన దానికి వికారాలు ఉండవు. నువ్వు దాంతో తాదే, దీంతో నువ్వు తాదాత్యం పోయినా ఇది నువ్వు కాదు. అదే ఏదైతే నువ్వు దాంతో తాదాత్యం పొందితే అందులో నువ్వు స్థిరపడతావు, అప్పుడు నీకు జన్మ రాగిపోతావు. ఇది సిద్ధాంతం. ఇవన్నీ నీకు ఎలా అనిపిస్తాయంటే చెప్పేటప్పుడు ఇవన్నీ అబద్దాలు అనిపిస్తుంది. ఏం చేత అబద్దాలను ఎందుకు అనిపిస్తాయంటే మనకు యోగ్యత లేదు, నీకు అర్థమవుతుంది, అర్హత లేదు. సరిగ్గా ఇంకా శ్రద్ధ లోపం ఏంటంటే వైరాగ్యం అసలు లేదు. ఎవడికి మోక్షం, ఎవడికి మోక్షం వరిస్తుందంటే ఆచార్య వారు అన్నారు, నువ్వు కళ్ళతో చూసిన విషయాలు, నువ్వు కళ్ళతోటి చెవులు చూసేవి, చెవులతోటి విషయాలు. లేదా హైదరాబాద్ వారికి ఎంత పొలం ఉంది, కాకినాడ లేరు ఎంత కాదుంది, వారికేమో 2,000 కోట్లు అంది, 3,000 కోట్లు ఉన్నాయి, వీరికి 5,000 కోట్లు ఉంది. ఎవరు చెప్పుకుంటూ ఉంటారు కదా, నీకు చెప్పుకుంటారు కదా, వారికి 5,000 కోట్లు ఉంది, వీళ్ళకి 10,000 కోట్లు ఉంది, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. మీరు చూసే విషయాలు, మీరు విన్న విషయాలు, ఈ విన్న విషయాలు మీరు చెవులతోటి విన్న విషయాలు, చెవులతోటి కళ్ళతోటి చూసే విషయాలు, ఈ విషయాలన్నీ, ఈ భోగాలన్నీ మీకు కాకిరట్టుతోటి సమానంగా కనిపిస్తేనే మీ మనసు లోపల కడతాం, కానీ లేకపోతే వెళ్ళదన్నాడు ఆచార్య స్వామి. మామూలుగా కనిపించడం కాదు, కాకిరెట్ట చూడసాం మనం. నీకు అట్లనే కాకిరెట్ట అసహ్యంగా దిరిపేసుకుంటారు ఇలా. నీకు అర్థం వచ్చిందే, నీకు ఏదైనా కాకిరెట్ట ఎప్పుడైనా పడిందా ఇలా దిరిపేసుకుంటారు కదా, లేదా కడిగేసుకుంటారు. అలాగే మొత్తం సంపద అంతా కూడా. తర్వాత పురాణాలు చదువుతూ ఉంటారు మీరు. ఆ పురాణాల్లో అక్కడ ఆ విష్ణు లోకంలో వీళ్ళు ఎంత సుఖపడుతున్నారు, ఆ శివలోకంలో అంత సుఖపడుతున్నారు, వీళ్ళని భోగాలు అనిపిస్తున్నారు, ఇక్కడ పుణ్యం చేసుకుని ఆ పురాణాల్లో ఈ భోగాలు అన్నారు అంట. ఆ భోగాలను కూడా నువ్వు కాకిరెట్టతో సమానంగా చూడాలి, అప్పుడు నీకు ఆత్మజ్ఞానం. మామూలుగా చూడటం కాదు, అలా నీ కాకిరెట్లా చూడటం కాదు, నీకు కనపడాలి, దర్శించాలి అది. అట్లనే అలా దర్శిస్తేనే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, రాజస్వర్ణం. అంటే వైరాగ్యాన్ని పెంచుకుంటాడు వాడు. వైరాగ్యాన్ని చూసిన విషయాల మీద కానీ, విన్న విషయాల మీద కానీ, నీ మనసులో తోచిన విషయాల మీద కానీ ఎవరైనా చెప్పుకుంటా అంటే వింటారు కదా, వాడి మేడ ఎంత గొప్పగా ఉంది, మేడ ఎంత గొప్పగా ఉంది. మన మధ్య నేను నాలుగు నెలల కింద ఎవరో వెళ్తే ఏమంటే చిరంజీవి మేడ మీకు చూపిస్తాను చాలా గొప్పగా ఉంటుంది హైదరాబాద్ ఒకసారి చూసొద్దాం అన్నాడు. కానీ చిరంజీవి చాలా గొప్పగా కట్టాను మేడ హైదరాబాద్ లోనే, అది అంత మేడ అతనికి అవసరం లేదు, ఏ చూసి వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండేట్టు ఏదో కట్టాడు, ఒకసారి చూసొద్దామని నన్ను చూసొద్దామంటే నాకెందుకండి, వాడు ఎంత మేడ అయితే మా ఏ మేడ మా రామకృష్ణపురం గారు నేళ్ళలో ఏముందా, ఇటుక మీద ఇటుక అన్నాడు. రామకృష్ణపురంస్ గారు అన్నారు నేళ్ళలో ఏముంది, ఇటుక మీద ఇటుక, నాలుగు ఇటుకలు పెరుస్తూ ఇంకా అంతస్తులు పెరుగుతాయి, అంతకంటే మేడ ఏముంది అన్నాడు. ఇటుక మీద ఇటుక, ఒక ఇటుక మీద నాలుగు అంతస్తులు, ఇటుక ఇటుకలు పెంచుతారంటే అంతస్తులు పెరుగుతాయంటాయి. ఇటుక మీద ఇటుక ఏం చేస్తాం, ఏం చూస్తాం, మేడ ఏం చూస్తాం అని చెప్పాను. నన్ను తీసుకెళ్ళి అక్కడ చూపిస్తానన్నారు, మేడ ఏం చూస్తాం, ఏముంది అక్కడ చూసేది ఏముంది. మొత్తం మీద నీకు ఈ చూస్తూ ఉంటావు, కళ్ళతోటి వింటూ ఉంటావు, ఏదో చెవులతో వింటూ ఉంటావు, కళ్ళతోటి చూస్తూ ఉంటావు, ఇవన్నీ కూడా నీకు ఎలా కనపడాలంటే కాకిరెట్టతోడు సమానంగా కనిపిస్తే నీ మనసు లోపలికి వెళ్తుంది కానీ లేదా బాహ్యము కనుక రాదు. తర్వాత చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకూడదు, చనిపోయిన వాళ్ళ గురించి, బతుకున్న వాళ్ళ గురించి దుఃఖపడద్దు. అంటే బతుకున్న వాళ్ళు ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకుండకూడదు, చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారని మనం బాధపడకూడదు. చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకూడదు, బతుకున్న వాళ్ళ గురించి దుఃఖపడకూడదు. వీళ్ళు యోగం ఇంకా బతికించవలసింది, వాళ్ళు చనిపోవలసింది. ఆ టైం వచ్చినప్పటికి ఎవరి మాట ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. మన ఇంట్లో ఇంట్లో వాళ్ళకి సంబంధం ఏంటి, ఇంట్లో వాళ్ళ ఆచార్య వారు అంటారు, ఆచార్య వారు అంటే నీకు పెచ్చోడ నీకు ఇంట్లో వాళ్ళకి సంబంధం ఏంటి, నువ్వు నేను అంటున్నావు కదా, నేను అంటున్నావు కదా, ఆ నేను ఆ నేనే అంటుకుంటున్నాను, ఇంట్లో వాళ్ళు నేనండి. చైతన్యం అనుకోదు, ఆత్మ అనుకోదు, భగవంతుడు అనుకోడు. ఒక నేను ఉంది కదా నీకు దేహగతమైన, ఈ నేను ఏమనుకుంటానంటే ఇంట్లో వాళ్ళని కూడా నేనే అనుకుంటాను. అయితే ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినప్పుడు చచ్చిపోతావు, మరి ఇంట్లో వాళ్ళు కూడా నేను అనుకున్నప్పుడు వాళ్ళు చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు. ఆ మొలతాడిని పేడం చేయేది వెతుక్కుంటారు. అంటే ఇప్పుడు ఏదైతే నేను అంటున్నానో, ఈ ఎప్పుడు ఏదైతే నేను అంటున్నానో, ఆ నేను ఎంత ప్రధానమైందో, ఆ ఇంట్లో వాళ్ళు నేను అనుకోవడం కూడా అంతే ప్రధానమైన. చనిపోతే ఒకరికొకరు సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు చించినాడు ఎంతో ఉంది ఊరి పెద్ద ఊరు, మీ ఇంట్లో నలుగురు ఉన్నారు, ఇంత జీవకోట్ల నలుగురే మీ ఇంటికి రావటం ఏంటి, అది కూడా ప్రారంభాన్ని బట్టి చేరతారు. కొంతమంది సంతానం వల్ల గొప్పగా సుఖపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంతానం వల్ల బాధపడిన వాళ్ళు ఉన్నారు. అది ఆ దేహ ప్రారంభాన్ని బట్టి అంటున్నాం, ఇది అసత్యమే అది అసత్యమే, ఇది అసత్యమే, వాళ్ళు సుఖంగా ఉన్నా అసత్యమే, వీళ్ళు దుఃఖంగా ఉన్నా అసత్యమే. ఈ దుఃఖము సుఖం ఎవరికి మనసుకు సంబంధించిన విషయాలు, ఇలా తీసుకోవటంలో ఉంటాను, లోపలికి తీసుకోవటంలో ఉంటాను, ఏమీ లేదు. అంటే నీకు వైరాగ్యం ఆ డిస్క్రిమినేషన్, వైరాగ్యం అంటే నీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు వైరాగ్యం వస్తుంది, అది నిలబడదు. నీకు ఎప్పుడైనా కోపం వస్తుంది అనుకోండి, ఎప్పుడు అది వైరాగ్యం వస్తా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు, అది అది నిలబడదు, అది వివేకం వల్ల రావాలి వైరాగ్యం. ఇది ఇది సత్యమా అసత్యమా, ఇది ఉపయోగపడుతుందా ఇది ఉపయోగపడదా, ఇది నిత్యమా అది అనిత్యమా అని ఆ వివేకం వల్ల పుట్టుకు రావాలి. కానీ వైరాగ్యం కోపం వచ్చి చిరాకు వచ్చి వైరాగ్యం వచ్చి నిలబడదు, నిలబడదు అది, నిలబడేది కాదు, నిలబడి వివేకం వల్ల వచ్చేది నిలబడుతుంది. అయితే ఒక్కడ మీరు రాసుకొని, ఇది ఒక్కడే రాసుకుని మీరు వెళ్ళిపోండి. మీరు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా అంతఃకరణ శుద్ధి లేకుండా ఆత్మజ్ఞానం రాదు. ఇది ఒకటే రాసుకుని మీరు వెళ్ళిపోండి. ఏంటిది? అంతఃకరణ శుద్ధి లేకుండా ఆత్మజ్ఞానం రాదు, రాదు. ఇప్పుడు మన జీవిత విధానం ఎలా ఉండాలంటే ఎవరో మెచ్చుకుంటారని లేదా ఎవరో తిరస్కరిస్తారనక, మన అంతఃకరణ శుద్ధి ఎంతవరకు సంపాదించుకుంటున్నాం? అంతఃకరణ శుద్ధి అనేదే మోక్షానికి నిజమైన అర్హత, అదే యోగ్యత, అదే డిజర్వ్ అవ్వటం అంటే. అది నీకు బయట కూడా నీకు చదువులు ఉన్నా, ఈ డబ్బులు ఉన్నా, గౌరవాలు ఉన్నా, అగౌరవాలు ఉన్నా స్వప్నంతో సమానమని నీకు అంతఃకరణం శుద్ధి అవ్వాలి. అంతఃకరణం శుద్ధి అవ్వాలి. అంతఃకరణం కూడా ఇంద్రియం, మనసు కూడా ఒక ఇంద్రియం, అది లోపల ఉంటుంది, అది దాన్ని శుద్ధి చేయాలి. అన్ని ఇప్పుడు మనం మాటలు మాట్లాడతాం, అది యాత్ర కడతాం, అది వ్యవహారం చేస్తూ ఉంటాం, కర్మకాండ చేస్తూ ఉంటాం, ఏదైనా ఈ అంతఃకరణ శుద్ధి లేకుండా నీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధన చేసినా నీకు ఆత్మజ్ఞానం కలగదు, కలగదు, ఆత్మజ్ఞానం కలగదు, కలిగే అవకాశం లేదు. ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు, ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు. ఈ బంధము మోక్షము, బంధము మోక్షము కూడా భగవాన్ అంటారంటే నీ మనస్సు కల్పించిన గొడవలు. ఉన్నది ఒకటే అంటే ఒకటే ఉన్నది, దానికి బంధము లేదు మోక్షం లేదు. ఈ బంధము మోక్షం అన్న మాటలు ఒక ఎమోషనల్ వర్డ్స్, ఒక ఉద్రేక పరుస్తాయి. నిన్న మోక్షం మోక్షం అంటే ఇప్పుడు మనం మోక్షం లేవని, ఎప్పుడో మోక్షం వస్తుందని అని ఉద్రేకపరిచే మాటలు, ఎమోషనల్ వర్డ్స్. నేను ఉద్రేకపరిచేస్తా, మోక్షం మోక్షం అంటే ఏదో వచ్చేస్తుందని, ఎప్పుడో వచ్చేస్తే ఇప్పుడు అదే లేదని మనం ఉద్రేకపరిచే మాటలు అయ్యదా. ఇప్పుడు అంతఃకరణ శుద్ధి లేకపోతే నీకు అంతఃకరణ శుద్ధి లేకుండా ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు రిపీటెడ్ గా గీతలు ఏం చెప్పాడంటే, కర్మ చేయకుండా, ఏమి పని చేయకుండా సామర్థనంగా కూర్చున్నట్లు మాత్రం చేద్దాడు కర్మలైన స్థితిని పొందలేడు. ఇప్పుడు ఏమి పనిపాటు లేకుండా సామర్థనంగా ఉన్నంత మాత్రం చేస్తే నీకు జ్ఞానం రాదని చెప్పాడు, జ్ఞానం రాదని చెప్పాడు. ఇప్పుడు మితముగా తిను, ఇతమైంది మితముగా తిను, తర్వాత దేహానికి అవసరమైన పనులు చేసుకో, దేహానికి అవసరమైన పనులు చేసుకో, ఆశ కోసం పని చేయకు, ఆశ కోసం పని చేయకు, నీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం పని చేయకు, నీ దేహయాత్రకు సరిపడే నువ్వు పని చెయ్యి, దేహయాత్రకు పని సాధ్యమైనంత వరకు జనాలతో కలిసిపోకుండా ఏకాంతంగా జీవించడం నేర్చుకో. ఎప్పుడు కూడా ఏకాంత వాసం ఒకటి, సహవాసం ఒకటి, ఉపవాసం అన్ని మంచి సాధనకు మంచి. ఏంటది? ఒకటి ఏకాంత వాసం, రెండు హోలీ కంపెనీ, రెండు ఏంటి హోలీ కంపెనీ, రెండు ఉపవాసం అంటే కొంచెం మార్చడం లోపల. వీటి వల్ల జీవితంలో ఈ లోకంలో అభివృద్ధిలోకి రావాలన్నా, పరలోకంలో అభివృద్ధిలోకి రావాలన్నా, ఏదైనా సాధించాలన్నా ఒకటి ముఖ్యం, క్రమశిక్షణ ముఖ్యం. ఏది ముఖ్యం? క్రమశిక్షణ ముఖ్యం. డిసిప్లిన్ లేకుండా ఏది సాధ్యం కాదు. క్రమశిక్షణ ముఖ్యం అని చెప్పి క్రమశిక్షణ రావాలంటే, క్రమశిక్షణ అంటే ముఖ్యం ఏంటంటే, ఇది ఏది నీకు చిత్తశుద్ధి లేకపోతే నీకు కోరిక లేకుండా పని చేయి, కోరిక లేకుండా పని చెయ్యి, కోరిక నీ దేహయాత్రకు సరిపడి నువ్వు పనులు చూసుకో, మిగతాది ఈశ్వరార్పణగా పనిచేయి, ఈశ్వరార్పణగా పనిచేయి. ఈ సృష్టి అంతా అన్నది ఈశ్వర స్వరూపమే, ఈ సృష్టి అన్నది ఈశ్వరుడే సృష్టి రూపంలో కూడా ఉన్నాడు ఈశ్వరుడు. రాగద్వేషాలు తగ్గించుకో, రాగద్వేషాలు తగ్గించుకో. తర్వాత ఒంటరిగా ఏకాంత భాషం నేర్చుకో, ఏకాంత భాషం నేర్చుకో. అవి లేకపోతే మరీ ఎంత అవసరం అయితే సహవాసం కూడా అంటే కూడా ఏకాంత వాసం మంచిది. లేకపోతే సహవాసం ఆహారంలో జాగ్రత్తగా ఉండు, తిండిలో ఆహారంలో జాగ్రత్తగా ఉండు. ఆహారంలో నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీకు ఆహార శుద్ధి లేకపోతే నీకు ప్రయత్నం చేసినా చిత్తశుద్ధి రాదు. ఇది చాంద్రోగ్య ఉపనిషత్తులో చెప్పాడు. ఆహార శుద్ధి లేని వాడికి చిత్తశుద్ధి రాదు. ఇది చాంద్రోగ్యలో చెప్పాడు. ఆహార శుద్ధి చాలా ముఖ్యం. చిత్తశుద్ధికి ఆహార శుద్ధి, ఆహార శుద్ధి లేకుండా చిత్తశుద్ధి రాదు. అంటే అది ఆచార్య వారు చెప్పారు కదా, నీకు రోగం వచ్చినప్పుడు మందు ఎంతవరకు వేసుకుంటావో ఆకలి అనే రోగానికి కూడా అన్నం అంతవరకే పెట్టాం. ఆకలి అనే రోగానికి అన్నం కూడా అంతే పెట్టు. ఈ చిత్తశుద్ధి ఎలా కలుగుతుందంటే నిష్కామ కర్మ అన్నా, నీకు అర్థమవుతుంది, లేదా సమత్వ యోగం అన్నా, కర్మయోగం అన్నా, బుద్ధి యోగం అన్నా, ఇవన్నీ నిష్కామ కర్మలోకి వస్తాయి. ఇలా భగవద్గీతలో చాలా పేర్లు పెట్టి పిలుస్తారు. అంటే నీకు అపేక్ష లేకుండా, ఆసక్తి లేకుండా పని చేస్తాంటే నీకు చిత్తశుద్ధి కలిగింది. పని లేకుండా సోమరతనంగా కూర్చుంటూ వచ్చేది. ఇప్పటికే పని పాటు లేకుండా సోమరత. ఇప్పుడు చాలా మంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకుంటూ ఏదో కర్మయోగం చేస్తూ ఉంటారు. అది ఒక మాది నేను చాలా మందిని చూశాను. అది కష్టపడతారు, అది ఇంటి కోసమే కష్టపడతా ఉంటారు. ఇదే కర్మయోగులు ఉండమే అంటారు. కర్మయోగం అంటే అది కాదు, పని చేసేవాడు కర్మయోగి కాదు. ఆ బస్తున్నాం ఇంకా వ్యాపారస్తులు అందరూ కర్మయోగులే కదా. బస్తున్నాం సాయంత్రం భోజనం వచ్చి 11 తినే వాళ్ళు ఉంటారు వ్యాపారం చూసి. అయితే వాళ్ళు కర్మయోగులేనా? అది కర్మయోగం అంటే ఆడు కాదు. నిష్కామంగా ఆసక్తి లేకుండా, సకామంగా కాకుండా నిష్కామంగా ఆసక్తి లేకుండా, ఫలకాంక్ష లేకుండా ఎవడైతే పని చేస్తున్నాడు వాడి కర్మయోగి. 24 గంటలు వాడు పట్టాడు చూసుకున్న వాడు కూడా మేము కర్మయోగులేమంటున్నారు. నేను కర్మయోగులేమంటే చాలా కష్టపడి పెడుతున్నా, కష్టపడి పని చేసుకున్నాడు ఎవరి కోసం చేస్తున్నాడు? అది కూడా ఆస్తి కూడా ఎందుకు పెంచుకుంటా అంటే ఆడ అహంకారం సంతృప్తి అవుతాం. కొంతమంది ఇంట్లో వాళ్ళు ఆయనకు సంపాదించొద్దు సరిపోతుందని చెప్పినాడు మాండం. ఏం చేత మాండ అంటే ఈగో, మీరు అందరూ చెప్తా అంటారు మీరు చాలా ధనవంతులు అంటే వాడు మనస్సు అంటే దేహంతో దేహభావన వాడికి సంతృప్తి పడుతుంది. అది ఒక సంతోషం, అది వాడికి అది ఒక ప్లెజర్ ఇస్తా ఉంటున్నారు. అది ఒక ప్లెజర్ ఇస్తా ఉంటుంది. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలోనా భోగాలు రాగాల కింద సంపదలు ఆపదల కింద మారకుండా ఆగవన్నాడు గీతలో. అది ఎవడు ఆపు చేయలేడు. ఇప్పుడు రామలింగర గారి పరిస్థితి చూస్తున్నాం కదా, మొత్తం ఏనాటికైనా నీ సంపదలంతా ఆపదలుగా మారు. నువ్వు అనిపించే ప్రతి భోగం కూడా రోగం కింద మారు. ఏ రకమైన భోగం సరే, ఏ ఇంద్రియంతో అనిపించినా నువ్వు అనిపించే ప్రతి భోగం కూడా రోగంగా అనిపిస్తుంది, రోగంగా తిరగబడుతుంది. భోగాలు రోగాల వల్ల, భోగాల వల్ల రోగాలు వస్తాయి, సంపదల వల్ల ఆపదలు వస్తాయి. చాలా మంది కుటుంబాలు సంపదల వల్ల పేచిడు. చాలా కుటుంబాలు ఈ సంపదల వల్ల పేచిడు. ఇంట్లో వాళ్ళు దావాలు చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళే దావాలు చేసుకుంటారు. చివరికి వచ్చేదంటే నీకు సంపదలే నీకు ఆపదలు తీసుకొస్తాయి, నీకు భోగాలే నీకు రోగాలు తీసుకొస్తాయి అని ఈ అంతఃకరణ శుద్ధి కోసం. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నాను అనుకోండి, ఏదో మాట మీరందరూ నన్ను గౌరవిస్తారని మాట్లాడితే నాకు అంతఃకరణ శుద్ధి రాదు. లౌకికమైన ఏ ప్రయోజనం కోరి నేను మాట్లాడినా ఇంకా అంతఃకరణ శుద్ధి రాదు. నా పిచ్చంతా చెప్పినా మాకు అంత సుదరా. భగవంతుడు గీతలో ఏమని చెప్పాడో నీకు అర్థమవుతుంది. అయ్యా ఏదో కొంతవరకు మనం అర్థం చేసుకుని జీవనం చేసుకుని కొంతవరకు తేనిపు తెచ్చుకుని నీకు అర్థమయ్యేలా చెప్తే ఈ మాటకి ఉపకారం కాదు, లేదా ఈ మాట వల్ల నీకేం ఉపకారం రాదు. ఎందుకు నా మాట వల్ల నీకు ఉపకారం అంటే ఏం చేసుకుంటారు ఈ మాటలో? శాస్త్రం ఆ భగవంతుడు చెప్పిన వాక్యాన్ని అది నాకు ఎంతో కొంత జీర్ణం అవ్వాలి. దానివల్ల వచ్చే ఒక సంతృప్తి నాకు కలగాలి. అది సంతృప్తి కలిగిన తర్వాత నాకెంతో కొంత తేనిపులు రావాలి. ఆ తేనిపుల్లోంచి ఆ వాక్యం మీకు నేను చెబితే మీకు ఉపయోగపడుతుంది, కానీ నా పిచ్చ అంత చెబితే మీకు ఉపయోగపడదు. నా పిచ్చ మీరేం చేశారు, అసలు మీరే పిచ్చ కొట్టుకుంటారు, నా పిచ్చ మీకెందుకు ఇంకా ఏం చేసుకుంటారు నా పిచ్చ మీకు. అంటే అర్జున శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. ఇప్పుడు నేనైనా కల్పించేవడం లేదు, కృష్ణుడు దేవుడే అయినప్పటికీ నేనేమో కలిపి వేదాల్లో చెప్పిన వేద పురాణాల్లో ఏంటి, స్మృతుల్లో ఏంటి, ఇతిహాసాల్లో ఏంటి, అన్ని వేద ప్రమాణం. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు భగవద్గీతలో చెప్పింది కూడా దీనికి ప్రమాణం వేదంలో ఉండాలి, ఉపనిషత్తులో చెప్తే వేదంలో ప్రమాణం ఉండాలి, పురాణాల్లో కూడా వేదంలో ప్రమాణం ఉండాలి. వేదంలో అన్నిటికీ అంటే వేదాలు చదివి మనం అర్థం చేసుకోలేము. అంటే స్మృతులు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ వచ్చాయి, స్మృతులు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ వచ్చింది. ఇవి అర్థం చేసుకో, వేదం కొంచెం భాష డిఫరెంట్ గా ఉంటుంది, ఆ భాష మనకు అర్థం కాదు కాబట్టి ఇంకా వ్యాసుడు ఇవన్నీ ఈ వాక్యాల కింద చిన్న చిన్న కథల కింద వాక్యాల కింద వాల్మీకి వ్యాసుడు ఇవన్నీ తీసుకొచ్చాడు. ఇప్పుడు వాల్మీకి రామాయణం గురించి ఏంటంటే అది బ్రహ్మదేవుడే వాల్మీకి కింద వచ్చాడు. బ్రహ్మదేవుడి యొక్క భార్య సరస్వతీదేవి వాల్మీకి యొక్క వాణిగా వచ్చిందని చెప్తారు. అంటే వాల్మీకి ఏదైనా మాట్లాడుతుంటే సరస్వతి దారతా ఉంటుంది, సరస్వతి వాల్మీకి నోటంట ఆ సరస్వతి దారత అంత మధురంగా ఉంటుంది కవిత్వం. వ్యాసుడి కవిత్వం కంటే కూడా చాలా మధురంగా ఉంటుంది ఎవరిది, వాల్మీకి ఆది కవ్యం. అదేంటది ఆది కావ్యం, ఇందులో ఒక అసత్యము కూడా ఉండదు. బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే అప్పుడు వాల్మీకి నారదుడు రామాయణానికి సంక్షేపంగా చెప్తాడు, దాన్ని దివ్యదృష్టి దర్శించి ఒక అసత్యం లేక నేను రామాయణం రాస్తామని చెప్పాడు. నువ్వు రాసిన రామాయణంలో ఒక్క అసత్యం కూడా ఉండదు. మరి కైకి పాత్ర ఉంది, అందరూ పాత్రలు ఉన్నారు కదా. ఇప్పుడు కౌశల్యం ఉంది, కౌశల్య తన కొడుక్కి అంత కష్టం వచ్చినా ఎవరిని దూషించలేదు. సుమిత్ర ఉంది, అది ఎప్పుడు సైలెంట్ గా అలా అబ్జర్వేషన్, అదేంటది అబ్జర్వ్ మహాజ్ఞానం, వీడికి అబ్జర్వేషన్ అంతే. మౌనం ఎక్కువ మౌనం ఎవరిది, సుమిత్ర ఉపాసన. అంటే ఉపాసనలో ఆవిడ పెట్టింది పేరు ఎవరు, సుమిత్ర. ఇంకా కైక ఉంది, కైకే అంటే మంచి చెడ్డ ఎదురు చేసేస్తా ఉంటుంది కైక. పెడితే నీకు కంచం తోటి అన్నం పెట్టేస్తుంది, లేదా చెమ్ము ముఖాన్ని వేసుకొట్టేస్తుంది. పెడితే నీకు శుభ్రంగా అన్నం పెడుతుంది, దానికి కోపం వస్తుందంటే మరి ఆ కంచం తోటి వచ్చి మిమ్మల్ని కొట్టేస్తాం. అంటే యాక్షన్, మంచో చెడ్డ ఏదో చేసేస్తా ఉంటుంది ఎవరు, సుమిత్ర. అదే కైకి ఏం చేస్తుందంటే మీరు మనం ఎంత చెడ్డరాలనుకున్నా ఈ ప్రపంచం నడవటానికి అటువంటి వాళ్ళు కూడా ఉండరు. ఈ ప్రపంచం నడవటానికి అటువంటి ఏదో చేసేస్తుంది మంచో చెడ్డు. రాముని పంపారనుకుంది, రాముని పంపారంది పంపేసింది కదా, అది చెడ్డని మీరు అనుకున్న ముందు యాక్షన్ పంపిస్తుంది. అది మీరు చెడ్డ అనుకోవచ్చు, ముందు పంప అందరూ పంపలేరు కదా రాముడిని, వాళ్ళు పంపేసింది కదా. మంచి వచ్చిన వాళ్ళు చేసేస్తుంది చెడ్డ, అంటే ఆవిడ రజోగుణం అలా కూడా ఎవరు చేసినా అలా అలా జరిగిపోతా ఉంటుంది. అదొక పాత్ర ఎవరిది, కలికిది ఒక పాత్ర, కౌశలదేవిది ఒక పాత్ర, ఇంకెవరు సుమిత్ర. అది దశరథుడు పుత్రవీరంతో చనిపోయాడు, దశరథుడు పుత్రవీరంతో ఆడు ఆడు దేహ ప్రారంభం అది. అంటే పుత్రుడు పారిపోయిన వాళ్ళందరూ, ఇప్పుడు బుద్ధుడి తండ్రి ఉన్నాడు, రాముడు ఎలా విడిచిపెట్టాడు, బుద్ధుడు విడిచిపెట్టాడు, అలాగని బుద్ధుడి తండ్రి చనిపోలేదు. అంటే దశరథి ప్రారంభం అది, అదేంటది వాడి ప్రారంభంలో పుత్రవియోగం వల్ల చనిపోయి ఉంది కాబట్టి దశరథి ఎలా చనిపోయాడు, అది ప్రారంభం. ఎవరి ప్రారంభం, దశరథి ప్రారంభం అది, ఆ దేహ ప్రారంభం. మరి ఎవరి పక్షం ఉండాలి, రామాయణంలో పక్షి వస్తుంది, మరి పక్షికి రాముడు కర్మకాండ చేశాడు. రాముడు మామూలుగా రాముడే దేహాన్ని దహనం చేసి ఆవిడ కర్మకాండ కూడా చేశాడు, మామూలుగా మానవ కోటికి చేసినట్టు ఆ పక్షికి కర్మకాండ, అది దాని ప్రారంభం. అంటే లోపల పైకి పక్షి జీవితమైనా లోపలది అవ్వాలి కూడా సోలు ఉంటుంది, దాని ప్రారంభాలు. ఇప్పుడు ఇంతకి మన సబ్జెక్ట్ ఏం చెప్పుకుంటున్నాం, మన గమ్యం చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి. ఏంటది అంతఃకరణ శుద్ధి లేకపోతే మనం ఎన్ని సాధన చేసినా ఎన్ని ఆత్మజ్ఞానం కలగదు. అది మెయిన్, అది ఫండమెంటల్ గా అది మెయిన్. అంతఃకరణ శుద్ధి లేకుండా ఆత్మజ్ఞానం కలగదు, మోక్షం కలగదు. ఇప్పుడు మనం ఏదైనా కర్మను ఆచరిస్తున్నాం అనుకోండి, ఆ మనం చేసే కర్మ వల్ల, మనం చేసే మాట వల్ల నీకు అర్థం అవుతుంది, లేకపోతే మనం చేసే యాత్రల వల్ల, మనం చేసే మంచి వల్ల మనకు అంతఃకరణ శుద్ధి కలగాలి. అంతఃకరణ శుద్ధి కలగకపోతే అన్ని ఒకటి లేని సోమలు, ఏమి ప్రయోజనం లేదు. నువ్వు చేసే పని నీకు అంతఃకరణ శుద్ధి కలగజేయాలి. కోరికతో చేసే పని వల్ల ఎవరికి అంతఃకరణ శుద్ధి కలగదు. కోరిక పెట్టుకుని, వాంఛ పెట్టుకుని, ఆసక్తి పెట్టుకుని నువ్వు ఏదైనా పని చేస్తాంటే అది అంతఃకరణ శుద్ధి కలగదు. అంచేత భగవంతుడికి కూడా గీతలో నువ్వు పని చెయ్యి అంటే నీ శరీరయాత్రకు సరిపడి పని చేసుకుంటూ దేవకోటకు కూడా ఎంతో కొంత సహకరించి ఆసక్తి లేకుండా, కోరిక లేక, ఆ కోరిక వాళ్ళు మనల్ని గౌరవిస్తారని, వాళ్ళు మనకు ఓట్లు వేస్తారని నీకు అర్థం అవుతుందా, లేదా వాళ్ళు ఏదో మనల్ని సన్మానాలు చేస్తారని, లేదా కొంతమంది గొప్పలకు గొప్ప వస్తున్నట్టు దానం చేస్తారు, అది చేయరు వాళ్ళు, లేదా గోళమే పేర్లు రాస్తారు, ఏదో ఇలా చేస్తారు. చాలా మంది పెద్దవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు అందరికీ తెగులు ఉంటుంది. అయితే మామూలుగా దానం కోసం, మంచి కోసం మంచి చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. మంచి కోసం మంచి చేస్తేనే అంతఃకరణ శుద్ధి కలిగింది, కానీ మరో రూపంగా కాదు. దీనికి ఏమన్నారంటే, ఎవరు శాస్త్రంలో శాస్త్ర గారుడు ఏమన్నా అంటే, యజ్ఞాలు నువ్వు అంతఃకరణ శుద్ధి కలగటం కోసం కొన్ని యజ్ఞాలు విడిచిపెట్టకూడదు. యజ్ఞాలు అంటే ఏంటి, దేవ యజ్ఞం. ఒకటేంటే దేవ యజ్ఞం అంటే దేవతల పూజలు. ఏదైనా ఎప్పుడైనా నువ్వు గుళ్ళోకి వెళ్ళటం, ఆ గుళ్ళో నమస్కారం పెట్టడం దేవుడికి, ఎవరి దేవుడికి, అది ఇంటికాడ దేవతామూర్తికి, ఎవరికి రాముడు కృష్ణుడు శివుడు ఎవరికి నీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోవటం, ఇంటి దగ్గర ఏదో దేవుణ్ణి పూజ చేసుకోవటం. ఎప్పుడు నా అవకాశం ఉంటే పుణ్యపర పర్వదినాల్లో గుళ్ళోకి అక్కడ 5 నిమిషాలు కూర్చుని భగవంతుని ధ్యానం చేసి రావటం, ఆ భగవంతుని ఇది ఇలా చేయటం వల్ల నీకు దేవతారణం తీరిపోదు. అంటే దేవుణ్ణి స్తోత్రం చేయటం. దేవతారణం ఎలా తీరుతుందంటే, ఇప్పుడు మీరు ఎవరైనా అయ్యగారు ఈ పని మీరు అవ్వాలి, మీ వల్ల అవ్వాలని మీరు ఏది చెప్తే వాళ్ళు కొంచెం ఉబ్బుతారు. వాళ్ళు ఏమవుతారు, ఉబ్బుతారు, కొంచెం ఉబ్బి కొంచెం ఆ పని చేసి పెట్టాలని చూస్తారు. అలా దేవతలను మనం నిందించకూడదు, దేవతలనే నిందించకూడదు. అయితే దాన్ని స్తోత్రం చేస్తా ఉన్నారు. ఆ రకంగా చేయటం వల్ల కూడా దేవ యజ్ఞం, దేవతలను యజ్ఞం చేసినట్టు. ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి, రాముడు రూపం, రాముడి గుణం మీరు అర్థం అవుతుందో, రాముడి గుణం, రాముడి యాక్షన్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ గుణాలు అద్భుతం, రూపం అద్భుతం, అని చేష్టల ప్రతిదీ కూడా అపూర్వంగా ఉంటుంది. అంచేత ఆయన గుణాలను స్తోత్రం చేయటం, ఆయన రూపాన్ని స్తోత్రం చేయటం, ఆయన నామాన్ని స్తోత్రం చేయటం, రూపాన్ని, గుణాన్ని, నామాన్ని ఈ స్మరించడం కూడా. ఆ స్మరించడం వల్ల ఏమవుతుందంటే, అది దేవ యజ్ఞం. వాళ్ళని సంతోషపరచడం, నైవేద్యం పెట్టేది పెడతారు కదా, వాళ్ళకి వాళ్ళని దేవతలను సంతోషపరచు, దేవతలనే సంతోషపరచడం. తర్వాత ఋషి యజ్ఞం. ఇప్పుడు మనం ఎప్పుడైనా మీకు రోజుకు గంట సేపు భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, పెద్ద వాల్మీకి మహర్షి, వేదవ్యాస మహర్షి, రమణ మహర్షి, ఇలా ఋషులు ఉన్నారు కదా, రామకృష్ణ మహర్షి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుభవించి చెప్పారు, వాళ్ళు అనుభవించి కొన్ని మాటలు చెప్పారు. ఎంగిల ముక్కలు కాదు, వాళ్ళు అనుభవించి కొన్ని మాటలు చెప్తే అవి ఎప్పుడైనా మనం చదువుతా ఉంటే వాళ్ళ రుణం తీరిపోదు. ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు అనుకున్న రామాయణం రిపీటెడ్గా చదవటం వల్ల వాల్మీకి రుణం మనకు తీరిపోతుంది. వాల్మీకి అంటే వాల్మీకి కాదు, అంటే వాళ్ళ గ్రంథాలు అధ్యయనం చేయటం వల్ల ఋషి రుణం తీరిపోతుంది. అన్నారావు గారనే తిరుపతి దేవస్థానానికి 15 ఏళ్ళు వాళ్ళు ఆయన ఎడ్జిట్ ఆఫీసర్ చేశారు, బాణ చేసేవారు. ఆయన సి సుబ్రహ్మణ్యం గారు మనకు ఫైనాన్స్ మినిస్టర్ చేశారు, తన రైల్వే మినిస్టర్, వీళ్ళందరూ బీఎస్సీ చదువుకున్నారు మెడ్రాస్ రైల్వే మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఆ రోజుల్లో. ఆ స్నేహాన్ని బట్టి తర్వాత ఇప్పుడు గూడూరు నుంచి తిరుపతి మీటర్ కదా, అప్పుడు గూడూరు నుంచి తిరుపతి వెళ్ళాలంటే మన రైలు వెళ్ళేది కదా మీటర్ కదా. అలాగా గూడూరు నుంచి తిరుపతి వరకు ఈ మీటర్ గేజ్ తీయించేసి బ్రాడ్ గేజ్ ఈయనే ఇచ్చాడు. ఒకసారి వెళ్ళేటప్పుడు అన్నారావు గారు కాళ్ళకి కూర్చుంటే అని చెప్పారు, ఈ రైల్వే మినిస్ట్రీ చదువుకున్నారు, ఫైనాన్స్ మినిస్ట్రీ చదువుకున్నారు, చిన్నప్పుడు ప్రెసిడెన్సీ కాలేజీలో బీఎస్సీ చదివారంట. ఆ స్నేహాన్ని పని రైల్వే మినిస్టర్ చదివితే, ఏమైనా నువ్వు నేను చదువుకున్నావు, నేను ఎప్పుడే ఆడలేదు, నా సొంత పని కోసం రాలేదు, నా సొంత పని నువ్వు చేయక్కర్లేదు, రైల్వే ట్రాక్ మార్చేయలేదు, అది మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ చేయాలని చెప్తే ఆయన గూడూరు నుంచి తిరుపతి వరకు బ్రాడ్ గేజ్ చేసామని ఆర్డర్స్ ఇచ్చాను. ఎంత ట్రాఫిక్ పెరిగిపోయింది ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది. అలా ఇటు బెంగళూరు వెళ్ళిపోతున్నాయి, అలా సౌత్ అంతా వెళ్ళిపోతున్నాయి ట్రాఫిక్. అప్పుడు అన్నారావు గారు చెబితే రైల్వే ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ తీసుకెళ్ళి, ఏమంటే అన్నారావు గారు మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి మేము చెయ్యాలండి, మా గవర్నమెంట్ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టిస్తారని అడిగాంట అన్నారావు. అన్నారావు గారిని అడిగారంటే, మా డబ్బు గవర్నమెంట్ డబ్బు ఎందుకండి ఖర్చు పెట్టించడం, దాని మీద ప్యాసింజర్లు ఉంటారో ఉండరు, బ్రాడ్గా చేస్తే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండాలి కదా, ఉంటుందో ఉండదు అన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నంత ట్రాఫిక్ ఎప్పుడైతే ఆ ట్రాఫిక్ ఆ లైన్లో వెళ్ళిపోతుంది. అటు అలా బెంగళూరు వెళ్ళిపోతున్నాయి కదా, బెంగళూరు కోయంబత్తూరు అన్ని అలా ఆ ట్రైన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి, వయా తిరుపతినాయి. అప్పుడు ఇలా అన్నారని చెప్పాడు నాకు అన్నారని, ఎందుకంటే మా చేత ఏదో మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి మేము చెయ్యాలి, మా చేత మీరు డబ్బు తగలేస్తున్నారన్నారు. అంటే మాకు కిట్టాలి కదా, కిట్టాలంటే మీరు అక్కడ బద్దె ఇస్తే దానికి తగిన డబ్బు మాకు రావాలి కదా ఆ రోజుల్లో కన్నా అనిపించింది. ఇందుకే అన్నారావు గారి విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిరోజు ఒక గంట సేపు ఉదయం 8:00 స్నానం చేసి 8:00 మధ్యన ఎవరో పండితులను తెచ్చుకుని వాల్మీకి రామాయణం ఇన్నవాడు. ప్రతిరోజు పండితుని కూర్చోబెట్టి ఆ టైంకి మనం వెళ్తే మనల్ని కూర్చోమన్నవారు, ఒక గంట సేపు ప్రతిరోజు వాల్మీకి రామాయణం ఇన్నవాడు. అనేవారు మన వాల్మీకి రామాయణం అంటే మనకు ఇంకా తపస్సు ఏంటండి అన్నవారు. అంటే అన్ని అంతే, అది రామనామే లక్ష్మీప్రదమైంది, రామనామం లక్ష్మీప్రదమైంది, అది వేదమే. ఏది రామాయణం వేదమే, వేదంలో ఏ దేవుడి గురించి వర్ణించి చెప్పాడు, ఆ దేవుడే రాముడు, ఇంకా మనకి ఇతర శాస్త్రాలతో పని ఏంట అనేవాడు. ఎవరు అన్నారావు, వేదాలే రామాయణ రూపంలో వచ్చినాయి, వేదాల్లో ఏ భగవంతుని తెలుసుకోమని చెప్పారో వాడు రాముడి కింద వచ్చాడు, వేదమేమో రామాయణం కింద వచ్చింది, వేదంలో ప్రతిపాదింపడిన పరమాత్మ రాముడి కింద వచ్చాడు. మనం పరమాత్మకు రూపం లేదు నామం లేదు ఎలాగ దర్శించడం, రూపనామాలతో ఉన్న పరమాత్మను మనం చూస్తే ఒక పరమాత్మ అంటే ఇలా ఉంటాడని రాముడిని చూసి తెలుసుకోవచ్చు కదా అని వారు అన్నారు. ఆ మాట ఎందుకు చెప్తున్నారంటే, ఋషి యజ్ఞం అంటే మీరు చదువుకోవచ్చు, లేదా పండితులు చదువుతాంటే వినొచ్చు, పండితులు చదువుతాడు అది వినాలి అంటే ఆచార్యుల వారు అన్నారు, ఏమిటయ్యా నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి శ్రవణం చేయటువంటి సన్యాసం పుచ్చుకుని శ్రవణం చేయప్పుడు దాని వైభవం తెలుస్తున్నాను. ఆచార్యుల వారు ఏమిటయ్యా ఈ కుటుంబాన్ని కూడా వేసుకుని నువ్వేం శ్రవణం చేస్తావు, రకరకాలుగా వెళ్ళిపోతున్నా మైండ్ అసలు శ్రవణం చేయడానికే సన్యాసం కావాలన్నాడు ఆచార్య. నువ్వు అన్ని వదిలించుకున్నప్పుడు శ్రవణం చేయి, అప్పుడు నీ బుర్ర చెక్కుతున్నా. ఇప్పుడు ఏంటి ఈ కట్లు కలిసిపోయిన కట్లు ఎరుగుతాయి అలాగే చస్తాయి అలాగే రాయి అంటాడు. ఈ గృహస్థులు అందరూ శుభ్రంగా తడిచిపోయి ఉన్నారు, ఇదే అగ్గిపెట్టి నష్టం కానీ అది ఎలగరంక, అగ్గిపెట్టి అయిపోతుంది కానీ ఆ పుల్ల ఎలగదు ఇంకా ఆయన కాల్చు కాదు ఇంకా కాల్చ కాల్చబడరాళ్ళు మనం నిప్పెట్టినా కాల్చడం కాళ్ళు శుభ్రంగా తడిచిపోయి ఉంటారు ఎవరు గృహస్థులు. మనం ఏదైనా కొంచెం అగ్గిపెట్టి వేసి ఎలిగించిన వాళ్ళు కాలరు ఇంకా గడిచిపోయిన పొరలు కాలుతుంది అలాగే ఆళ్ళు కాలరు. అయితే అది ఆచార్యుల వారు అన్నాడు, శ్రవణం చేసేటప్పుడు శ్రవణం చేయాలంటే సన్యాసం పుచ్చుకుని శ్రవణం చేస్తేనే దాని రుచి నీకు తెలుస్తున్నారు, దాని టేస్ట్ తెలుస్తున్నారు ఆచార్య. అలాగని అర్హత లేకుండా మనం సన్యాసం పుచ్చుకోకూడదు. అర్హత లేకుండా యోగ్యత లేకుండా సన్యాసం పుచ్చుకుంటే ఉభయ భ్రష్టత్వం వస్తుంది. అది చెడిపోతాం ఇది సంసారంలో కదా సన్యాసం కాకుండా తయారవుతాం. అంచేత అది ఈ ఋషియజ్రం. ఋషియజ్రం ఏంటంటే సొంతంగా చదువుకోండి, లేకపోతే శ్రవణం చేయండి. పెద్దలు చెబుతా అంటే భగవద్గీత కాని, భాగవతం కాని, రామాయణం కాని, అంటే ఋషులు రాసిన రచన. మామూలు వాళ్ళు కోపాల రాగద్వేషాలతో రాసిన, రాగద్వేషాలతో రాసిన రచనలు అసలు చదవకూడదు. రాగద్వేషాలతో కూడిన మాటలు ఎవరైనా చెబుతాంటే వినకూడదు. మీకు అర్థం వచ్చింది? అది ఋషులే, ఋషి వాక్యే ఉండాలి, ఋషి వాక్యే ఉండాలి. అది అది మీరు ఎప్పుడైనా అధ్యయనం చేస్తాడు, అధ్యయనం చేస్తాను మీకు ఋషులు తీరు. అదేం పెద్ద దేవయజ్ఞం అంటే ఇవన్నీ చిత్తశుద్ధికి చేయమన్నాడు ఆచార్యుడు. అదే భగవంతుడి ఇవన్నీ నీ చిత్తం బాగుపట్టడానికి చెయ్యదు. ఒకటి దేవయజ్ఞం, రెండు ఋషియజ్ఞం, మూడు పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే మీ పెద్దవాళ్ళు మంచివాళ్ళు అవ్వచ్చు, చెడ్డవాళ్ళు అవ్వచ్చు. మీకు అర్థం, మీకు అర్థం అవుతుందా? వాళ్ళ ఇంట్లో మీరు ఉన్నారు కాబట్టి మీ డ్యూటీ మీరు చేయండి. వాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మనకు అనవసరం. వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనవసరం. ఆ ఇంట్లో మీరు ఉన్నారు కాబట్టి మీ డ్యూటీ వాళ్ళకి చేయండి. మీ డ్యూటీ మీరు, మీ డ్యూటీ మీరు చేయండి. వాళ్ళు మధ్యలో చచ్చిపోతే వాళ్ళ గురించి దుఃఖపడకండి. ఒకవేళ ఎక్కువ కాలం పోయితే ఇంకా చావు రావటాలని బాధపడకండి. ఎక్కువ కాలం పోయితే బాధపడకండి. తర్వాత వాళ్ళు చనిపోతే, ఏ కాలం చనిపోతే దుఃఖపడకండి. అంటే నీకు వాళ్ళకి ప్రారంభం అక్కడి చోట అయిపోయింది. పుట్టక మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. మీ ఇంట్లో వాళ్ళు పుట్టక ముందు వాళ్ళు ఎవరో తెలియదు, మీరెవరో తెలియదు. ఆ జన్మాంతర ప్రారంభాన్ని బట్టి ఒక కంపడకు వచ్చారు. మీకు అర్థమవుతుంది? అది మీ డ్యూటీ మీరు చేయండి. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మీకు అనవసరం. ఇప్పుడు మీ నాన్నగారు మంచివారు కాదనుకోండి, ఉదాహరణకి. మంచివారు కాకపోతే, మంచివారు కాకపోతే దేవుడు చూసుకుంటాడు. నీకు శరీరానికి జన్మ ఇచ్చాడు కాబట్టి చూడదు. ఆ డ్యూటీ చేయి అంతే. అలాగే నాళ్ళు నెత్తిమే పెట్టి తిరగక్కర్లేదు. అలాగే నాళ్ళు నెత్తిమే పెట్టి తిరగక్కర్లేదు, డ్యూటీ చేయి. దీనివల్ల ఏమవుతుందంటే పితృయజ్ఞం. దీనివల్ల ఏంటది? పితృయజ్ఞం. తర్వాత మీ ఇంట్లో ఎవరైనా సరిపోతే జ్ఞాపకార్థం శ్రాద్ధ కర్మలు చేయండి. ఏదో 10 మందికి అన్నం పెడతారు కదా, 10 మందికి అన్నం పెట్టడం, ఏదో ఆ రోజున ఎవరినో తలపెట్టుకుని ఏదో 10 మందికి బట్టలు పెడతాం, మీకు కలిగి ఉంటే ఏదో బట్టలు పెట్టడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఎరగ మనకి జిల్లా పరిషత్ చైర్మన్ అల్లూరి బాపినేడు గారు ఉండేవారు ఏలూరులో. ఆయన ఇప్పుడు చనిపోయారులేండి. ఆయన కాలం చాలా కాలం జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. ఆ కాలేజీలో ఆయన అభివృద్ధి చేశారు. చాలా కష్టపడి అభివృద్ధి చేశారు. సిఆర్ రెడ్డి కాలేజీ అన్న కాలం ఆయన ఎవరింటికైనా పెళ్లిని పిలిస్తే వెళ్ళేవారు. తర్వాత సంవత్సరకాలకి వెళ్ళేవారు, 11వ రోజుకి వెళ్ళేవారు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, మీ ఇంట్లో పిలిస్తే బాబునాయుడు గారు 11వ రోజు అండి వచ్చి చూశారని అంటే చూసి వెళ్ళేవారు. చివరికి ఆయన ఎందుకు వచ్చేవారంటే మిమ్మల్ని ఏం అడిగేవారంటే కాదు, ఏమంటే మీ ఇంట్లో అంత ముసలైన చచ్చిపోయాడు కదా, మీకు కలిగి ఉంది కదా, కాలేజీకి ఏమైనా డబ్బు ఇవ్వండి అడగవు. మీ ఇంటికాడా ఆయన చావులకి అందుకే వెళ్ళేవాడు, పెళ్లిళ్ళకి అంతే. పెళ్లికైనా ఏమని చెప్పాడంటే, ఏమంటే మీ ఇంట్లో శుభం చేసుకుంటున్నారు, ఏదో మంచి చేయండి, మా కాలేజీకి ఏదో 1 లక్ష రూపాయలు వచ్చింటుంది, 50 వేలు వచ్చింటుంది, ఇలా అడిగేసేవాడు. చావులకి అడిగేసేవాడు, పెళ్లిళ్ళకి అడిగేసేవాడు ఆయన. అదొక అలవాటు అయిపోయి అలా చాలా అభివృద్ధి చేశాడు ఏలూరు కాలేజీ. మొఖమాటం పడితే ఎవడిస్తాడు? అది అడగకపోతే అన్నమైనా పెట్టదని అంటారు కదా, అమ్మాయినా అన్నం పెట్టదని అంటారు కదా. అది మొఖమాటం ఉండేది కాదు, అలా డబ్బు అడిగాడు కానీ డబ్బు పాడు చేసేవాడు కాదు. ఆ కాలేజీలు చాలా మటుకి అభివృద్ధి చేశారు. అని చెప్పి ఆ పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే నీ పూర్వీకులు ఎటువంటి వాళ్ళు మీకు అనవసరం, వాళ్ళకి సద్దినం పెట్టవలసి ఉంటే సద్దినం పెట్టండి. అంటే ఆ శ్రాద్ధం పెట్టండి, అది శ్రాద్ధం పెట్టండి. తర్వాత ఏమో శాస్త్రంలో ఒకటి చెప్పాడు, ఒకవేళ నీ పూర్వీకులు ఇక్కడ శ్రాద్ధం పెడుతున్నారు, మీరు అన్నం పెడతారు ఇక్కడ, అంతే కదా అన్నం ముద్దలు పెడతారు ఇక్కడ శ్రాద్ధం. ఒకవేళ మీ పూర్వీకులు అప్పుడు జంతు జన్మలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, మీరు ఒకవేళ అప్పుడు జంతువు అయిపోయాడు అనుకోండి, 4 ఏళ్లకి మీ పూర్వం మీ తాతగారు ఎవడు జంతువైనా పర్లేదు, భగవంతుడు మీ అన్నాన్ని పచ్చగట్టుకుని మార్చి అడిగి పెడతాడు అన్నట్టు. భగవంతుడు ఎక్స్చేంజ్ డాలర్లు రూపాయలు మార్చుకుంటాను చూడండి. అలాగే అలాగే నీ పెట్టిన అన్న శ్రాద్ధాన్ని ముద్దల్ని పచ్చగడ్డి కింద మార్చి నీ పూర్వీకులు ఎవరైనా ఆవు కింద గేదె కింద పుడిచి ఎద్దు కింద పుడిచి వాళ్ళకి పచ్చగడ్డి కింద చెట్టు కింద పెడతాడని చెప్పాడు. మొత్తం ఏదో రకంగా అంటున్నాడు ఋషి పితృయజ్ఞం. అంటే నీ ఇంటికాడ వీళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ మనకు అనవసరం, అది వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. అంటే మీ డ్యూటీ మీరు చేయను అంతే, అది పితృయజ్ఞం. ఏంటది పితృయజ్ఞం? వాళ్ళకి టైం కాఫీ ఇవ్వాలంటే కాఫీ ఇవ్వండి, మీకు అర్థం వచ్చినది ఇసుక్కోకుండా ఇవ్వండి. ఇసుకు జల పనికి రాదు, చిరాకు పనికి రాదు, ఆ టైంకి ఆ పని చేసేయండి. అలాగే వాళ్ళని ఎత్తి మీద పెట్టుకు తిరగొద్దు, డ్యూటీ చేసి వదిలేయండి, ఆసక్తి పెట్టుకోవద్దు. మీరు ఏం చేస్తుంది అనుకోండి, వాళ్ళు పడి ఉండరు, చిన్న కూతురు తరపుకి వెళ్ళిపోతారు. ఇంకేత ఏదో రూపం లేకుండా నామాలు పట్టుకోలేకుండా మనసు నిలబడరు. మీకు అర్థం అవుతుంది, కొంతమందికి చిన్న కొడుకు తోటి పేచి వచ్చింది అనుకోండి, పేచి పెట్టి మళ్ళీ పెద్ద కొడుకు తరపుకి వెళ్ళిపోయాడు, కొంపలోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఇలా మార్చేస్తా ఉంటారు కొంపలు. ఇంకేత నీ మనస్సు ఏదో రూపం లేకుండా ఏదో నామం లేకుండా ఉండలేదు. అది తినే ఆహారం, అది ఏది ఆ రూపాన్ని నామాన్ని తింటా ఉంటుంది. చచ్చేటప్పుడు ఏదో రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరించి చస్తుంది ఆ శరీరం, ఆ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. అది బంధించేది నామరూపాలు, అది బంధించేదే నామరూపాలు. నామరూపాలు లేకపోతే ఏమీ లేదు. నామదృష్టి రూపదృష్టి, నామము రూపము యాక్షన్. వాడు మంచివాడు ఈ చెడ్డవాడు దాన్ని బట్టి యాక్షన్ బట్టి వస్తుంది కదా. రూపాన్ని వదిలేయండి, నామాన్ని వదిలేయండి, వాడు చేసిన పని వదిలేయండి, ఏమి సృష్టి లేదు అసలు, క్రియేషన్ లేదు, క్రియేషన్ లేదు, ఆ సృష్టే లేదు అసలు. ఇప్పుడు ఏమి ఎన్ని యజ్ఞాలు, ఇవన్నీ చతుర్శుద్ధి కోసం చెప్పాడు పరమేశ్వరుడు. ఒకటి దేవతా యజ్ఞం, దేవ యజ్ఞం, తర్వాత ఈ శివుడికి అభిషేకం పెట్టడం, లేకపోతే కృష్ణుడికి అలంకారం చేయటం దేవ యజ్ఞం, తర్వాత ఋషి యజ్ఞం, తర్వాత పితృయజ్ఞం. అంటే మన ఇంట్లో పెద్దలను గౌరవించడం, సరిపోతే ఏదో శ్రాద్ధం పెడతారు, బతికుంటే వాళ్ళకి ఏదో 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 పెడతారు, మనం పెట్టగలం ఏదో బతికుంటే పెడతాం. మొత్తమే ఆడు సంపాదించినా సంపాదించకపోయినా ఆడు తిండి మాండ కదండి, పని చేసి ఎద్దైనా పని చేయని ఎద్దైనా గడ్డి తినేస్తా ఉంటుంది. ఇప్పుడు పని చేయని ఎడ్లైనా పని చేసి ఎడ్లైనా పని చేయని ఎడ్లైనా మమ్మల్ని గడ్డి మామూలు తిండి మేతండి. తర్వాత ఈ పని పాటి లేని వాళ్ళు మీరు పెళ్లిళ్ళకి దగ్గరికి వెళ్ళి చూడండి, ఈ పని పాటి లేని వాళ్ళు యాభరాజ్యం అందరూ ముందు బంకిలో కూర్చుంటారు. అక్కడ బాధ్యతలు చూసేవాళ్ళు పాపం ముందు బంకులో కూర్చోడానికి వాళ్ళ అవకాశం చెక్కదు. ఏమి అక్కడ శుద్ధంగా ముద్దిల్లా ఉండేవాళ్ళు ముందు బంకులో సర్దు కూర్చుంటారు, వెనకాల వాళ్ళకి మిగిలితే పెడతారు, లేకపోతే ఏమిటో వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. ఆ ఇస్త్రీ మడతలు వేసి ముందు కూర్చుంటారు, ఇంకొక 5 నిమిషాలకు వడ్డిస్తారని అక్కడ కూర్చుంటారు. వాళ్ళకేం డ్యూటీ ఏమి ఉండదు కదండి, ఇంకా ఇంకా సాపాటు పని తప్పింది ఇంకో పని ఉండదండి వాళ్ళకు. పితృయజ్ఞం ఏంటండి? పితృయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, ఇంకోటి మనుష్యయజ్ఞం. ఇవన్నీ చిత్తశుద్ధి కోసం చేయమన్నాడు. అదేం ఎవరిని ఉద్ధరించడానికి కోసం, ఎవరిని ఉద్ధరించడానికి కోసం, మనం బాగు చేసుకో అంటే అంతఃకరణ శుద్ధి కోసం. మనుష్యయజ్ఞం అంటే మీరు ఏదో పని చేస్తూ ఉంటారు, కొంతమందికి పరిస్థితులు బాగుండి బాగుపడతారు. కొంతమంది 1 రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు లాభం వచ్చేస్తుంది, కొంతమందికి 10 రూపాయలు పెడితే 10 రూపాయలు పోతుంది, పరిస్థితులను బట్టి. డబ్బు రావటం, డబ్బు పోవటం, అధికారం రావటం, అధికారం పోవటం, ఏ గంటలో ఎలా ఉంటుందో చెప్పరు. ఇప్పుడు డబ్బు రావటం, డబ్బు పోవటం, అధికారం రావటం, అధికారం పోవటం, ఇది ఏ గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇక బాబురావు గారికి ఇప్పుడు నరసాపురం పార్లమెంట్ సీటు గ్యారంటీ అనుకుంటున్నామండి, కాంగ్రెస్ సీటు నరసాపురం బాబురావు గారికి గ్యారంటీ అంటే గ్యారంటీ అనుకుంటున్నామండి. ఆయన అత్తకి రంగరాజు గారికి ప్రయత్నం చేసుకుంటున్నారు మళ్ళీ కొత్తగానండి, మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఒకరి ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇలా ముగ్గురు నీకంటే క్వశ్చన్ గారు వచ్చేలా ఉన్నారు ఇప్పుడు సినిమా యాక్టర్ క్వశ్చన్ గారు. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారండి. నీకు ఎంపీ పదవి ఇస్తామని వచ్చేమని వాళ్ళు ఆశ పెడుతున్నారు, ఈయన వెళ్తాడో వెళ్ళాడు కాదండి. మా పార్టీలోకి వచ్చి నీకు నరసాపురం ఇచ్చేస్తానంటే వీళ్ళు ముగ్గురు పనేసి ఉన్నా చైర్మన్కి ఏమి లాస్ట్ మినిట్లు ఏం జరుగుతుందో చెప్పలేమండి. ఇప్పుడు మన ప్లాన్ ఏమవుతుందండి, మనం ఏదో అనుకుంటాం, అనుకునేది జరగవండి. మనం అనుకునేది మన సంకల్పం, అనుకునేది జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అనుకునేది జీవ సంకల్పం, జరిగేది ఏదో బాపిరాజు అనుకున్నాం, లేదా ఇంకో రంగారాజు గారు అనుకున్నాం, లేకపోతే ఇంకోటి ఎవరో జిల్లా పరిషత్ చైర్మన్ అనుకున్నాం. ఇది ముగ్గురికి కాదు, ఇప్పుడు రేపే నుండి శనిమేక్ష గారికి రావచ్చు అంటున్నారు. అది ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఒకసారి లాస్ట్ మినిట్లో పేరు మార్చేస్తారు. ఇంకో గంట సేపు లిస్ట్ బయటకు వస్తుందని అప్పుడు కూడా పేరు మార్చేయించండి. మొట్టమొదటి గాంధీ ప్రయత్నం చేసినప్పుడు చివరికి వచ్చాడు పేపర్లో పేరు ఉండదండి. అది ఎంత ఈశ్వరుని అన్నా ఏంటండి, ప్రతి చిన్న విషయం కూడా ఈశ్వరుడికి తెలియకుండా జరగటానికి మనిషి యజ్ఞం అంటే ఏంటంటే, ఇప్పుడు మీకేదో మిగిలి సంపద ఉందనుకోండి, దాన్ని సర్ప్లస్ అంటారు. అంటే మీ కుటుంబం ఖర్చులు పోను, మీ అవసరాలు పోను. కొంతమందికి డబ్బు ఉండదని పాపం, కొంతమందికి అవసరాలు పోను ఉంటుంది. అవసరాలు పోను అంటే సర్ప్లస్ ఫండ్. మీకు సంవత్సరానికి 4 లక్షలు ఆదాయం వస్తుంది అనుకోండి, మీకు 2 లక్షలు సరిపోతుంది అనుకోండి. మీ కుటుంబం ఖర్చుకి ఎలా ఖర్చు పెట్టినా 2 లక్షలు సరిపోతుంది అనుకోండి. ఇంకెంత మిగులుతున్నారు మీరు? ఆ మిగిలిదాన్నే సర్ప్లస్ ఫండ్ అంటారు. ఏమంటారండి, మిగిలిన డబ్బు అది. ఆ సర్ప్లస్ ఫండ్ మనిషి యజ్ఞానికి ఉపయోగం. దేనికి? మనిషి యజ్ఞం. మనిషి యజ్ఞం అంటే ఏంటంటే, ఎక్కడ ఏది అవసరమో, ఎక్కడ ఏది అవసరమో అది జాగ్రత్తగా ముందు ఇంగ్లీష్ లో సామెత ఉంది, ముందు డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకుని తర్వాత సంపాదించాలి. బాగుంది కదా, వండర్ఫుల్. ఇది ఆంగ్ల భాషలో సామెత. ముందు డబ్బు సంపాదించొద్దు, నువ్వు నిజంగా సంపాదన వస్తే ఆ డబ్బు వచ్చిన తర్వాత డబ్బు ఎలా సద్వినియోగం చెయ్యాలో ఎలా అది తెలుసుకుని ముందు అది నేర్చుకుని ఇది నేర్చుకో అన్నాడు. ముందు డబ్బు ఎలా సద్వినియోగం చెయ్యాలో నేర్చుకుని తర్వాత సంపాదించాలి. ముందు సంపాదన అది నేర్చుకుని ఇది నేర్చుకో, లేదా నీ డబ్బు నిన్ను పాడు చేశాడు. చాలా మందికి డబ్బు వల్ల మదం వస్తుంది, ధనం వల్ల మదం వచ్చేస్తుంది, చాలా మందికి వచ్చేస్తుంది. రామకృష్ణ పరమహంస గారిని ఏమంటని పిలిచేవాళ్ళు తర్వాత ధనవంతులని ఏమై పంచులని వరకు. అంతకుముందు ఏమండి పరమహంస గారు, ఏమండి పంచులు గారు అని దాని తర్వాత ఏమై పంచులు బాగున్నావు అని అడిగారు. అది వాళ్ళు మాట్లాడతారు, అది ఏం మాట్లాడదు. డబ్బు వల్ల మదం వచ్చేది. డబ్బును నిగ్రహించుకోవడం చాలా కష్టం. డబ్బు ఒకటండి, పాండిత్యం ఒకటండి, కీర్తి ఒకటి, ఇవన్నీ నిగ్రహించుకోవడం చాలా కష్టం. అవి మీరు ఇముడ్చుకోలేకపోతే, నిగ్రహించుకోలేకపోతే మొత్తానికి పాడైపోతారు. అది డబ్బు ఉండటం కంటే లేకపోవటం మంచిది. మీరు మూలంలో పాడైపోతారు. బయటకు బాగానే కనిపిస్తూ ఉంటారండి, ఏ డబ్బున్న వాళ్ళు, ఇటు పండితులు, ఇటు ధనవంతులు లోకం చెప్పుకుంటూ ఉంటుందండి. మూలంలో శుభ్రంగా కూలిపోతారు. తర్వాత ఇంకోటి, మన వాసనలు ఏం చేయాలంటే అండి, ఏ వాసన బలంగా ఉందో మనం చూసుకోవాలండి. దాన్ని బలహీనపరచాలనుకోండి. ఈ మనసు చాలా ప్రమాదం. ఈ మనస్సు అనేది శరీరంతో చాలా మంది తక్కువ తప్పులు చేస్తారు, మనస్సుతో ఎక్కువ చేస్తారు. మొత్తం మీద మొత్తం జనసామాన్యంతో చూస్తే శరీరంతో చేసే తప్పులు చాలా తక్కువ ఉంటాయి, మనస్సుతో చేసే తప్పులు ఎక్కువ ఉంటాయి. అదే మనస్సు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనస్సులో మంచున్నా చెడ్డన్నా నీకు అర్థమవుతుందా? ప్లస్ పాయింట్ ఉన్నా మైనస్ పాయింట్ ఉన్నా అదేమవుతుందంటే, నా శరీరం చచ్చిపోయినప్పుడు ఇడిచిపెట్టేస్తాను. ఈ శరీరం చనిపోయినప్పుడు మనసు ఇడిచిపెట్టేస్తాం, అంటే జీవుడి శరీరాన్ని ఇడిచిపెట్టేస్తాడు. మరి అదే లాభ నష్టాలతోటి ఈ జీవుడే మరి కొత్త శరీరంలో ప్రవేశించి ఈ పూర్వజన్మలోనే మనస్సుతోటే ప్రయాణం చేస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే మనం చచ్చిపోయిన తర్వాత మనకేం ఉద్దరింపలేదు, ఇప్పుడు ఉండగా మార్చుకోవాలండి. మారు మనసు ఇప్పుడు పొందాలి. చనిపోయిన తర్వాత ఏదో మనకు వచ్చేస్తుందని అదే కనిపెట్టుకోండి, ఏమీ రాదండి. ఈ భూమి మీద ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే మనం మెరుకుగా ఉండి మనకు ఏదైనా వాసనలు మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏవైతే వాసనలు అడ్డు వస్తున్నాయో వాటిని పలచబడేట్టు చేసుకోవాలి, అటు తొలగించుకోవడం ఇప్పుడే చేయాలి. కానీ మరణాంతర జీవితంలో మనం పొందేది ఏమి లేదు. మళ్లీ శరీరం వస్తుంది, మళ్లీ మనం అందులో ప్రవేశించి సాధన చేయబడిస్తుందండి. చనిపోయి లాభం మనకేమి లేదు, ఇంకా శరీరాలు మారతాయి అంతే. ఇప్పుడు రామకృష్ణుడు అన్నాడండి, నీ ఇంట్లో గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళావనుకు నువ్వు ధనవంతులు అయిపోతావని అడిగాడు. అలాగే నీ ఈ శరీరంలో నువ్వే ఈ శరీరంలోంచి ఇంకో శరీరం వెళ్ళిన తర్వాత నువ్వు ఏ పెద్ద వివేకం వచ్చేది నీకు. అది కష్టపడి నువ్వు ఈ శరీరం ఉండగా, ఇక్కడ ఈ భూమి మీద ఉండగా, ఈ ప్లానెట్ మీద ఉండగా నువ్వు సంపాదించుకోవాల్సింది. అది మనిషి యజ్ఞం. ఏమిటండి ఆ బఫెట్ వాడి ప్రపంచంలో ఎక్కువ జాగ్రత్తగా చేసి మనిషి యజ్ఞం బఫెట్ అని. బఫెట్ అని అమెరికాలో ప్రపంచంలో రెండో ధనవంతుడు. ఆడు గది 4 రూపాయల బట్టలు తొలుగుతాడు, ఆడు కారు ఆరే డ్రైవ్ చేసుకెళ్ళిపోతాడు. కాబట్టి రూపాయి సంపాదిస్తే ఓ పావడా తప్పించి కుటుంబం మనకి ఇవ్వడం, ఓ పావడా తప్పించి కుటుంబం మనకి ఇవ్వడం, అంతకంటే ఎక్కువ ఇచ్చే శుభ్రంగా పాడైపోతారని చెప్తాడు. ఇంకా ముప్పవడా ఉంది, ఇంకా ముప్పవడా కూడా తన పైకి రాడు, తన మీద రాడు. ఈ బఫెట్ ఇంత గొప్ప దాన ధర్మాలు చేస్తానని ఎవరో చెప్పుకోవడానికి ఇష్టం ఉండదండి. ఆయన తెరానకాలం ఉంటాడండి. ఎవడైతే డబ్బు పంచి పెడుతున్నారో ఏ పెడతారు చూడండి, ఏంటి పెడతారు, అదే ఫౌండేషన్లు ఏ పెడతారు కదండి. అలా ఈ ఫౌండేషన్ ఎవడైతే పెడుతున్నారో వాళ్ళ ద్వారా ఇప్పించమంటాడండి. వాళ్ళ ద్వారా ఇస్తాడు కానీ అతను తెర మీదకి రాడు. అతను చిన్నప్పుడు అతను మొట్టమొదటి బిజినెస్ ప్రారంభించక ముందు చిన్న డాబా కట్టుకున్నాడు. ఇప్పుడు 1,000,000,000 సంపాదన వచ్చేసింది ఆ డాబా మారడు. ఆ డాబాలో 4 గదులు ఉంటాయి, 4 గదులని సర్దుకుంటాడు. ఇదేంటండి అమెరికాలో ఎవరికి లేని డబ్బు మీకుంది, డాబా ఏంటంటే నాకు ఇది సరిపోతుంది కదా నేళ్ళెంచుకంటాడు. నాకు ఈ డాబా సరిపోతుంది, దేనికి ఏం చేసుకుంటాం మేడం, చాకరీ ఎక్కువ చారి ఏం చేసుకుంటాం మేడం. వాడు కర్మయోగి, వాడు కర్మయోగి. దేనికన్నాడు, నా ఇప్పుడు ఏదో కట్టుకున్నాను నాకు సరిపడి, ఇప్పుడు ఇది సరిపోతుంది, ఇలా ఐశ్వర్యం వచ్చిందని 1,000 అంతస్తులు మేడం నాకెందుకంటాడు. దొలుతాం ఆ గదులని దొలుతాం మనం, ఏం చేసుకుంటాం. అది మనిషి యజ్ఞం. బఫెట్ చేసేది ఏంటంటే మనిషి యజ్ఞం. నీకు ఏమి కనపడ్డం, నీ పక్కన కూర్చుంటాడు అది ప్రపంచంలో ధనవంతుడని నీకు తెలియదు. నీ పక్కన కూర్చుని ఫ్లైట్ లో కూడా నీ పక్కన కూర్చుంటాడని అది బఫెట్ అని నీకు తెలియదు. కొంచెం వాళ్ళు ఎక్కువ ఎకనామీ క్లాసులోకి వెళ్ళిపోయారు, ఫ్లైట్ లో కూడా ఎకనామీ క్లాసులో వెళ్ళిపోతా ఉంటాడు, అది బఫెట్ అని నీకు తెలియదు. ఆఫీసులు అన్ని చోట్ల ఆఫీసులు ఉంటాయండి. నేను ఫలానా ఫ్లైట్ లో వస్తున్నాను, మా ఎయిర్పోర్ట్ కారు పంపమంటారని మామూలు సాదా కారులో వెళ్ళిపోతారు. అంటే దాని అర్థం ఏంటంటే అండి, డబ్బు వాళ్ళ నెత్తి మీద ఉండదు, వాళ్ళ చేతిలో డబ్బు ఉంటుంది కానీ డబ్బు వాళ్ళ నెత్తి మీద ఉండదు. తర్వాత ఎప్పుడు కూడా డబ్బు పెరుగుతుంది అనుకోండి, బుద్ధి పెరగదు అనుకోండి, అది పాడైపోతాడు. డబ్బు ఎంత పెరుగుతుంది అంత బుద్ధి అడిగి పెరుగుతుంది అనుకోండి, అది బాగుపడతాడు. డబ్బుతో పాటు బుద్ధి పెరగాలి. కొంతమందికి డబ్బు పెరుగుతూ ఉంటుంది, బుద్ధి పెరగదండి, వాడు శుభ్రంగా మూలంతో వేరుతో సహా పాడైపోతారు. లోపల కుళ్ళిపోతారండి, లోపల శుభ్రంగా కుళ్ళిపోతారు. అది మనిషి యజ్ఞం. అది ఏంటండి మనిషి యజ్ఞం అంటే, నీకు నువ్వు ఇబ్బంది పడక్కర్ లేకుండా నీకున్న దాంట్లో, అంటే మీకు సర్ప్లస్ ఫండ్ లేకపోతే మీరేం మనుషులకు సహాయం చేయక్కర్లేదు. అన్నం తింటాను తిండిలోనే వెళ్ళాం, ఆడ దగ్గరికి నువ్వు అన్నసత్రా పెట్టమంటే అర్థం ఏంటండి, ఆడికే తింటానికి తినలేదండి, వెళ్ళి అన్నసత్రా పెట్టమంటే వాళ్ళు ఏం చేస్తాడండి. అది కదండి అర్థం, నీకు సర్ప్లస్ ఫండ్ ఉంటే, అంటే మీ కుటుంబం అవసరాలకు పోగా మీకు నీ డబ్బు ఉంటే ఉపయోగించుకున్నారు, అది మనిషి యజ్ఞం ఉంటుంది. కదా భూత యజ్ఞం, భూత యజ్ఞం అంటే ఇంటికెళ్ళ పాపం కుక్కలను పెంచుతారండి, వెళ్ళాలి కుక్కలు పెంచాలి, కుక్కలకి ఏదో వేస్తా ఉంటారు, సరిపడి వేస్తా ఉంటారు. కొంతమందికి బూర్లు కూడా, బూర్లు కొంతమంది గేదెలకు బూర్లు పెడతారు. నేను అటువంటి వాళ్ళు చూశాను, నేర్చలు విడి ఈ బూర్లు వాళ్ళకి ఇంటికాడ వండుకుంటారు. దోళ్ళు అంటే ఎంత ఇష్టంగా ఉంటుందంటే వెళ్ళి బూర్లు పెట్టేస్తారన్నాడు. వెళ్తుంటే మన సైడ్లో పెట్టేస్తారు ఆ తవు నీళ్ళని. ఆ దోళ్ళు ఏళ్ళతో సమానంగా చూసుకుంటారు. అది ఇది బోధయజ్ఞం. ఏంటండి అంటే పశువుల్ని కూడా మీ ఇంటికాడ పశువులు ఉన్నాయనుకోండి, ఆ పశువుల్ని కూడా మీరు ప్రేమగా చూసుకోవాలి. ఆ పశువుల్ని ప్రేమగా చూసుకోవాలి, క్రూయల్గా చూడకూడదు. టైంకి నీళ్ళు పెట్టడం మానేసి, టైంకి వచ్చి వాటికి తిలకపిండి పెట్టడం మానేసి క్రూయల్గా చూడకూడదు. వాటిని కూడా ప్రేమగా చూడాలి. మన బోటి అంటే శరీరాలు తేడా, తోలు తేడా. మన బోటి జీవకాటి జీవకోట ఆడి తోలు వేరు, మన తోలు వేరన్నారు. ఏమో జంతు శరీరంలో ఉన్నాయి, మనం మానవ శరీరంలో ఉన్నాం. అవి జంతువులే, మనం జంతువులే. మనకేమో రెండు కాళ్ళు ఉన్నాయి, వాటికి నాలుగు కాళ్ళు ఉన్నాయి. మనకి దేహాభిమానం ఉంది, వాళ్ళకి దేహాభిమానం. దూడలు చూడండి, మీరు పచ్చగడ్డి పెడితే దగ్గరికి వస్తుంది, కర్ర పుచ్చుకుంటే పారిపోతున్నాడు. అందుకని వాటికి భయం ఉందా? అన్ని మామూలే. జంతువులు కూడా అన్ని మామూలే. అయ్యా జంతువులు కూడా మీ అందుబాటులో మీ మీద ఆధారపడిన జంతువులను కూడా మీరు అసలు అసలాగా చూడాలి, అట్లా ప్రేమగా చూడాలి. ఏంటది భూత యజ్ఞం. ఆ భూత యజ్ఞం ఇన్ని రకాల యజ్ఞాలు చేసుకుంటూ వస్తే మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. మీకేం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. హింస పనికి రాదు. ఈ మధ్య మేము అర్థం ఊరు వెళ్ళామని. ఎక్కడికి వెళ్ళామండి? అర్థం ఊరు. మన భక్తులు ఉన్నారు, అందరు రెడ్లు ఉంటారు. అర్థమూరు ఈస్ట్ గోదావరిలో ఉందండి. అక్కడ అర్థమూరండి, అక్కడ అగస్త్యుడు నిర్మించిన శివాలయం ఉందండి. సరే ఈ మధ్యన వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి కట్టారు. ఎక్కడండి? అర్థమూరులో. సరే ఎప్పుడో అగస్త్యుడు శివాలయం ఉంది. అగస్త్యుడు శివాలయం గురించి అర్చకులు చెప్పారండి. అర్థమూరి కదండి, అర్థం ఊరు అక్కడ. ఆ ఊరి పేరు పూర్వం అర్థం ఊరు. పక్కన తాపేశ్వరం. అక్కడ ఆ ప్రాంతంలో ఇద్దరు రాక్షసులు ఉండేవారు, దండకారణం. ఎంత మన దండకారణం అప్పుడు. ఇద్దరు రాక్ష ఆ ప్రాంతంలో ఇద్దరు ఆడి వాతాపి ఇంకో ఇతర పెంగ ఎవడో ఉండంకోరా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు రాక్షసులు. వాళ్ళు వాళ్ళిద్దరు ఏం చేశారంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు రాక్షసులను, వాళ్ళు రాక్షసులను. వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు లేని వాళ్ళు జోలికి వెళ్ళరండి, ఒంటి నిండా బంగారం పెట్టుకుని వాళ్ళకి బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ప్రయాణం అడితే అంటే వాళ్ళు పిలిస్తే ముని వేషంలో ఉంటారు. బ్రాహ్మణ వేషంలో ముని వేషం వేసుకుని ఉంటారు. వాళ్ళు పిలుస్తారు, మా ఇంటికి భోజనానికి వెళ్దాం రండి అంటూ. వాళ్ళిద్దరు రాక్షసులు ప్రజలకు తెలియదండి. మామూలు ముని మామూలు ఇలా ఉంటారన్నమాట, అలా రామకృష్ణ పరమహంసలాగా అలా కూర్చుని ఉంటారు. దారిపోయేవాళ్ళు మనంటి వాళ్ళు పిల్లలు బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఒంటి నిండా బంగారం పెట్టుకుని వాళ్ళని చూస్తారు. చూసి వాడి పేరు ఒక వాతాపి, వాడు తమ్ముడు. వీళ్ళు వాళ్ళు భోజనాలకు రండి అంటారు. పాప మీరు బాటసారులు కదండి, బాటసారి వెళతారు. వెళితే అందులో ఈ అన్నగారు ఏం చేస్తాడండి, మీకు మాంసం పెడతాం కూర్చొని అంటారు వచ్చిన. అన్నగారు ఏం చేస్తాడంటే అన్నగారు మేక కింద మారిపోతాడు. ఏమంటే వీళ్ళు ఎదురుకుండానే, ఎవడు ఎదురుకుండానే ఈ భోజనానికి వచ్చినప్పుడు ఎదురుకుండా మేకను తమ్ముడు చంపేస్తాడు. చంపేస్తుంది మాంసం అయిపోతుంది. అది ఏమవుతుందండి? మాంసం అయిపోతుంది. మాంసం అయితే ఈ మాంసం వాళ్ళు తింటారు. వాళ్ళు తిన్నాకండి ఈ తమ్ముడు ఏమంటాడు అంటే వాతాపి బయటికి రారా, వాతాపి బయటికి రారా అంటాడు. అది రాక్షసుడు కదండి, వీళ్ళు పొట్టక తీల్చుకుని బయటకు వచ్చేస్తాడు. వీళ్ళు చచ్చిపోతే బంగారము, ఆ బంగారం ధనం పట్టిపోయి మీ వెళ్ళిన అత్తమూరులో జాగ్రత్త పెట్టుకోరు. ఇది అత్తమూరు కదండి, అర్థమూరు. అప్పుడు అగస్త్యుడికి చెప్పారట, ఏంటి చాలా మంది తినేస్తున్నారు ఇలాగనా, ఇంటికి రమ్మంటున్నారు, భోజనం పెడుతున్నారు. ఆ భోజనంలో వీడు మేక, ఆ మేక ఈడు ఒక రాక్షసుడు తినేసాడు. పొట్టబద్ర కొట్టు వచ్చేస్తున్నారు. అగస్త్యుడు వచ్చాడు, ఆడు మామూలుగా వచ్చాడు. అగస్త్యుడు ప్రజలు కోరారండి ఒకసారి వీళ్ళిద్దరు విషయం చూడవు. ఆడు మామూలుగా వచ్చాడు. మామూలుగా ఎదురుకుండా వెళ్ళాడు. ఎదురుకుండా వెళ్తే ఆ అగస్త్యుడు కూడా అగస్త్యుడు అని తిరిగి భోజనానికి రమ్మన్నారు. ఆడు కొంచెం వేషం వేసుకెళ్ళాడు. డబ్బు లేని వాళ్ళే, బంగారం లేని వాళ్ళు పెరగారు. ఏమంటే వాడు వేషం వేసుకెళ్ళాడు. అలాగే ఈ అగస్త్యుడేమో మేకను చేసాడు, తమ్ముడు మేకను కొట్టేశాడండి. ఎన్నిసార్లు మేకైనా ఆడవుతాడండి. మేకను కొట్టేశాడు, కొట్టేసి అగస్త్యుడికి పెట్టేశాడు. అగస్త్యుడు ఏం చేశాడండి, శుభ్రంగా తినేశాడు ఆ మాంసం, మేక మాంసం. తినేసి అన్నట్టుండే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. జీర్ణం 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 వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం. లోపల ఉన్నాడు వాతాపి అని పెరిగిన రాక్షసుడు, ఆ నిజంగా జీర్ణం అయిపోయాడు. ఆయన వదస్థుడు వాడిని నిబంధనగా, వీడు తమ్ముడు ఏం చేస్తున్నాడు రారా బయటికి రా బయటికి రా, ఇది అలవాటు కదా బయటికి రామంటాడు పొట్ట చూపించుకు వచ్చేస్తాడు. వీడు బయటికి రా అంటున్నాడు. బయటికి రామంటే మీ అన్నగారు ఎక్కడ ఉన్నాడు, ఆడు వెళ్ళిపోయాడు లోపల అరిగిపోయాడు కదా నాకు ఇంకెక్కడి నుంచి వస్తున్నాడు. కోపం వచ్చి మీద తిరిగి వీడు వస్త్రం చంది చంపేశాడు. ఆ రాక్షసు ఇద్దరు చంపేశారని ఆ రకంగా అగస్త్యుడు ఇద్దరిని చంపేశాడు. వాళ్ళిద్దరూ దోచుకున్న డబ్బు ఈ అర్థమూరు. అర్థమూరు మారిపోయింది అర్థమూరు అసలు ఈ ఊరి పేరు పురాణాల్లో. దీన్ని అర్థమూరి కింద చివరికి అలా వచ్చింది అర్థమూరు అంటారు. దీన్ని ఈ అర్థమూరి కాదని అర్థమూరు. ఆ రాక్షస సంపాదించుకున్న డబ్బు అంతా ఈ ఊళ్ళో దాచుకునేవారు, అందుకే ఈ పేరు వచ్చిందని చెప్తారు. అక్కడ మన భక్తులు రెడ్లు చాలా మంది ఉన్నారు. ఆ ఊరందరూ ఎక్కువ రెడ్లు. వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్లి అయితే మనం చూడటానికి వెళ్ళాం. ఈ దేవాలయాలు అగస్త్యుడు స్థాపించినటువంటి శివుడు వీళ్ళందరినీ చూపించారు. వాళ్ళ పుస్తకం తీరేదేమో మనం ఇంకా అది ఇప్పుడు పంచయజ్ఞాలు. పంచయజ్ఞాలు దేనికోసం ఉండేది? అది యజ్ఞాలు దేని చేయమన్నాడు? చిత్తశుద్ధి. అంటే మీరు ఏ వర్ణమైనా ఏ ప్రాంతమైనా ఏ కులమైనా ఏ మతమైనా చిత్తశుద్ధి లేకుండా మటుకి ఆత్మజ్ఞానం సాధ్యం కాదు. మీరు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఎవరైనా చిత్తశుద్ధి లేకుండా సాధ్యం కాదు. ఇప్పుడు మీకు పూర్వం భక్తి లేదనుకోండి, ఇప్పుడు భక్తి వచ్చిందనుకోండి, ఏంటి మా రోజులు గడిచి ఇప్పుడు మొదలెట్టారు. మీకు అర్థం అవుతుంది, బద్ధకం పనికి రాదు. సాధన చేసేవాడికండి బద్ధకం పనికి రాదు. మీరు నాకు 60 ఏళ్ళు గడిచిపోయిన ఇప్పుడు ఏం చేస్తాను అనుకోకూడదు. ఎప్పుడు మీకు జ్ఞాపకం వస్తే, ఎప్పుడు మీకు ఆ ఇంట్రెస్ట్ కలిగితే అప్పుడే సాధన ప్రారంభించాలి. సాధన ప్రారంభిస్తే ఇది బ్రాట్ ఎవరు వచ్చి జన్మకు ఉపయోగపడదు. అది ఏది ఎక్కడో చోట ప్రారంభించాలి కదండి. నాకు ఇంత వయసు వచ్చిందని నాకు భక్తి ఏంటని అనుకోకూడదు. ప్రారంభించాడు, ప్రారంభించి పట్టుదలగా చేయాలి. దీనికి సాధకుడికి ఎంతో కొంత పట్టుదల ఉండాలి. పట్టుదల లేకపోతే సాధ్యం కాదు. మీ ఇష్టదైవాన్ని నిరంతరం మీకు స్మరణ ఉండాలి. తర్వాత ఇంకోటి అండి, మీ రూపం నామం ఏదో మీకు ఇష్టదైవం తీసుకుని ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవడం ఆ నామాన్ని స్మరించుకుంటా అంటే ఏమవుతుందంటే అండి, మనస్సు యొక్క చాపల్యం ఆగిపోతుంది. ఇదే భగవాన్ చెప్తున్నారు. జపం శుద్ధశుద్ధికి దారి చేస్తుంది. నువ్వు జపం చేయగలిగా ఇది ఒక నామాన స్మరణ. నామస్మరణ చేసి అనేక మంది తరించారు. తులసీదాస్ గారు, తుకారాం గారు, ఇంకా అనా పెద్ద పెద్ద నేరాబాయి, వీళ్ళందరూ కేవలం వాళ్ళ నామ సిద్ధాంతం ఉంటారు. దాని ఏమంటారండి? నామ సిద్ధాంతం. ఆ నామాన్ని పట్టుకుని ఒడ్డుకెడిపారు. అంటే భగవంతుని నమ్మిన వాడికి మోకాలు ఎంత లోతుంటుందో సంసారం అంతే లోతుంటుంది. భగవంతుని ఎవడైతే పూర్తిగా నమ్ముతున్నాడో ఈ సంసారం ఏదటం కష్టం అంటారు కదండి. ఈ సంసారంలోంచి తరించడం, ఈ సంసారంలోంచి బయటకు రావటం, మోకాలు లోతులో నడిచి మనం వెళ్ళటం ఎంత తేలికో. భగవంతుని పట్ల విశ్వాసం ఉన్నాడు, సంసారం దాటం కూడా అంతే తేలిక. నామం శ్రద్ధగా చేసుకుంటూ ఉండాలి. అది చిత్తశుద్ధికి దారి తీస్తుంది. ఆ ప్రయత్నమే నిరంతరము జపం చేయాలి. నిరంతరము మీరు చేతులు పని చేస్తూ ఉంటారు, చేతులు కాళ్ళు నడుస్తూ ఉంటాయి, కానీ మనసు ఎప్పుడు జపం మీద ఉండాలి. మనస్సు ఎక్కడ ఉందని ముఖ్యం, మన శరీరం ఎక్కడ ఉందని ముఖ్యం కాదు, మనస్సు ఎక్కడ ఉంది. అంటే మనస్సు నిరంతరం జపాన్ని మరించు. ఇప్పుడు రామకృష్ణుడు ఎక్కువ కాళీనామం చేస్తూ ఉంటాడు, నిరంతరము కాళీనామం చేస్తున్నాడు. ఎవరండి రామకృష్ణుడు? ఏదో మొత్తం వాళ్ళు జపం ఎక్కువ, జపం ఇప్పుడు కూడా కొంతమంది గంటల తరబడి చేసేవాడు ఉన్నారు. అయితే ఆ నామం మీద నీకు రుచి దొరకాలి. ఆ నామం మీద అంటే నీకు బాగా రుచి దొరకాలి. ఇప్పుడు ఆ నామ భగవంతుని నామం మీద మనకు బాగా రుచి దొరికిందనుకోండి, ఇది జరిగితే ప్రపంచ రుచులు అనిపోతాయి. ఇప్పుడు మనకు ప్రపంచంలో ఏదో చాలా రుచులు ఉన్నాయి కదండి, చాలా రుచులు ఉన్నాయి కదా, మీకు నామం మీద కనుక రుచి దొరికితే మిగతా రుచులన్నీ తగ్గిపోతాయి, లోకానికి సంబంధించిన రుచులన్నీ తగ్గిపోతాయి. డివైన్ అంటే నామం, నామమే దేవుడు. అంటే రూపం కంటే కూడా నామం గొప్పదండి, రూపం కంటే కూడా నామం గొప్పది. అయితే కొంతమంది రూప ధ్యానాన్ని ఇచ్చిపెట్టండి, ఆ నామ జపాన్ని ఇచ్చిపెట్టరు, ఆ స్వామి కళ్యాణ గుణాలను ఇచ్చిపెట్టరు, వాడు మోక్షాన్ని ఇవ్వడానికి సమర్థులండి. దేవతా పురుషులందరూ కూడా మోక్షాన్ని ఇవ్వడానికి సమర్థులండి. అంటే గురువు మనకు కనిపించే దేవుడు, గురువు కనిపించే దేవుడు, కనిపించని దేవుణ్ణి కనిపించే దేవుడు చూపిస్తాడు ఆడే గురువు. గురువు ఎవడంటే అండి మనకు కనిపించే దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తాడండి, మన కళ్ళకు కనపడ్డు, మన మాటకు అందడు, నీకు అర్థమవుతుంది, మన బుద్ధికి అందడు, మన మనసుకు అందడు, మన ఇంద్రియాలకు అందడు, మన మాటకు అందడు, దేనికి ఇంద్రియాలకు దేనికి అందడు, కొన్ని బుద్ధికి అందుతాడు అంటే తెలివితేటలు కానీ దానికి అందడు, దేనికి అందడు, లేడంటే ఉన్నాడు వాడిని చూపెట్టేవాడు గురువు. డైరెక్ట్ గా ఉన్న గురువు ఇండైరెక్ట్ గా ఉన్న దేవుణ్ణి చూపిస్తాడు. గురువు చేసే పని అదండి, ఆ పని చేయకుండా ఇంకో పండు గురువు వెళ్తాడు, గురువు కదా రాక్షసుడు. ఆ దైవ దర్శనం చేయించడానికి ఏ గురువు అయితే సహకరించడం లేదో వాడు గురువు కదా రాక్షసుడు. మీ లోపల అంతర్యాముగా ఉన్న నారాయణ, ఆ అంతర్యాముగా ఉన్నవాడిని ఎవడైతే దర్శింపజేస్తున్నాడో వాడే గురువు. అయితే నారాయణుడు అంతర్యాముగా ఉన్నాడు, మీ ఇంద్రియాలకు అందడం, మీ ఇంద్రియాలకు కనిపిస్తున్నాడు గురువు. కనిపించే గురువు కనిపించిన దేవుని చూపి ఎవడైతే చూపిస్తాడో ఆడే గురువు, వాడే అదే వాడే గురువు. అయితే నీకు స్వర్గం, నీకు జపం చేయగా చేయగా, సత్పురుషులు సహవాసం చెయ్యి, జపం చేయగా చేయగా నీకు భగవంతుడు వెళ్లే మార్గం ఓపెన్ అవుతుంది. సన్మార్గం, ఒక మనిషి దుర్మార్గంలో ఉన్న మనిషి సన్మార్గంలోకి రావడం చాలా కష్టం. దుర్మార్గంలో ఉన్న మనిషి అండి సన్మార్గంలోకి రావటం చాలా కష్టం అండి. మనం అనుకున్న అంత తేలిక కాదు, ఎంతో సాధన చేయాలి, వెనకాల ఎంతో సాధన బలం ఉండాలి, వెనకాల ఎంతో సాధన బలం ఉంటుంది. కానీ దుర్మార్గంలో ఉన్నవాడు సన్మార్గంలోకి రావటం చాలా కష్టం ఉండదు. తర్వాత ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతా ఉంటాయంటారు సామెతి, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాడు. చూడండి ఆ తేకాటాడుకున్న వాళ్ళు అందరూ చోటకి వెళ్ళిపోతారు నెమ్మది. రోజు సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ ఒక చోటకి చేరిపోతూ ఉంటారు. రోజు గుర్రపందెలు అలవాటు ఉన్నవాళ్ళు పల్లెటూళ్ళలో పట్టణాల్లో గుర్రపందెలు అలవాట్లు ఉంటారు. ఆ గుర్రపందెలు అలవాట్లు ఉన్న వాళ్ళందరూ ఒక ఏ గ్రూప్ జనం ఆ గ్రూప్కి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత మధ్వాచార్యులు అన్నాడు అండి, నీకు ఎంత నష్టం వచ్చినా దుష్ట సహవాసం చేయొద్దన్నాడు. నీకు దుష్ట సహవాసం చేయవలసిన ఆగత్యం వస్తే ఎల్లి తలకాయ పులినట్లు పెట్టాడు అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నీకు భౌతికంగా నష్టం వచ్చినా సరే, నష్టం వస్తే రాని, దుష్ట సహవాసం చేయకు. నువ్వు దుష్ట సహవాసం చేసే బదులు, దుష్ట సహవాసం నువ్వు చేసే బదులు పులును నీకు అంత బరువుగా ఉంటే సన్మార్గంలో నువ్వు రావటం, దుష్ట సహవాసం చేసే బదులు పెద్ద పులు నోట్లోకి పెట్టి నీ తలకాయ పొట్టు. అంటే ఈ దుష్ట సహవాసం చేసే బదులు నీ ప్రాణం పోగొట్టుకోవడం మంచిది. ఇది మధ్వాచార్యులు చెప్పాడు, ఆచార్యులు మధ్వాచార్యులు చెప్పాడు. ఈ దుష్ట సహవాసం చేసే బదులు నీ ప్రాణమే పోగొట్టుకోవడం, పెద్ద పులు నోట్లో, పెద్ద పులు నోట్లో నీ తలకాయ పెట్టు, దుష్ట సహవాసం. అంటే బ్యాడ్కి చాలా మంది పాడైపోతారు, బ్యాడ్ కంపెనీ వాళ్ళు. బ్రహ్మదేవుడు కూడా రెమ్మ తెగలు, బ్రహ్మదేవుడు కూడా రెమ్మ తెగలు. తర్వాత ఈ భక్తుల్లో కూడా అండి చాలా మంది చాడీలు చెప్తారు అలవాటు. భక్తులు కాని వాళ్ళు ఉంటుందండి, భక్తుల్లో అది ఒక వాసన, చాడీలు చెప్తారు. ఈ భక్తుల్లోనే ఉంటుంది, భక్తులు కాని వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుని భక్తులు తక్కువ ఉందనుకుంటాం. ఈ చాడీల వల్ల మన మనసు పాడైపోతుంది, ఈ చాడీల వల్ల కొంపలు కూడిపోతాయండి. నీకు అర్థం అవుతుంది, ముందు ఆ కొంపలు అలా మాటగా కూలిపోయి ముందు మనం పాడు, మనం వేరు మనలో శుభ్రంగా కుడిపోతా ఉంటాం, మనం మన బుద్ధి శుభ్రంగా కుళ్ళిపోతా ఉంటుంది చాడీల వల్ల. తర్వాత ఏంటంటే చాలా సాధారణ ఎవడైతే మంచివాళ్ళు కాదు వాళ్ళు చాడీలు ఎక్కువ చెప్తారు. నీకు రాజస్థానం అర్థమవుతాను కదండి, ఎవడైతే మంచివాళ్ళు కాదో వాళ్ళు చాడీలు ఎంతకు చెప్తారంటే వాళ్ళు మంచివాళ్ళు కాదని మనకు తెలియకుండా ఉంటాను. ఇప్పుడు ఎవడని వచ్చి మీకు చాడీలు చెప్తానంటనుకోండి, వాళ్ళు సహజంగా మంచితనం ఉండదండి, కానీ అది కవర్ చేసుకోవడానికి ఎవడో చెడ్డోడని చెప్తా ఉంటాడు. మనం అంటే గొర్రెలం కదండి, గొర్రెలు మేకలు అంటే వాళ్ళు తల ఊపడం చేతకమన్నా అందుకంటే మనకేం చేతకలం, ఇంకా ఎటు వచ్చినా తల ఊపడం నేర్చుకున్నాం అంతేండి. సొంత ఆలోచన లేదు, సొంత బుద్ధి లేదు. భగవంతుడు అన్నాడు, నీ బుద్ధి పాడు చేసుకున్నాక నీకు ఎంత ఐశ్వర్యం ఉంటే ఎవడకు కావాలన్నాడు. పిచ్చోడుకు డబ్బు ఎందుకన్నాడు భగవంతుడు. అదిగా నీ యజమానికి పిచ్చెక్కింది అనుకోండి, నీ ఇంట్లో డబ్బు ఉందనుకోండి, ఏం చేసుకుంటాడో యజమాని పిచ్చోడు డబ్బు, పిచ్చోడికి డబ్బు ఎందుకన్నాడు. మీరు పాడైపోయింది, మీ బుద్ధి పాడైపోయిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది, మీకు ఎంత డబ్బు ఉంటే ఎంత పాండిచ్చుంటే ఏమి లాభం ఉండదు. పాండిచ్చుంటే ఏమి లాభం, బుద్ధి పాడైపోయిన తర్వాత. అయితే చాడీల వల్ల అండి, ఈ చాడీలు చెప్పే వాళ్ళందరూ ఎందుకు చెప్తారంటే, చెప్పాలని ఎందుకు చెప్తారంటే వాళ్ళు, వాళ్ళు నూటికి నిలిపాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళని మనం తెలియకుండా ఉండటం కోసం, వాళ్ళు చెడ్డవాళ్ళు ఎందుకు చెడ్డవాళ్ళంటే మన మైండ్ అటు డైవర్షన్ చేయడానికి చాడీలు చెప్తా ఉంటారు. అలాగే కైకి ఉందనుకోండి, కైకి మంచి అమ్మాయిగా ఉండింది, ఆ మందర పాడు చేసింది, కైకి బుద్ధి ఎవరు పాడు చేశారండి, మందర పాడు చేసింది. అంటే మందర చాడీలు చెప్పింది, మందర ఏమనండి, రాముడి మీద వీళ్ళందరి మీద చాడీలు చెప్పింది, దశరథుడి మీద ఇవన్నీ చాడీలు చెప్తే దాని బుర్ర పాడైంది. ఎవరి బుర్ర అండి, కైకి బుర్ర. ఇలా ఇప్పుడు కూడా చాడీలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఏదో నెమ్మదిగా మా చూడటానికి వచ్చి గిల్లే చెడిపోతూ ఉంటారు. వాళ్ళు మామూలుగా చూడటానికి వచ్చినట్టు వస్తారండి, వచ్చేసి కొంతమంది చాడీలు చెప్పి అటు ఇటు పేచీలు పెంచేస్తే సంతోషిస్తూ ఉంటారు. చాడీలు చెప్పేసి అటు ఇటు పేచీలు పెంచేసింది వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అదొక ఆనందం, వాళ్ళకి రాక్షస ఆనందం అంటారు. దాన్ని ఏమంటారండి, రాక్షస ఆనందం. వాడు ఏమన్నాడు, వాతాపి తమ్ముడు, ఈ వాతాపి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేస్తే ఆ సంతోషం, ఆడు చచ్చిపోతున్నాడు అండి, ఆడు ఎంతో ఆనందం వచ్చేసింది అప్పుడు. ఈ వాతాపు తమ్ముడు కింద ఆడు తాపేశ్వరం పేరు, ఆడి పేరు వాతాపు పేరు, ఆడు తాపేశ్వరం ఉందండి, ఆ తాపేశ్వరం పేరు వాతాపు పేరు. తాపేశ్వరంలో కాదాలు బాగా చేస్తారు, దాన్ని తాపేశ్వరం కాదాలు అంటారు. ఏమంటారండి, తాపేశ్వరం అంటే ఆ కాదాలు చేయటం కొట్టాడు, వాళ్ళు బాగా నేర్చుకున్నారని కాదాలు, దాన్ని తాపేశ్వరం కాదాలు అంటారు. అంటే మనం విన్నప్పుడు మాకు తాపేశ్వరం కాదాలు ఇచ్చారు. ఆ తాపేశ్వరం కాదాలు అంటే దానికి ఆ ఊళ్ళో స్పెషల్ అనమాట చేయటంలో. ఆ వాతాపానికి ఊరాడు ఆ తాపేశ్వరం అనేది, ఇప్పుడు కూడా తాపేశ్వరం ఉంది, అది వాతాపు ఊరు. వాడు వాతాపి పొట్ట చీల్చుకుని వచ్చేస్తే ఆడి తమ్ముడు సంతోషంగా ఉండేవాడు. ఆ పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేయటం, ఆడు చచ్చిపోవటం, ఆడు బంగారం వెళ్ళి దాసేయటం, డబ్బు దాసేయటం, ఇదంతా ఆడికి ఆనందంగా ఉండటం, అది రాక్షస ఆనందం ఉంటారు. ఏమంటారని దాన్ని, రాక్షస ఆనందం. అది చాడీలు ఇప్పుడు. అలాగే ఇప్పుడు శూర్పణఖ ఉందనుకోండి, ఎవరు మన ఇప్పుడు రామాయణంలో శూర్పణఖ వస్తుంది, అది రాముడి గురించి లక్ష్మణ్ గురించి ఏం తెలియదండి వాడికి, ఎవరికి, ఆ రావణాసుడికి ఏం, వీడు అడవిలో తిరుగుతున్నా, వీళ్ళు గొడవ ఇప్పుడు పట్టించుకోలేదు రావణాసుడు. వీడు వీడు తెంగర చేష్టలు చేస్తే అండి, ఎవరు 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 మన ఆ శూర్పణఖ తెంగర చేష్టలు చేస్తే అప్పుడు లక్ష్మణ్ దాని ముక్కు చెవుడు కోశాడు కదండి. ఇది కాకుండా విషయం మార్చేసి అదనంగా రావణాసుడికి వీళ్ళ మీద అసూయ కలిగేలాగా చెప్పిందండి. అక్కడి నుంచి వైరం ప్రారంభం. అసలు సబ్జెక్టు వేరు, ఇక్కడ జరిగిన గొడవ సబ్జెక్టు వేరు. అక్కడికి వెళ్ళి ఏమని చెప్పింది, అక్కడ వాళ్ళు కూడా ఎవరో శ్వేతం ఉందే, అది నీకు భారీగా ఉండటానికి ఫిట్ అవుతుంది, నీకు భారీగా చేసుకొని ఈ ఏళ్ళ మీద ఉన్న కోపం కొలిది ఇలా మాటలు మార్చేసి రావణాసుడికి చెప్పింది. అక్కడి నుంచి వైరం ప్రారంభం. అంచేత అన్ని దానాల్లోకి నిదానం గొప్పది అంటారు. ఎవడైనా మనకు చెప్పేప్పుడు తెలిసిపోతూ ఉంటున్నారు చాడీలా నిజమా అని చెబుతూ ఉంటారు, కానీ ఎత్తువారు చేతి పెట్టి ఉంటారు వాళ్ళ చాడీ వాళ్ళు మాట నమ్మి చివరికి ఆళ్లే పాడైపోతారు. కొన్ని దుష్ట సహవాసం చేయటం వల్ల ఆ చేసేవాళ్ళకి నష్టం కానీ మనకు నష్టం ఉందండి. ఇప్పుడు దుష్టశకు కోసం ఎవడైతే ఆళ్ళకి నష్టం కానీ మనకు నష్టం ఏంటండి? ఎక్కడైతే నిప్పు ఉందో ఆ కర్ర అంటుకుంటుంది, నిప్పు లేని కర్ర ఎందుకు అంటుకుంది? అంటుకోదు. అది చాడీలు కూడా చాలా ప్రమాదం. ఇది భక్తుల్లో కూడా అలవాటు ఉంటాం. మామూలు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, లౌకికులకు కూడా అండి. ఇప్పుడు మీరు మంత్రులు ఎల్లకాడ కూర్చోంటే ఢిల్లీలో హైదరాబాద్ లో అక్కడ పని ఏంటంటే రాజకీయ నాయకుడు ఒకరిని ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ మీరు తెలియక గొప్పగా ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. గొప్పగా లేరండి, ఒకళ్ళని ఒకళ్ళు సాయం చెప్పుకో. మనకు తెలియక ఇళ్ళకాడ కూర్చోండి, ప్రపంచ జ్ఞానం లేరు మరని వాళ్ళు గొప్పగా ఉన్నారేమో అనుకో. గొప్పగా ఏమి లేరండి, ఆడ మేము మనమే మెరుగండి. అక్కడ మంత్రులు ఎడకడ ఖాళీగా సాయం చెప్పుకుంటూ కూర్చుంటారు. వాడు ఇలా అన్నాడండి, వీడు ఇలా అన్నాడండి అంటే వాళ్ళు పనులు జరగట్టి వీడు పని చేయించుకోవడానికి. ఇవన్నీ చాడీలండి, ఇవన్నీ ఏంటి ఇలాంటి చాడీలు అంటే. ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు చెబుతున్నాయి? ఇవన్నీ కూడా మన అంతఃకరణ శుద్ధికి అడ్డొస్తాయి. ఇవన్నీ కూడా మన అంతఃకరణ శుద్ధికి అడ్డొస్తాయి. అంటే నువ్వు జపం విడిచిపెట్టకో, జ్ఞానం విడిచిపెట్టకో, సజ్జన సాంగం వచ్చి విడిచిపెట్టకో. ఎప్పటికప్పుడు నువ్వు దుర్మార్గంలోని సన్మార్గంలోకి వస్తావు. అసలు సాధన అంటూ చేస్తుంటే నువ్వు సన్మార్గంలో సన్మార్గంలోకి వచ్చిన వాడికి సత్తువు సద్వస్తువు సత్వ చిత్తు ఆనందం అంటారు దాన్ని. ఆ సద్వస్తువు ఎరుకుపడదు. మీకు అర్థమవుతుంది, మనం తెలుసుకోలేము భగవంతుని. మనం తెలుసుకోలేము ఆయన తెలియబడితే దర్శించడానికి పనికి వస్తాం. భగవంతుని మనం తెలుసుకోలేము ఆయన తెలియబడితే మనం తెలుసుకోవడానికి పనికి వస్తాం. కానీ ఆయన తెలుసుకోలేము మనం. అంటే సద్వస్తు నువ్వు సన్మార్గం అంటే సద్వస్తు తనంతర తానక నీకు ఎరుకులోకి వస్తుంది. తనంతర తానక అంటే నువ్వు గ్రహించలేవు దాన్ని. దాని అనుగ్రహం వల్ల, తన అనుగ్రహం వల్ల ఏది, ఆ సద్వస్తు అనుగ్రహం వల్ల నీ ప్రవర్తన చూసి దానికి అనుగ్రహం కలిగితే తనంతర తానగా నీకు ఎరుకులు వచ్చేది. అది ఆత్మ సాక్షాత్కారం. ఇప్పుడు రమణ మహర్షికి ఏం కోరుకుంది? కోరిక ఏం లేదు. జ్ఞానం సంపాదించాలని కోరిక ఏం లేదు. బ్రహ్మమును తెలుసుకోవాలని కోరిక ఏమి లేదు. తనంతరి తానే బ్రహ్మమాయన ఎరుకులోకి వచ్చింది. తనంతరి తానే బ్రహ్మమాయనకి ఎరుకులోకి వచ్చింది. అంటే అది ఆ మెచ్యూరిటీ వచ్చేది. ఇప్పుడు మీరు అర్థం, కొంతమందికి వయసు 30 ఏళ్ళు ఉంటుంది, అర్థమవుతుంది. 70 సంవత్సరాలు ఉన్న అనుభవం ఉంటుంది. కొంతమందికి 70 సంవత్సరాలు ఉంటాయి. చంటి పిల్లల చేష్టల కింద మాట్లాడుకో. వయసు 70 ఏళ్ళు ఉంటాయి, అన్ని పిల్లల చేష్టలు కింద మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి 20 ఏళ్ళు ఉంటాయి, 100 సంవత్సరాలు అనుభవం చేతిలో పెట్టుకుంటారు. కొంతమంది తల్లికి కూడా పాఠాలు చెప్తారు. తల్లి ప్రవర్తన బాగోపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని తల్లికి కూడా ప్రవర్తన చెప్పే బిడ్డలు ఉన్నారు. తల్లికి కూడా పాఠాలు నడిపే బిడ్డలు ఉన్నారు. అది శరీరం పెరిగిపోతూ ఉంటుంది. శరీరం పెరిగిపోతూ ఉంటుంది కానీ బుద్ధికి మెచ్యూరిటీ రాదు. శరీరం మామూలు వయసు వచ్చేస్తే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసి వాళ్ళు చేష్టలు ఎలా ఉంటారంటే 10 సంవత్సరాల పిల్లల కింద ఉంటారు. వాళ్ళు చేష్టలు అయ్యి 10 సంవత్సరాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 12 సంవత్సరం పిల్లడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయో? ఎన్నో సంవత్సరం అండి. 12 సంవత్సరం కానీ 13 సంవత్సరం ఉన్న పిల్లవాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయో? ఇప్పుడు మనుషులు ప్రపంచంలో 300 కోట్ల జనం ఉన్నారు. ఈ 300 కోట్ల జనంలో దామాషా కట్టారు. ఏమండి 300 కోట్ల జనాభా తెలివితేటలు తీశారు. తెలివితేటలు తీశారు మొత్తం. ఇప్పుడు మానవ జాతి తెలివి ఎంత ఉందంటే 12 సంవత్సరాల 13 సంవత్సరాల పిల్లలకి ఎంత తెలివి ఉందో మనుషులకు కూడా అంత తెలివి ఉంది. దామాష ఏంటమ్మా దామాష మొత్తం అంటే నీకు ఎక్కువ ఉండొచ్చు, తెలివి నాకు ఉండొచ్చు, నాకు తక్కువ ఉండొచ్చు. మొత్తం ప్రపంచం అంతా తెలివి కొలిచారు. ప్రపంచం అంతా తెలివి చూసి దామాష కట్టారు. నిష్పత్తి అంటారు చూడండి దాన్ని. ఈ జనాభా ఎంత ఉంది, ఈ తెలివితేటలు ఉంటే నిష్పత్తి కడితే 13 సంవత్సరాలు పిల్లోడికి ఎంత తెలివి ఉంటుంది? ఇప్పుడు మానవ జాతికి కూడా అంతే తెలివి ఉందని అంటే 10 మందికి ఎక్కువ ఉండొచ్చు, 10 మందికి తక్కువ ఉండొచ్చు. యావరేజ్ చేశారు. ఏం చేశారమ్మా? యావరేజ్ చేశారు. అంటే చాడీలు, ఈ చాడీలు ఆ చాడీలు ఎందుకు చెబుతారంటే వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు చెబుతున్నారు. వాళ్ళు ఉన్న బుద్ధిహీనత, వాళ్ళు ఉన్న చెడ్డ ఇతరులకు తెలియకుండా ఇతరుల మీద చాడీలు చెప్పి వాళ్ళు చెడ్డను కవర్ చేసుకుంటూ ఉంటారు. చాడీలు అంతకు ప్రారంభమవుతుంది. శూర్పణక చాడీలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. శూర్పణక ఉండదు, కైకి మందర, ఏదో చాడీలు చెప్పి చాలా తంటాలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నా మనం? అది జపం మానసికం అవ్వాలి. జపం నోటిచోడు చేసుకోవచ్చు, పైకి అనవచ్చు, కానీ మానసికం అవ్వాలి. అంటే మీ నోటిచోడు జపం మీరు కూర్చున్నా నుంచున్నా జపం లోపల సాగిపోతూ ఉండరు. వెంకటేశ్వర స్వామి భక్తులు అంటారు, ఓ వెంకటేశ ఓ శ్రీనివాస ఆ ఏడికొండల వాడా ఏడికొండ, నువ్వు గొప్ప సౌందర్యవంతుడు, నువ్వు నీ సౌందర్యవంతుడు, నీ సౌందర్యం చూసి కొద్ది నాకు తనివి తీరటం లేదు. నీ సౌందర్యాన్ని చూస్తూ నీ నామాన్ని స్మరించుకుంటూ చూసి కొద్ది చూడాలంటుంది వెంకటేశ్వర స్వామిని. వేళ చూస్తే మళ్ళీ రేపు వెంకటేశ్వర స్వామిని చూడాలంటుంది. అది సౌందర్యం అట్టిది. అయితే నీ సౌందర్యాన్ని మేము ఆస్వాదిస్తూ నీ నామాన్ని మేము చేసుకుంటూ నీలో ఐక్యమేటట్టు మాకు అనుగ్రహించి వెంకటేశ అంటాం. ఓ శ్రీనివాస ఏమంటాడు, శ్రీనివాస నువ్వు గొప్ప సౌందర్యవంతుడు, నువ్వు గొప్ప సౌందర్యవంతుడు. వెంకటేశ్వర స్వామిని వేళ చూసి మళ్ళీ రేపు చూసి వాళ్ళు ఉన్నారు. మెడ్రాస్ నుంచి ప్రతి నెల వెళ్లి దర్శనం చేసుకొచ్చిన వాళ్ళు తిరుమల వెళ్లి వాళ్ళు ఉంటారు. అంటే సౌందర్యం వచ్చింది, ఆ రూపం, ఆ రూపం అటువంటిది. అయితే నీ రూపాన్ని మేము నీ రూపాన్ని చూసి కళ్ళతోటి ఆనందిస్తూ నోడుచోటి నీ నామం చేసుకుంటూ రాముడి కింద వచ్చిన వాడు నువ్వే, కృష్ణుడి కింద వచ్చిన వాడు నువ్వే, లక్ష్మీ ఎవడు లక్ష్మీ నరసింహస్వామి కింద వచ్చిన వాడు నువ్వే, ఈ అవతారాన్ని నీలోంచి వచ్చి ఈ అవతారాన్ని ఎత్తిన వాడు నువ్వే, నీ స్వయంగా నారాయణుడు, నువ్వు స్వయంగా నరేడు. ఆయన గుణాలను ఆస్వాదిస్తూ వెంకటేశ్వరస్వామి గుణాలని ఆస్వాదిస్తూ ఆయన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆయన నామాన్ని జపించుకుంటూ నా మనస్సు ఇలా నేను చుట్టూరు తిరిగితే ఇప్పుడు నీలో ఐక్యం అయిపోతాను. అది కూడా ఉపాసన. దాన్ని ఏమంటారు? ఉపాసన. ఈ ఉపాసన లక్ష్మణుడు భార్య ఎక్కువ ఉండదు. ఈ ఉపాసన అంటే ధ్యానం ఎక్కువ చేసేది లక్ష్మణ, అంటే తక్కువ మాట్లాడదు. లక్ష్మణుడి భార్య చాలా తక్కువ మాట్లాడదు. మహాజ్ఞానం అంటే ఎక్కువ మాట్లాడరు కొంతమంది, తక్కువే అవసరమైనప్పుడు మాట్లాడతారు, అవసరమైనప్పుడు మాట్లాడరు. అంటే అవసరం లేనప్పుడు మాట్లాడతానంటే జగడాలు ఎక్కువ వస్తాయి. మనం అవసరం లేకుండా ఏదో మాట మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, జగడాలు ఎక్కువ వస్తాయి. తర్వాత అన్నింటికంటే ముఖ్యం క్రమశిక్షణ ఉంటే అన్నీ వచ్చేస్తాయి మనకు జీవితంలో. ఒకటి క్రమశిక్షణ, రెగ్యులారిటీ అంటే ఈవేళ ఎన్నింటికి అన్నం తిన్నా రేపు ఆ టైంకి తినేయాలి, ఈవేళ సాయంత్రం ఎన్నింటికి నిద్రపోతున్నాం ఆ టైంకి నిద్రపోవాలి. తర్వాత ఈవేళ మనం ఈవేళ ఏ టైంకి పూజ చేస్తున్నాం ఆ టైంకి పూజ చేయాలి. దాన్ని రెగ్యులారిటీ అంటారు. ఆ రెగ్యులారిటీ ఒకటి సాధకుడు విడిచిపెట్టకూడదు. కొంతమంది పొద్దున ఈవేళ ఏమో పొద్దున్న 9 తింటారు, మరి రేపు మధ్యాహ్నం 1 తింటారు. దానికి ఒక టైం ఉండదు, దానికి ఒక టైం ఉంది. కొంతమంది ఒక రోజున పొద్దున్న సాయంత్రం 8 పడుకుంటారు, ఒక రోజున 12 పడుకుంటారు. అలా కదా ఆహార నిద్ర, ఆహారంలో నిద్రలో వ్యవహారంలో రెగ్యులారిటీ ఉండాలి. దానివల్ల కూడా నీకు అంత కరణ శుద్ధికరణ, రెగ్యులారిటీ ఉండాలి. రెగ్యులారిటీ మనకంటే అమెరికాలో ఎక్కువ. టైం అంటే టైం. కొన్ని కొన్ని దేశాల్లో ట్రైన్స్ ఎంత కరెక్ట్ గా వస్తాయంటే అది 4:05 పాలకొండ స్టేషన్కి వస్తుందంటారు చూడండి, అంటారు అనుకోండి, 4:05 మనం గడియారం సరి చేసుకోవచ్చు, అంత కరెక్ట్గా వచ్చేస్తుంది. కొన్ని కొన్ని దేశాలు సరిగ్గా ఆ టైంకి ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. మళ్ళీ అది ఎప్పుడైతే డిపార్చర్ టైమో ఆ టైంకి అది వదిలేస్తూ ఉంటుంది ప్లాట్ఫామ్. తలుపులు అట్లంతా పడిపోతూ ఉంటాయి, పరిగెత్తి ఎక్కడానికి కుదరదు, అట్లంతా తలుపులు పడిపోతుంది. అంత యాక్యురేసీ టైం, రెగ్యులర్. మన దేశంలో రెగ్యులారిటీ లేదు. రెగ్యులారిటీ అసలు లేదు. అది సాధకుడు రెగ్యులారిటీ ఉండాలి. ఆ టైంకి లేవటం, ఆ టైంకి జపం చేసుకోవటం, ఆ టైంకి ధ్యానం చేసుకోవటం, అది అన్ని కూడా అది సరిగ్గా కరెక్ట్గా సరిపోతూ ఉండదు. మరి కొంతమంది మా హెడ్మాస్టర్ ఆయన ఉండేవారు, ఆయన పేరు ఆయన కృపా సత్యనారాయణ గారిని ఇప్పుడు వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడ ఆయన ఓల్డ్ ఏజ్ కమ్ నడుపుకుంటున్నారు. మాకు చాలా కాలం నిత్యం చేశారు, చాలా చోట్ల నిత్యం చేశారు. సరిగ్గా ఫస్ట్ బెర వచ్చిన వాడు, ఫస్ట్ బెర కూర్చేటప్పటికి గేటు దగ్గరకు వచ్చిన వాడు, ఫస్ట్ బెర్ల ఫస్ట్ బెల్ సెకండ్ బెల్ థర్డ్ బెల్ కొట్టారు. ఫస్ట్ బెల్ కూర్చున్నప్పుడు కూర్చో దగ్గర పోయి ఎవరు లేట్కి వస్తున్నారో టీచర్స్ స్టూడెంట్స్ అందరం దొరికేసేవాడు. అదేమనివాడు కదా, అలా కళ్ళతో చూసేవాడు. అంటే నువ్వు లేటుగా వస్తున్నావని నేను చూస్తున్నాను సుమారు అంతే. సరిగ్గా ఫస్ట్ గంటకు వచ్చేవాడు కుర్చీలో కూర్చున్నాడండి. లేటుగా వచ్చి టీచర్స్ లేటుగా వచ్చిన స్టూడెంట్స్ అందరూ దొరికేసేవారు. ఆయన 2 నిమిషాలు ముందొచ్చి కుర్చీ వేసి గడి దగ్గర కూర్చున్నాడు అంతే. ఆయన లెక్కలు చెబుతున్నాడు అనుకోండి, ఆయన ఫేవరెట్ సబ్జెక్ట్ లెక్కలు. ఆయన ఏదైనా సబ్జెక్ట్ చెబుతానంటే డీవో గారు వస్తే నువ్వు వచ్చేవాడు డీవో అని అక్కడ కూర్చోమన్నవాడు. డీవో గారు వచ్చారనుకోండి, నేను వచ్చేవరకు డీవో గారిని ఆఫీసులో కూర్చోమని అనేవాడు. కానీ గంట ఇడిచి ఎవరో విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కాదు బయలుదేరి. రికార్డులన్నీ నీట్గా ఉంటాయి, భయపడాల్సిన పని లేదు. మహా చేస్తే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపోతాడు. ఆయనకి ఒక గురి చెప్పిన అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ ఇస్తుంది నీకు ఏదైనా ఒక ప్రదేశం మీద నీకు వ్యామోహం ఉందంటే అది పాపం అని చెప్పాడు. కొంతమందికి ఒకరోజు ఆ చోట నుంచి ఇంకో చోటకెళ్తే నిద్ర పట్టదాం, అది పాపం అని చెప్పాడు. మీరు అరుణాచలంలో ఒకలాగా, కించినాళ్ళు ఒకలాగా, కాకినాడలాగా ఉంటున్నారు అనుకోండి, నీకు ఫ్రీడమ్ లేదని అర్థం. నీకేంటి ఫ్రీడమ్ లేదు? స్వేచ్ఛ లేని వాడికి శాంతి లేదు, స్వేచ్ఛ లేని వాడికి సుఖం లేదు, స్వేచ్ఛ లేని వాడికి ఆనందం లేదు, స్వేచ్ఛవాడికి స్వాతంత్ర్యం లేని వాడికి మోక్షం లేదు. నీకే స్వాతంత్ర్యం లేని వాడు నీకు మోక్షం ఏంటయ్యా? స్వాతంత్ర్యం లేని నీకు మోక్షమా? స్వాతంత్ర్యం లేని వాడికి అసలు వాడికి మోక్షం వాడికి ఏమి లేదు. స్వాతంత్ర్యం లేని వాడికి ఏమి లేదు. ఇంకా వాడి మనస్సు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగలేదు. ఒక మనిషి యేసు అంటాడు, ఒక మనిషి ఇద్దరి దగ్గర పాలేడతనం చేయగలరా? ఒక మనిషి ఇద్దరి దగ్గర పాలేడతనం చేయగలరా? భక్తులు అనేవాడు ధనానికి జ్ఞానానికి ఒకేసారి చాకరీ చేయగలరా? ఉంటే నువ్వు జ్ఞానానికి బానిసగా ఉండాలి, లేదా ధనానికి బానిసగా ఉండాలి. కానీ రెండాటికి బానిసగా ఉండటం కుదరదు. ఇద్దరికి దాసి వరకు ఒక భక్తుడు ఒక సేవకుడు ఇద్దరు యజమాని దగ్గర పని చేయలేడు. అయితే నువ్వు దాస్యం చేయాలంటే ధనానికన్నా చెయ్యి, లేదా జ్ఞానానికన్నా చెయ్యి. ఇద్దరు రెండాటికి నువ్వు చేయలేవు. అదంతా ఏం అక్కడ ఆ గొడవ వచ్చి పడిపోయిందండి, ఈ గొడవ వచ్చి పడిపోయిందండి. ఏమి మధ్య బుర్ర పాడైపోతుంది. చాలామంది అంటారండి, ఆ గొడవ వచ్చి ఆ గొడవ వదిలిపోయిందండి, ఈ గొడవ వచ్చి పడిపోయిందండి, ఈ గొడవ వదిలిపోయిందండి, ఆ గొడవ వచ్చి పడిపోయిందండి. ఇలా అంటా ఉంటారు కదా చాలా మంది. ఈ సంసార పక్షంగా అంటారు, ఏదో గొడవ వదిలిపోయింది అనుకుంటే మరి ఈ గొడవ వచ్చి పడిందండి, ఈ గొడవ వదిలిపోయింది. సంసార పక్షంగా అనుకుంటా ఉంటారు కదా, ఈ గొడవ వదిలిపోయిందంటే, ఆ గొడవలో వదిలిపోయిందంటే ఏమో శాంతి లేదా అంటా ఉంటారు కదా. నేను ఒక రహస్యం మీకు, మీ కడుపులో పెట్టుకోండి ఒక రహస్యం. అసలు మన మనసులో శాంతి లేదు. మీకు అసలు శాంతి ఉందనుకున్నాడు అప్పుడు ఏ అశాంతి వచ్చి మమ్మల్ని భంగపరచలేదు. బాహ్య వస్తువుల మీద, ఇది జ్ఞాపకం పెట్టుకుని, బాహ్య వస్తువుల మీద, బాహ్య పదార్థాల మీద ఏమంటే దాని మీద ఆధారపడి మీరు ఎంతకాలం శాంతిగా ఉంటారు? ఊడిపోయి ముక్కు, ఊడిపోయి ముక్కు ఎంతకాలం పట్టుకుంటారు? మీ ముక్కు ఇలా పట్టుకుంటే కింద పడిపోతున్నాడు, ఇలా ఎంతకాలం పట్టుకు తిరుగుతారు? మీ ముక్కు ఇలా పట్టుకోకపోతే కింద అడిపోతుందండి, ఇలా ఎంతకాలం పట్టుకు తిరుగుతారు? ఎన్ని సంవత్సరాల పట్టుకు తిరుగుతారు? అంటే మీకు లోపల శాంతి లేదనుకోండి, లోపల నెమ్మది లేదనుకోండి, లోపల కుదిరి లేదనుకోండి, ఇది మీకు ఇది తెలియక ఆ బయట కారణాలు నిజం. మీకు ఎవరికైనా అశాంతి వస్తుంటే బయట కారణాలు నిజం కాదు, మీకు లోపల సహజంగా శాంతి లేదు. తర్వాత ఇంకోటి, మనం సుఖంగా ఉండటానికి మనుషుల మీద కానండి, వస్తువుల మీద కానీ, ప్రదేశాల మీద కానీ, బాహ్య సంఘటనల మీద కానీ, బాహ్య పరిస్థితుల మీద ఆధారపడితే ఇది ఎప్పుడైనా ఊడిపోయి ముక్కేనండి. ఈ ముక్కు ఊడిపోతుందండి. ఎంతకాలం ఇలా పట్టుకుని ఆయనకే బాగా చేస్తామండి. అంటే మీరు బయట సంఘం ఏమండి ఆ సంఘటన జరిగింది అని చెప్పి శాంతిగా లేవండి, లేదా ఇబ్బంది వచ్చి మీద పడుతున్నాడు అని చెప్పి శాంతిగా లేవు. ఏదో చెప్తారు కదా మామూలు సంసార పక్షంగా ఏదో చెప్తారు. అంటే నీ లోపల శాంతి లేదు, నీ లోపల శాంతి లేదు. నిజంగా నీ లోపల శాంతి ఉంటే బయట అశాంతి తీసుకొచ్చే మనుషులున్నా, బయట అశాంతి తీసుకొచ్చే కారణాలన్నా, బయట అశాంతి తీసుకొచ్చే సంఘటనలన్నా నువ్వు కదలవు మెదలవు. వాడు స్థితప్రజ్ఞుడు, వాడు గుణాతీతుడు, వాడు నా స్వరూపం పొందుతాడని భగవంతుడు చెప్పాడు. వాడు స్థితప్రజ్ఞుడు, వాడు గుణాతీతుడు, వాడు నా స్వరూపాన్ని పొందుతాడు. అర్జున వాడు ఏం పొందుతాడు? నా స్వరూపాన్ని పొందుతాడు. వాడి జ్ఞానం అంటే లోకంలో మొత్తం అంతా దుఃఖం చుట్టబెట్టుకొచ్చేసినాడికి లోకంలో ఎంత దుఃఖం ఉందో అదంతా చుట్టబెట్టుకొచ్చి ఆడి మీద పడినా ఆ దుఃఖం ఎవడనైతే కదపదో, ఆ దుఃఖం ఎవడనైతే మెదపదో వాడి బ్రహ్మజ్ఞానం. గీతల ప్రమాణం ఏంటి బయటక ఏమంటే ఆ సంఘటన జరగకపోతే సుఖంగా ఉందో అంటాడు అనుకోండి, అంటే ఈ సుఖం ఆ సంఘటన ఆధారపడుందా? అలా భాష సంఘటనల మీద ఆధారపడి మీరు ఎంతకాలం సుఖంగా ఉంటారు? ఎంతకాలం ఉంటారు? మీ డాక్టర్లు ఇద్దరు స్నేహం అనుకోండి, వాళ్ళ స్నేహాన్ని బట్టి ప్రెజర్ తీసుకుంటున్నారు అనుకోండి, లేకపోతే వాళ్ళిద్దరికి విరోధం రావచ్చు. వాళ్ళందరూ వాళ్ళకి విరోధం రాకపోయినా వాళ్ళు ఒకటి చెప్పుడు మాటలు చెప్పచ్చు. మొత్తమే ఏదో కారణం వల్ల విరోధం వచ్చేస్తున్నారు అనుకోండి, విరోధం వచ్చేస్తే వాళ్ళకి అశాంతి వచ్చింది అనుకోండి, అటువంటి అశాంతి ఎందుకు అసలు? అటువంటి స్నేహాలు ఎందుకు? మీకు అర్థం అవుతుంది? ఒకవేళ మీకు స్నేహంగా ఉన్న చోట విరోధం వచ్చినా మీ శాంతి భంగం అవ్వకూడదు. అలా శాంతి భంగం అయితే వాళ్ళ మీద ఆధారపడి మనం వాళ్ళ మీద ఆధారపడి మన శాంతి ఉంది. ఇలా ఎంతకాలం ఉంటే ఎవరి మీద ఆధారపడతాం, ఎంతకాలం ఆధారపడతాం? అంటే నువ్వు ఇతరుల మీద ఆధారపడుతున్నావు, దేనికైనా సరే నీ స్వాతంత్రం పోయినట్టు. స్వాతంత్రం లేని వాడికి జ్ఞానం, స్వాతంత్రం లేని వాడికి జ్ఞానమా? స్వాతంత్రం లేని వాడికి సుఖమా? స్వాతంత్రం లేని పునర్జన్మ లేని స్థితే స్వాతంత్రం లేని వాడికి జ్ఞానమా? అని కడిగడతలు పాడేశాడు గీతలు. నీకే స్వాతంత్రం లేదు, ఎవరికి స్వాతంత్రం ప్రసాదిస్తావు? నీకే సుఖం లేదు, ఎవరికి ఇస్తావు సుఖం? నువ్వు నీకే శాంతి లేనప్పుడు నువ్వు ఎవరికి శాంతినిస్తావు? ప్రపంచంలో ఉన్న దుఃఖం అంతా వచ్చి నేను ఎత్తి నేను పడిపోయినా? ప్రపంచంలో ఉన్న దుఃఖం అంతా నీ మనసు కదలదు నెదలదు. వాడి జ్ఞానం. నీ ఇంటికాడ దుఃఖమే కాదు, మొత్తం ప్రపంచంలో దుఃఖం వచ్చి లొంగల దొంగల కింద మీ మీద పడిపోయినా సార్. ఎవడ మనసు చెల్లించదు వాడి మాటకే వాడి మాటకే బ్రహ్మనిష్ట కలుగు, వాడి మాత్రమే బ్రాహ్మిస్థితి పొందినవాడు. వాడే గుణాతీతుడు, వాడే శతప్రజ్ఞుడు, వాడే నా స్వరూపాన్ని పొందుతాడు. మీరు సుఖం కోసం మీ ఇంట్లో మీద ఆధారపడ్డారనుకోండి, మీ ఇంట్లో శత్రువులు అయితే మీకు ఆ సుఖం పోతుంది. అది నిజం కాదు. అసలు సుఖం వల్లే కనిపించేది దుఃఖం. అది స్వామి వివేకానంద ఏమన్నాడంటే, మీరు లోకాలకు సంబంధించిన సుఖాలు, లోకాలకు సంబంధించిన భోగాలు ఎవరు కోరుకున్నా, మీకు అర్థం అవుతుంది, ఎవరు కోరుకున్నా వెనకాల దుఃఖం కూడా వస్తుందని తెలుసుకుని కోరుకోమన్నాడు. లోకాలకు సంబంధించిన భోగాలు ఎవరు ఏది కోరుకున్నా వెనకాల దాని వెనకాల మనిషి కూడా నీడు ఎలా వస్తుందో, దాని వెనకూడదు దుఃఖం వెంటాడుకుంటూ వచ్చేస్తుందని తెలుసుకుని కోరుకోమన్నాడు. మీకు కోరుకోవాలంటూ అడు స్వామి. అది నిజం కాదు. ఏది వాళ్ళ వల్ల నాకు అశాంతి వచ్చింది అనుకుంటాం కదా, అది నిజం. లోపల మనకు శాంతి లేదు. లోపల మనకు నిజంగా శాంతి ఉందనుకోండి, సముద్రంలోకి నదులు వెళ్తూ ఉంటాయి. వర్షాకాలం వ్యవసాయకాలం మొత్తం నదులు అన్నీ ఆగిపోతాయి. సముద్రానికి నష్టం ఏంటి? సముద్రానికి నష్టం ఉందండి, సముద్రానికి నష్టం ఏమి లేదు. అదేవిధంగా ఆడు 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 పూర్ణ శాంతిలో ఉంటాడు. మీ వల్ల శాంతి వస్తే వెళ్ళి నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టు కలుస్తాయి. మీ వల్ల శాంతి లేదనుకోండి, సముద్రం తరగదు, సముద్రం లోతు తగ్గిపోదు, సముద్రం యొక్క గంభీరత తగ్గిపోదు. ఆకాశంలాగా విశాలముగా ఉంటాడు, సముద్రంలాగా గంభీరముగా ఉంటాడు. జ్ఞానం ఎలా ఉంటాడు? ఆకాశంలాగా విశాలంగా ఉంటాడు, సముద్రంలాగా గంభీరంగా ఉంటాడు. ఆకాశం ఎంత విశాలమైనదో సముద్రం అంత విశాలంగా ఉండటమే కాదు, సముద్రం అంత లోతుగా కూడా ఉంటాడు వాడి జ్ఞానం. భారత యుద్ధం జరిగే ముందు వీడు ఆ ప్రారంభాన్ని బట్టి వీళ్ళ తరఫున పని చేయవలసి వస్తుంది. భీష్మాచారు పాత్ర ఎవరి తరఫున ఉంటుంది, వీళ్ళ కౌరవుల తరఫున పని చేయవలసి వచ్చింది. అప్పుడు మాట చెప్పాడు, ఈ సైన్యాన్ని అందరం తుడి చేయాలి, ఆన చంపారు ఏం చెప్పారు, దుర్యోధన చెప్తాడు. నేను ఎవరిని చంపడానికి అనుమానించను, యుద్ధ భూమి కదండి, యుద్దంలో ఏ టైంకి ఎవడో బతుకుంటాడో చెప్పడం. కానీ అన్నాడు, నా పాండవులు చేతికి దొరికినా పాండవులు నా చేతితో చంపను అన్నాడు. నిష్కర్షగా చెప్పి ఏమో నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, ఆ పని నాకు చేత కదన్నాడు. దుర్యోధను అన్నాడు, నేను మంచివాడు అనుకో చెడ్డవాడు అనుకో, లేదా దుర్మార్గు నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, నాకు సంబంధం లేదు. కానీ నా చేతులతో ఎంతమంది చంపుతాను, కానీ నా చేతులతో మటుకి పాండవులను చంపను. కారణం ఏంటి, నా చేతులతో ఆయన పెంచాను, నా చేతులతోటి ఆయన పెంచాను, నా చేతులతోటి ఆయన పెంచి వాళ్ళు ఒకవేళ చేతికి దొరికినా నేను చంపటం అనేది జరగదు దుర్యోధన అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు, చంపుతాను, మామూలుగా యుద్ధం చేస్తాను. గొప్ప యుద్ధం భీష్ముడే చేశాడు, ద్రోణుడి కంటే కర్ణుడి కంటే ఎక్కువ రోజులు యుద్ధాన్ని ఆపిన వాడు భీష్ముడే. మహాజ్ఞాని మహావీరుడు, రమణ మహర్షి గారు కూడా ఒప్పుకున్నాడు ఆయన మహాజ్ఞానాడు. ఇప్పుడు భీష్ముడు మహాజ్ఞానం అని చెప్పాడు, ఎవరు రమణ మహర్షి గారు కూడా ఏదో మాట సందర్భంలో అని బ్యాడ్ ఆ బ్యాడ్ పార్టీ ఎంచుకున్నాడంటే అది దేహ ప్రారంభం అంచాడు. ఒక మనిషి యొక్క ఇది అరవింద్ ఘోష్ చెప్పాడు, ఒక మనిషి యొక్క ఆ ప్రాముఖ్యత, ఒక మనిషి యొక్క అవినేత్యం ఎప్పుడు బాహ్య జీవితాన్ని బట్టి కొలవద్దన్నాడు. ఇప్పుడు మన బట్టలు గయ్యంబద్ద పెట్టి కొలుస్తాం కదా, ఒక మనిషిని వాడు ఎంత గొప్పవాళ్ళు, అందులో వాళ్ళ విశేషం ఏముంది, వాళ్ళ విశిష్టత ఏముంది, వాడి మహాత్ముడు అవునా కాదు, బాహ్య జీవితాన్ని బట్టి ఏ మనిషిని కొలవద్దన్నాడు. కేవలం కొంతమంది బాహ్యాలను చాలా మంచిగా ఉంటారు, లోపల అన్ని బొరుగుంటారు. బయటికేమో శంటి వాసన, బయటికే శంటి వాసన, చొక్కాలన్నీ శంటి వాసన, ఇల్లంతా శంటి వాసన, లోపలంతా కామ వాసన. బాహ్య జీవితానికి చాలా గొప్పగా ఉంటారు కొంతమంది, లోపలన్నీ మురిగ్గంటలేదు. అయితే నువ్వు ఏ మనిషిని కూడా బాహ్య జీవితాన్ని బట్టి ఆడు అవును వచ్చాను ఎప్పుడు కొలవద్దని చెప్పాడు. ఎవరిని కొలవద్దు, బాహ్య జీవితాన్ని బట్టి వీడు మంచివాడని అలా కొలవద్దు. కొంతమంది బాహ్యాన్ని గురికి నటిస్తారంతే, వాడు మంచివాడు కాకపోయినా మంచివాడు కింద నటిస్తారంతే. నటన వేరు ఉండటం వేరు, నటించడం వేరు, రియల్ గా ఉండటం వేరు. అంటే భీష్ముడు ఏదో బాహ్యంగా ఎలా ఉన్నాడని అలా అనుకోకూడదు. ఔన్నత్యుడు పవిత్రుడు, పరమ పవిత్రుడు లోపల ఎవరు భీష్ముడు. అంటే భాష్యంగా ఏదో చెడ్డ పార్టీలో ఉన్నాడని, అదే గౌకరి చెడ్డ పార్టీ అని ఆయన గురించి చెప్తారు. ఏ గుడ్ మ్యాన్ ఇన్ బ్యాడ్ పార్టీ, భీష్ముడి గురించి ఏం చెప్తారంటే గుడ్ మ్యాన్ ఏ నోబుల్ మ్యాన్ ఇన్ బ్యాడ్ పార్టీ. అంటే వాడు దేహ ప్రారంభం అంతే, అంటే వాడు దేహ ప్రారంభం భాష్యానికి బాగోపోయినా ఆయన అలా కొలవద్దు. ఆ లోపల అవునెచ్చి ఉండొచ్చు, నిజంగా మహాత్ముడై ఉండొచ్చు. బాహ్య జీవితాన్ని బట్టి ఏ మహాత్ముడు ఏ మహర్షి యొక్క జీవితాన్ని కొలవద్దు అన్నాడు. కొంతమంది బయటికి కనిపిస్తారు, నాజిగ్గా కనిపిస్తారు, మాటలు ఏదో మాటలు అందంగా మాట్లాడతారు. ఏమండి కొంతమంది దానం ఎలా ఉంటుందో చేయమని దానకరుల కింద కనిపిస్తారు. దానం చేయటమే దానకరుల కింద కనిపిస్తారు. ఈ దానకరుల కింద కనిపించే వాళ్ళు ఏంటంటే చిన్న తేనె చుక్క మన చేతులు వేస్తారు, దేని మీద మా అడి చేతులు వేసేదాన్ని. అది అదనంగా ఒక చుక్కే పోస్తారు, మిగతా ఇంకో చుక్క పేరు మన చుక్క మన చేతి పోసింది ఇక్కడ మన నాలుగు పెట్టించి ఇక్కడ దాకా నాకించేస్తారు. మన చెయ్యే మన చెయ్యే మన చేత నాకించేస్తారు. ఇక్కడ ఇక్కడ వేస్తారు కొంచెం చుక్క, ఇంకో చుక్క ఇవి ఈ చుక్క ఇలాగా మన చేత మన నాలుగు పెట్టించి ఇక్కడ దాకా నాకించేస్తాడు. అంటే ఇంతవాడు ఉపకారం చేశాడు. అది మహాత్ముడు ఆ దానకర్ణుడు నువ్వు ఎలా అంటావు అంచేది అరవింద్ ఘోష్ చెప్పాడు, బాహ్యంగా నీకు ఎలా కనిపిస్తున్నా దాన్ని బట్టి ఆ మనిషి యొక్క ఔన్నత్యం కొలవు. బయట పోయి చిరుకు చొక్కాలు తిరిగిన ఆడంలో కనిపించవచ్చు, లోపల ఎన్ని మురుగు గుంటలు ఉన్నాయి ఆడికి. ఆళ్ళలోని మురుగు గుంటంటే రోడ్డు పక్కన మురుగు గుంటలు మెరుగు, అంత లోపల పాడైపోయి ఉంటారు వాళ్ళందరూ. బాహ్యంగా బాహ్య జీవితాన్ని బట్టి వాళ్ళ బుద్ధిమంతులను అలా కొలవద్దు. ఎంత పోతే ముగించేద్దాం, ఇవాళ పుస్తకం తక్కువ చదివాము, ఈ పుస్తకం చదువుదాం చేస్తున్నా ఎక్కడెక్కడ ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నాం. అంటే నీకు అన్ని విధాల లాభమే ఏది మనసు శాంతి చేసి జపం, అప్పుడు దాని తాలూకు ఫలితం నీకు తెలుస్తుంది. ఆ జప ఫలితం నీకు తెలుస్తుంది, అప్పుడే తెలుస్తుంది. అప్పుడు ఏకం అవ్వాలి. ఆ జపం వల్ల నీకు ఏకాగ్రత వస్తుంది, జపం వల్ల కూడా నీకు ఏకాగ్రత వస్తుంది, నెమ్మది మనసుకి నెమ్మది స్థితి వస్తుంది. అందువల్ల అంటే మన ఇప్పుడు నీకు సంకల్పాలు అవసరం లేని తలంపులు, అక్కర్లేని తలంపులు, యూస్లెస్ థాట్స్, వేయిన్ థాట్స్, వేయిన్ డిజైర్స్ అండ్ వేయిన్ యాక్షన్స్, ఉపయోగం లేని మాటలు, ఉపయోగం లేని పనులు, ఇవన్నీ తగ్గిపోతే జనరల్ మనసులో ఎంటర్ అవడం తగ్గిపోతుంది. నీకు ఉపయోగం లేని ఆలోచనలు, ఉపయోగం లేని ఊహలు ఇవన్నీ నీ మనసులో ఎంటర్ అవడమే ఆగిపోతాయి, ఆ గేటు దగ్గర ఆగిపోతాయి. ఇంక ఇక్కడ మనసు బిజీగా ఉంటుంది, లోపల జనరేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. జపం జపంతో మనస్తో ఏకం అవ్వాలి. ఏది ఈ జపం ఏకం అవ్వాలి మనస్తో, అప్పుడు రెండో తలంపుకి అవకాశం ఉండదు. అప్పుడు అనన్యచింతనం వస్తుంది. అంటే అన్యచింత భగవంతుడు తప్పించిన ఏం అన్యచింతనం ఉండదు, అన్యచింతన ఏదో ఉండదు. ఏది వచ్చినా నీ మంచి కోసం. ఇప్పుడు మీకు ఏదైనా చెడ్డ సంఘటన జరిగిందనుకోని కంగారు పడకడం, పరిణామంలో ఈ సంఘటన మీ మంచి కోసమే జరగవచ్చు, కంగారు పడిపోకండి. నీకు ఎవరికైనా చెడ్డ సంఘటన జరిగిందని ఎలా జరిగిపోయింది ఎలా జరిగిపోయింది గోడ పెట్టకండి. భవిష్యత్తులో ఈ చెడ్డ సంఘటన మీకు మంచి తీసుకోవచ్చు, మంచి తీసుకురావచ్చు, ఏదో ఒకటి. మీరు అర్థం చేసుకుంటే ఒకసారి మీ దుఃఖం అంతా సంతోషంగా మారిపోవడం. మీ దుఃఖం ఇప్పుడు ఏదైనా ఏదైనా ఒక విషయంలో దుఃఖం వస్తుందనుకోండి, మీకు అవగాహన ఉంటే మీ దుఃఖం అంతా సంతోషంగా మారిపోతుంది, మీ అశాంతి అంతా శాంతిగా మారిపోతుంది. ఏదైనా ఒక సంఘటన జరిగితే దాని పరిణామం మీకు తెలియదు, దాని పరిణామం తెలియక మీరు కంగారు పడుతుంది. ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ టు టాప్ వర్డ్. ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వర్రీ పడకను, అంతకంటే గ్రేట్ ఏమి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే ఆకాశం వచ్చి మీద పడుతున్నా నువ్వు వర్రీ పడద్దు. నువ్వు వర్రీ పడితే బాగుంటుందే, నువ్వు వర్రీ పడద్దు. అంతకంటే వర్రీ పట్టం మానే ముందు ఆ వర్రీ యొక్క వేగం కూడా నీలే ఎంటర్ అవ్వకుండా నీకు జపం సహకరిస్తుంది. జపం అంటే తక్కువ అంచనా ఇక్కడి, జపం అంటే తక్కువ అంచనా ఇక్కడి గొప్ప ఏకాగ్రతను తీసుకొస్తుంది. కేవలం జప సిద్ధాంతం వల్ల తరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. యోగాభ్యాసాలు చేయకుండా కేవలం జపం నిష్ఠగా చేసి ఏమండి జపం ద్వారా మనస్తోటి భగవంతుడితో అనుసంధానం పెట్టుకున్నాం. రైలు పెట్టా ఇంజిన్ తగిలిస్తే ఇంజిన్ కూడా పెట్టి అలా వెళ్ళిపోతుందో అలాగే మనస్సుని జపంతో ఈశ్వరుడికి అనుసంధానం చేసి అలా పవిత్రులై పరమ పవిత్రులై పరమపదం పొందిన వాడు ఉన్నారు. కేవలం జపం వల్ల వాళ్ళకి యోగాభ్యాసాలు ఏమీ తెలియదు, కూర్చోడాలి నుంచోడాలి ఎక్సర్సైజ్లు కూడా ఏం తెలియదు, కేవలం జపం వల్ల తెలియదు. అనుకోండి యజ్ఞాలు ఉన్నాయా, అదే కృష్ణుడు గీతలో అన్నాడు చాలా యజ్ఞాలు ఉన్నాయి, నేను జప యజ్ఞం అన్నాడు. అంటే జపం ఎవరికి ఎందుకు ఇష్టం ఉండదంటే దాన్ని ఎవరు మెచ్చుకోవాలి, ఖర్చు లేని పని. మీరు మామూలుగా నిప్పుతోటి నెయ్యితోటి అన్ని పనులు చేయాలి కదా, అటు డబ్బు అవుతుంది. పూజ చేయాలన్నా డబ్బు అవుతుంది, పుష్పాలు కొనాలి, పసుపు కొంకే ఉండాలి. జపయజ్ఞం ఒక పైస ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు కాళ్ళు మీరు ఎలా కూర్చుంది అలా జపం చేసుకోవచ్చు. ఒక పైస ఖర్చు లేనిది జపయజ్ఞం. అంటే జపయజ్ఞం మీకు అందరికీ తేలిగ్గా ఉంటుంది. సరే పూజ చేయాలన్నా 1000 రూపాయలు అవుతుంది కదా, లేదా పసుపు తేవాలి, కొంక తేవాలి, అగరత్తులు తేవాలి, ఏదో నైవేద్యం పాయసం ఏదో పెట్టాలి, నైవేద్యం ఏదో పెట్టి దానికి 4 రూపాయలు 5 రూపాయలు. జపానికి ఒక పైస ఖర్చు లేదు. అర్జున యజ్ఞాలు చాలా ఉన్నాయి, కానీ జప యజ్ఞాన్ని లేదు. రిమంబర్మే ఆల్వేజ్ రిమంబర్మే, రిమంబర్ మై నేమ్, నా పేరు స్మరించుకుంటా ఉండు, నా రూపాన్ని ధ్యానం చేసుకుంటా ఉండు, నువ్వు చేసి యుద్ధం నువ్వు చేసుకో. అంటే నువ్వు చేసి పని ఏదో నువ్వు చేసుకో, వచ్చేది వస్తుంది, రాంది రాదు. వచ్చేది వస్తుంది, రాంది రాదు. ఇవన్నీ ప్రపంచానికి సంబంధించినవి, అవన్నీ నువ్వు ఆసక్తి పెట్టుకోదు. అంటే మనిషి ఎప్పుడు శాంతి, సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడు కూడా మనం శాంతిగా ఉండాలంటే ఆసక్తి పెట్టుకోకూడదు. ఒక మనిషి మీద కానీ నీకు అర్థమవుతుందో, లేకపోతే ఒక వస్తువు మీద కానీ ఎక్కడ ఆసక్తి ఉండకూడదు, ఆసక్తి పెట్టుకోకూడదు. ఒక పని చేస్తూ ఉంటాం, ఇది అవుతుంది అవదా, ఇది అవుతుంది అవదా, ఇలా అనుకుంటా ఉంటాం కదా. అది ఆసక్తి పని చేయటమే, హృదయపూర్వకంగా చేయటం, వదిలేయటం, అది అవుతూ అవుతుంది లేకపోతే లేదు. ఇది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అవుతుంది అని ఆసక్తి పెట్టుకుంటే నీకు బీపీ వచ్చేస్తుంది, నీకు తప్పనిసరిగా రక్తపోటు వచ్చేస్తుంది. మీకు ఒక పని చేసి వదిలేయాలి, ఎదురు చూసినట్టు ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్ వల్ల నీకు బీపీ వస్తుంది. ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ ఇబ్బంది కాదు. నీకు ఎక్స్పెక్టేషన్ ఉన్నా లేకపోయినా, నీకు కోరిక ఉన్నా లేకపోయినా, నీకు తలంపు ఉన్నా లేకపోయినా, దాని తాలూకు ఆలోచన ఉన్నా లేకపోయినా, ఎప్పుడు ఎక్కడ ఏది జరగాలి అదేం జరుగుతుందన్నారు భగవాన్. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఇప్పుడు పెళ్ళైనా అంతే, పెళ్లి కూడా మనకు కంగారు పడితే అవదు. ఒకసారి అనుకున్నాం, ఒకసారి పెళ్లి కుదరటం, 4 రోజులు పెళ్లి అయిపోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ పెళ్లి కుదిరింది, 1 రోజులు పెళ్లి అయిపోతుంది, ముహూర్తం పెట్టేస్తారు, ఇదే అయిపోతుంది. కొంతమంది అది ఒకసారి అది కుదరటమే లేట్ అవుతుంది, కుదరటమే లేట్ అవుతుంది. కొంతమంది అనుకోవటం పెళ్లి అయిపోతుంది, 4 రోజులు అయిపోతుంది, అది కూడా పెళ్లి ఒకటి. అది ఎప్పుడు జరగాలి, ఎలాగే ఈశ్వరుని అన్నాం, అది ఈశ్వరు నిర్ణయించి పంపిస్తాడు. ఈశ్వరుడు అక్కడ నిర్ణయించి పంపిస్తాడు. దేర్ ఇస్ ఎ డెస్టినీ, దేర్ ఇస్ ఎ డివినిటీ, దర్ షేప్స్ అవర్ హ్యాండ్స్. మ్యారేజ్ చేశారు, మేడ్ ఇన్ హెవెన్. షేక్స్పియరు ఆడు మొట్టమొదటి చేసి ఉద్యోగం అని చెప్పమంటారండి. లండన్ వచ్చి డ్రామాల దగ్గర పూర్వ నాటకాలు అండి, అది తెరలాగివాడు. అది నెలకు 2 రూపాయలు 3 రూపాయలు అన్నం పెట్టి, 2 పూట్లు అన్నం పెట్టి 3 రూపాయలు 4 రూపాయలు ఇచ్చేవాడు. ఆడు ఈడేమో ఆడు చెప్తాడు తెర మూసేయమని. నీకు ఆ తెర తర్వాత తెర లాగమంటారు. ఆడు తెర మూసేనప్పుడు మూసేయాలి, అక్కడ వానర్స్ మళ్ళీ తెర తెర ఉన్నప్పుడు తెర ఆ కట్టని లాగటం, మూసేయటం, అదే అనమాట ఆడు ఉద్యోగం. ఆడు ఇంత డ్రామటిస్ట్ అవుతాడని ఎవరైనా ఊహించాడు? కొంతమంది మనుషులకి ఎక్కువ అసూయ ఉంటుంది, కొంతమంది మనుషులకి ఎక్కువ అసూయ ఉంటుంది. షేక్స్పియర్ అనేవాడు నీ పేరే అసూయ అని పెట్టేసుకోలేదు అనేవాడు. మళ్ళీ ఎందుకు ఈ గొడవలు అంటేనే, నీ పోరి ఎల్లమ్మ పుల్లమ్మ బంగారమ్మ ఇవన్నీ ఎందుకు, నీ పేరే అసూయ అని పెట్టేసుకోని వాడు. దాన్ని ఏమీ తెలిసి కొంతమంది నడుస్తున్న అసూయ లాంటి వాళ్ళు, వాళ్ళు నడుస్తాండని తెలిసిపోతుంది వాళ్ళకి అసూయ, వాళ్ళకున్న అసూయ వాళ్ళకున్న గర్వం. ఎందుకు నీ ఆ పేర్లు ఈ పేర్లు, బంగారమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ ఎందుకు నీ పేరు? దాన్ని నీ పేరు అసూయ అని పెట్టేసుకోమన్నాడు షేక్స్పియర్. ఎందుకు ఆ పేర్లు? ఇంటి పేరు ఏమో కస్తూరి వారు, ఇంట్లో గబ్రేల వాసన, ఎందుకు ఆ పేర్లు? అంటే వెళ్ళే ఇవన్నీ వాళ్ళు ఊహించి రాసినవి కాదు, వాళ్ళ మీద కోపం వచ్చి రాసినవి కాదు, ఇష్టాయిష్టాల వల్ల రాసినవి కాదు. మీకు అది ఇన్స్టిట్యూషన్, మీకు అర్థమవుతుందా? లోపల లోపల నుంచి వచ్చే అది ఇన్ట్యూషన్ అది సహజంగా స్ఫురిస్తున్నాడు. అదేంటి, ఇప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకి రామాయణం సంక్షిప్తంగా నారదుడు చెప్తాడు, నీకు పూర్తిగా చెప్పడం సంక్షిప్తంగా చెప్తాడు, తర్వాత దివ్య దృష్టికి రామాయణం అంతా కనిపిస్తుంది, దాన్ని బట్టి రాసే అన్నాడు బ్రహ్మదేవుడు. ఎవరు వాల్మీకి, నీకు నీ దివ్య దృష్టి గోచరిస్తా ఉంది అంటే దర్శిస్తావు నువ్వు రామాయణాన్ని, అప్పుడు అలా రాసేది. నారదుడు ఊరికే హింస చెప్తాడు నీకు అంతే. అది జపం, ఇందుకే ఈ జపం వల్ల మనకేమొస్తుంది, ఏకాగ్రత వస్తుంది. జపం వల్ల ఏమొస్తుంది, ఏకాగ్రత వస్తుంది. ఎనపెట్టి నీ హృదయంలో ఉంది మోక్షం అని ఎనపెట్టి ఎక్కడుంది, నీ హృదయంలో ఉంది. ఇప్పుడు నువ్వు ఆ ఎనపెట్టి ఉంటే సరిపోదు, దాన్ని ఓపెన్ చేయడానికి తాళం చేయి ఉండాలి, దాన్ని ఓపెన్ చేయడానికి తాళం చేయి ఉండాలి. ఆ తాళం చేయి ఉండాలంటే ఏకాగ్రత, ఏకాగ్రత దానికి తాళం చేయదు. ఆ ఏకాగ్రత ఎలా వస్తుందంటే జపధ్యానం వల్ల. ఇది సబ్జెక్ట్, ఇలా పెట్టి ఓపెన్ చేయాలి కదా, పెట్టి ఓపెన్ చేయాలంటే నీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. నీకు ఆ కాన్సన్ట్రేషన్ అనేది తాళం చేయి ఎలా వస్తుందంటే జపం చేయటం వల్ల వస్తుంది. కొంతమందికి ప్రతి రోమం కూడా జపం చేస్తూ ఉంటుంది. ఈ వెంట్రుకలు చూడండి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎవరో లెక్క పెట్టగలరా, ఇక్కడ ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎవరు లెక్క పెట్టలేరు, లెక్క పెట్టలేరు. ప్రతి వెంట్రుకి కూడా జపం చేస్తూ ఉంటుంది, నామం అంత ప్రాక్టీస్ చేస్తారు. నామం వాళ్ళకి ఇంకా చెడ్డ తలంపులు రావు అసలు, చెడ్డ తలంపులు వచ్చాక నిగ్రహించుకోవడం కాదు, అది చెడ్డ తలంపులు రావు. తర్వాత వాడికి జపం చేసేవాడికి లోక వాసన పోతుంది. అంటే వీళ్ళు మంచిగా అనుకుంటున్నారా చెడ్డగా అనుకుంటున్నారా నీకు అర్థం అవుతుందా, వీళ్ళు గొప్పగా అనుకుంటున్నారా వీళ్ళు గొప్పగా అనుకుంటారా ఏదో అనుకుంటారు కదా, ఆ వాసన లోక వాసన పోతుంది జపం చేసేవాడు. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారనే తలంపు కూడా రాదు ఎవడికి, జపం చేసేవాడికి. అది జప ఫలితం. అదేంటది జప ఫలితం, ఏకాగ్రత వస్తుంది, నీకు మనశ్శాంతి వస్తుంది, ఉపయోగం లేని పనులు అవసరమైన ఆలోచన అవసరమైన మాటలు ఆలోచన అవసరమైన ఆలోచన రావు, అవసరమైన అవసరం మాటలు మాట్లాడక్కర్లేదు, మీరు క్వైట్ గా ఉంటారు, కూల్ గా ఉంటారు. మీ మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం సంపాదించి పెట్టేది జపం. అయితే మీరు ఏ భోగాలు తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా, ఆ భోగాల మీద రుచి ఉన్నంత కాలం అట్లని తొందరగా విడిచిపెట్టలేవు. కానీ జపం తాలూకా నామం రుచి నీకు తెలిస్తే అప్పుడు భోగాల మీద రుచి కూడా నీకు పోతుంది. ముందు ఈ రుచి తెలిస్తే ఆ రుచి పోతుంది. అంటే నీ మనస్సు ఇప్పుడు ఒడ్డుగడ్డి తింటాననుకో అది మానమంటే మానదు, పచ్చగడ్డి తింటానికి మనస్సు అలవాటు పడితే ఇంక ఒడ్డుగడ్డి వైపుకి నీ ముఖం కూడా చెప్పదు. అలాగే ఈ నామ జపం వల్ల వచ్చే రుచిని మనసుకు తెలిస్తే ఇంకా ఇతర రుచులు నీకు లోకంలో సంబంధించిన రుచులు ఎన్నున్నా వాటి మీద నీకు అసలు రుచి అయిపోతుంది, రుచి అరుచి అయిపోతాయి, అన్ని కూడా అరుచి అయిపోతాయి. అయితే ఇవన్నిటికి మనం నేర్చుకున్నది ఏంటి, చిత్తశుద్ధి. మనం చిత్తశుద్ధి సంపాదించుకోవాలి. అది ఏంటి, ఒక మాట మాట్లాడుతుంది, ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నాను మీరు నాకు చిత్తశుద్ధి లేని మాట అనుకోండి, మీకు అది మీకు లాభం లేదు నాకు లాభం లేదు. నేను మాట్లాడేదంటే మీకు నాకేమి చిత్తశుద్ధి లేదనుకోండి, నా మాట వల్ల మీకేం ప్రయోజనం లేదు. చిత్తశుద్ధి లేని మాటల వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు శాస్త్రాన్ని అర్థం చేసుకునే నేనేదో పాండిత్యం మాటలు మీకు చెప్పినా ప్రయోజనం లేదు, చెప్పినా ప్రయోజనం లేదు. అది ఎంతో కొంత అనుభవించి ఇక్కడ అంతఃకరణం నిర్మలంగా పెట్టుకునే అది నేను కనుక మీకు చెప్పగలిగితే అది జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం అంటే ఇది నోటికొచ్చేసినట్టు చెప్పేస్తే కదా, అది జ్ఞానయజ్ఞం. నేను కూడా కొంత ఆ వాక్యాన్ని రుచి చూడాలి, ఆ వాక్యాన్నే రుచి చూడాలి. నేను రుచి అంతా కొంత రుచి చూడకుండా ఆ రుచి ఇట్టిదని మీకు నేను చెప్పలేను. అది మొత్తమై ఎంతో కొంత నాకు దాని తాలూకు ఆ బ్లిస్ కలగాలి. ఆ బ్లిస్ నాకు కలగకపోతే ఎంత తక్కువైనా మీకు నేను అందించలేను. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఈశ్వరుణ్ణి భగవంతుని ఎంజాయ్ చేస్తూ భగవదానుభవం పొందితే ఎంతో కొంత నీకు భగవదానుభవం ఉంటే ఇతరులకు భగవదానుభవం కలిగించగలవు. కానీ నీకు లేకుండా నువ్వు బోధించడం సాధ్యం కాదు. నీకు లేకుండా భగవదానుభవం గురించి బోధించినా చెప్తే చెప్పొచ్చింది, కానీ అది యజ్ఞం అనిపించుకోదు, అది యజ్ఞం అనిపించుకోదు. చెప్తే చెప్పొచ్చు, అది యజ్ఞం అనిపించుకోదు. సరే మీరందరూ ఈరోజు లక్ష్మీదేవి ఏంటి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే రూపకాయితే అనుకోకుండా ఐశ్వర్యం ఏంటి ఐశ్వర్యం గుణాలు కూడా ఐశ్వర్యం కొంతమంది డబ్బు సంపాదించగలరు కానీ గుణం సంపాదించలేరు గుణం కానీ గుణం అంటే మీరు అనుకున్న తేలిక కాదు గుణం అంటే మీరు అనుకున్న గుణం కూడా కష్టపడితేనే కానీ సంపాదించడం అది చాలా కష్టపడితేనే కానీ సంపాదించడం అంటే మనకి వయసు వస్తుంది శరీరం ఆరోగ్య రోజు ముసలు తగ్గుతుంది శరీరం ఆరోగ్య రోజు ముసలు తగ్గుతుంది అంటే మనకు పునర్జన్మ తీసుకొచ్చే కారణాలు అక్కడ ఉంటాయి లోపల అవేంటో జాగ్రత్తగా చూసుకోవాలి ఆ కారణాలను బయటికి లాగి మంట పెట్టకుండా మనకి జన్మలు ఆగవు అంటే మనస్సుని వాసనారహితం చేయాలి మనస్సును వాసనారహితం చేస్తే ఈ వాసన లే సంస్కారాల కింద మారిపోయి మళ్లీ శరీరాన్ని తొడుక్కుని వస్తాం ఇది నగ్న సత్యం ఇదేంటది నీ వాసన బట్టి జన్మిస్తా ఉన్నది నగ్న సత్యం వాసన బట్టి జన్మ వచ్చేస్తుంది అందులో ఎవడో ఆఫ్ చేయలేడు అయితే ఆ వాసన ఎంతవరకు మనం కాల్చి బూడి చేయగలుగుతున్నాం ఎంతవరకు దాన్ని రిమూవ్ చేయగలుగుతున్నాం ఎంతవరకు దాన్ని వేరుతో సహా తొలగించగలుగుతున్నాం అనే మీ మన సాధన బలం మీద ఆధారపడి ఉంటుంది మన బుద్ధి సూక్ష్మం మీద ఆధారపడి ఉంటుంది ఈశ్వరుని దయ మీద ఆధారపడి ఉంటుంది కానీ మీరు చివరి క్షణంలో ముగించేది ఏంటంటే మీ పద్ధతిలో మీరు ఉండండి మీరు జపం చేసుకోండి సత్కర్మ చేసుకోండి లేదా మీకు చేతనైతే ఎవరికి ఉపకారం చేయండి శక్తి లేకపోతే ఊరుకోండి మీరు కూర్చున్నా నిల్చున్నా నేను చెప్పి ఒకే వాక్యం మీ జ్ఞాపకండు ఏ రకంగా సంపాదిస్తారో నాకు తెలియదు కానీ ఈశ్వరుని దయ సంపాదించండి ఎందుకంటే మీకు నేను చెప్పేది లేదు మీరు ఎలా సంపాదిస్తారో నేను చెప్పలేను కానీ ఈశ్వరుని దయ మీరు ఎలా చెప్పబడతారో నాకు తెలియదు కానీ మీరు ఈశ్వరుని యొక్క దయ సంపాదించండి అన్ని మీకు వచ్చినట్టు ఈశ్వరుని దయ కనుక మీకు సంపాదిస్తే అన్నీ ఉన్నట్టు అది లేనప్పుడు ఎన్ని ఉన్నా ఒకటి లేని చూడండి ఆ ఈశ్వరుని దయ మనకు లేనప్పుడు అన్ని ఒకటి లేని చూడండి అంటే మీరు ఎలా కష్టపడతారో నాకు తెలియదు మీ పద్ధతిలో మీరు సాధన చేసుకుని మీ పద్ధతిలో మీరు ఉండి ఏకాంతవాసం ఏమండి తర్వాత కోరికలు ఆరోజు కోరికలు తగ్గించుకోవటం అది ఎలా చేసుకుంటారో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానీ ఒకటి గమ్యం ఏంటంటే ఈశ్వరుని దయ సంపాదించుకోవాలి ఈశ్వరుని దయ సంపాదిస్తే మనందరం ధన్యులు రాబోయే ప్రవచనాలు 18వ తేదీ తర్వాత 22వ తేదీ తర్వాత 25వ తేదీ తర్వాత అరుణాచల ప్రయాణం ఇంటికాడ ఎవరైనా పనులుంటే విడిచిపెట్టి అరుణాచలం రాకండి మీకు చేతిలో పని ఉంటే చేతిలో పని లేకపోతే రావచ్చు మీకు అవకాశం ఉంటే కానీ డ్యూటీ విడిచిపెట్టి రావక్కర్లేదు డ్యూటీ ఈజ్ గాడ్ ఏంటది డ్యూటీ ఈజ్ గాడ్ మీరు చేయవలసిన అవకాశం ఉంటే రండి అవకాశం లేకపోతే బలవంతం రావక్కర్లేదు మీకు ఇంటికాడ ఏదైనా చేతిలో పని ఉంటే పని విడిచిపెట్టి రావక్కర్లేదు పని ఉంటే పని చేసుకోండి అంటే రోజు చూసి అరుణాచలం కానీ చలం గారు ఇలా అంటే ఏమనివారు రోజు చూసి అరుణాచలం కదా అంటే ఆయన అనేవారు అరుణాచలం ఎప్పుడు ఉంటుంది మీరు ఎప్పుడు ఉంటారు కదా అనేవారు చలం గారు అనేవారు నిజమే రోజు చూసి అరుణాచలం కదా అంటే మీరు చెప్పింది అయితే అరుణాచలం ఎప్పుడు ఉంటుంది ఆ కొండ ఎక్కడికి వెళ్తుంది మీరు ఉంటారు కదా ఎప్పుడు అనేవారు శాంతి శాంతి శాంతి.